సో ఎక్కడో మన లోపల స్టోర్ అయ్యి ఉన్నాయి, ఆ స్టోర్ అయిన వాటిని వెళ్ళి అక్కడికి వెళ్ళి డిలీట్ చేయాలి. సో మనము ఏదైతే సాధించాం, ఏదైతే అనుభవాలు పొందామో జన్మ జన్మలు, అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అయినాయి, మన లోపల ఒక ప్లేస్లో స్టోర్ అయి ఉన్నాయి. సో దాని డిలీట్ ఆప్షన్ ఎక్కడుంది? ఆ లోపల ఆత్మ ఉంది, ఆ ఆత్మ దగ్గరే డిలీట్ ఆప్షన్ ఉంది. ఓకేనా? సో మీరు డిలీట్ చేయాలంటే తప్పకుండా మీరు ఆత్మ దగ్గరికి చేరవలసిందే, వేరే మార్గం లేదు. మనకు నాలుగు రకాల శరీరాలు ఉన్నాయి. ఏంటది? స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణ శరీరము, మహాకారణ శరీరం అంటారు. అవునా? మీకు స్థూలదేహం తెలుసు అవునా? సూక్ష్మ శరీరం కూడా కొందరికి తెలుసు. సూక్ష్మ శరీరం ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేస్తారు కొందరు, మనం అందరూ చేస్తారు. కొందరు కళ్ళలో మనం వెళ్తుంటాము వేరే లోకాలకు. అవునా? ఇది కూడా అసంపూర్ణమైన జ్ఞానమే. అబ్బాయి ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేస్తాడట, కానీ జీవితం దరిద్రంగా ఉంటుంది చూడండి చాలామంది. సో ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసినా కూడా ఎందుకు ఆనందం ఉండదు అంటే, ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఒక లోకానికి వెళ్ళి ఆ లోకంలో చూస్తున్నారు ఏముంది అనేది. అమెరికాకి వెళ్ళినట్టు వేరే డైమెన్షన్కి వెళ్ళి ఆ లోకాన్ని చూశారు. అక్కడ ఎవరు ఉంటారు? మనలాంటి ఏదో ఉంటారు, ఎవరో ఆత్మలు. అక్కడ ఏదో వాళ్ళ లోకంలో అమెరికాలో ఎవరో మనుషులు ఉన్నట్టు వేరే లోకాల్లో వేరే ఆత్మలు, అక్కడ స్థితికి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు. సో మీరు వెళ్ళి ఏం చూస్తున్నారు? మళ్ళీ శరీర మనసునే చూస్తున్నారు అక్కడ కూడా వెళ్ళి. అవే మంచి చెడు, అవే ఇంకేముండవు అక్కడ. ఓకేనా? సో దీనివల్ల మీకు తృప్తి, దైవం, ఇవన్నీ ఆత్మను తెలుసుకోలేరు. అక్కడికి వెళ్తే ఆత్మను తెలుసుకోలేరు. మహాకారణ శరీరంలోనే ఆత్మ ఉంటుంది. ఓకేనా? సో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, యానము, ఇవన్నీ కొంతవరకు తృప్తిని ఇస్తాయి, కానీ పూర్తిగా మీకు ఆ కర్మ సిద్ధాంతం నుంచి బయటికి తీసుకురాలేదు. ఓకేనా? ఇక మూడవ శరీరం ఏంటంటే కారణ శరీరం. ఈ కారణ శరీరంలో అన్ని కారణాలు ఉంటాయి. అంటే మీ ప్రాబ్లంకు, మీ కర్మలు ఏదో చేశారు, పాపాలు, పుణ్యాలు, ఆ కర్మలకు సంబంధించి అన్నీ అక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఎలాగైతే మనం మొబైల్స్లో మనం పాటలు స్టోర్ చేస్తాం మెమరీ కార్డులో, అలాగే అక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఏం స్టోర్ అయి ఉంటుంది? సపోజ్ జన్మలో క్యాన్సర్ తోటి చనిపోయారు ఎగ్జాంపుల్. సో ఆ అనుభవం అంతా డీటెయిల్స్ ఏమి ఉండవు, కేవలం నాలెడ్జ్ స్టోర్ అవుతుంది. ఏంటి సారం? ఏంటి? క్యాన్సర్ వస్తే క్యాన్సర్ మనను చంపేస్తుంది, అంతే కదా, చంపేసింది. కాబట్టి మన అనుభవం ద్వారా మనం ఏం తెలుసుకున్నాము? క్యాన్సర్ చంపేస్తుంది. ఈ జ్ఞానం కారణ శరీరంలో స్టోర్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ మన ధ్యానం చేసే ఆవిడ, మంచి మాస్పే, ఓ 15 నిమిషం ధ్యానం చేస్తుంది. ఆమెకు లివర్ ప్రాబ్లం వచ్చింది. రోజు ఇంకా ధ్యానం పెంచింది, 15 గంటలు ధ్యానం చేసింది రోజు. చేశాక ఏమైంది? ఏమైంది? చచ్చిపోయింది. సో ధ్యానం చేసి ఆ అనారోగ్యం తగ్గించుకోవడానికి ట్రై చేస్తే ఆఖరికి ఏమైంది? సో ఆమె కారణ శరీరంలో ఏం స్టోర్ అయి ఉంటుంది ధ్యానం చేస్తే? అంతే కదా, మరి అనుభవం అంతే. అది ధ్యానం చేస్తే చచ్చిపోయింది. ధ్యానం చేసినా తగ్గలే రోగం. అంటే ఏంటి? ధ్యానం ద్వారా రోగాలు తగ్గవు, ఆఖరికి రోగాలు చంపేస్తాయి తప్ప ధ్యానం కూడా సపోర్ట్ చేయదు. అనే కదా ఆమె అనుభవం. ధ్యానం రియలా కాదా పక్కన పెట్టండి, ఆమె సరిగ్గా చేసిందా లేదా, ఇక డీటెయిల్స్ తర్వాత వెళ్దాం. ఓకేనా? సో ఆమె ధ్యానం చేసినా ఎంతో ప్రయత్నం చేసింది ఆమె రోగం తగ్గించుకోవడానికి, ఎన్నో ఆమెకు తెలిసిన జ్ఞానంతో ట్రై చేసింది. నేను కొన్ని చెప్పాను చేయలేదు, పేపర్ ఈ మాట ఒకటి వింటాడు అంతే, ఆ సరే నీ ఇష్టం అన్నాను, అది కాదు, అది సరైన మార్గం కాదు, కేవలం ధ్యానం సరిపోదు అని చెప్పాను లేదా పొద్దున. మీరు కూడా అన్నారు ధ్యానం కూడా సరిపోదని, ధ్యానం ద్వారా ముక్తి రాదు అని చెప్పారుగా. ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని తీసుకోకుండా ఎవడో చెప్పిన జ్ఞానం, నేను చెప్పిన జ్ఞానం మీరు ఆచరణ చేస్తే రిజల్ట్స్ రావు. మీ ఆత్మజ్ఞానం దగ్గరికే వెళ్ళాలి, ఆత్మ దగ్గరికే వెళ్ళాలి. ఆమె ఆ పని చేయలేదు, బయట ఎవరో చెప్పిన బుక్స్ ఏదో చేసింది, అయిపోయింది, అది చంపేసింది బాడీ. ఇంకెన్నో కారణాలు ఉన్నాయి, ఆమె ఏం చేసిందో డీటెయిల్స్ వద్దు మనకు. సో అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ధ్యానం చేస్తే చచ్చిపోయారు అనుకోండి ఎవరైనా, వాడి కారణ శరీరంలో ఏం స్టోర్ ఏంటది? ధ్యానం చేస్తే చచ్చిపోతారు. నెక్స్ట్ జన్మలో ఆమె ధ్యానం చేస్తుందా? చచ్చినా ధ్యానం చేయదు. వీళ్ళంటి ఎవరు ఉన్నారు పిల్లలు, చచ్చినా ధ్యానం చేయబో, మేము ధ్యానం చేస్తామంటారు. ఇలాంటి అవసరం లేదు, అప్డేటెడ్ వర్జన్ వీళ్ళు ఇంకా డైరెక్ట్ జ్ఞానమే. ఇంకా అప్డేటెడ్ వర్జన్ ధ్యానాలు అవసరం లేదు. ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ధ్యాన పద్ధతులు 112 పద్ధతులు ఉన్నాయి. శ్వాస మీద్యాస ఒక పద్ధతి, ఆ 7 8 పద్ధతులు ఉన్నాయి శ్వాసకు సంబంధించిన పద్ధతులు శివుడు చెప్పినవి. తర్వాత మిగతావన్నీ కొత్త ఇంకా వెరైటీ ఉన్నాయి, అవన్నీ నేను చెప్పబోతున్నాయి ఇప్పుడు మీకు కొన్ని దాంట్లో. సో దాంట్లో శ్వాసాలకు సంబంధం లేదు. ప్రేమతత్వం ఇప్పుడు చెప్పాను కదా, రాగద్వేషాలు కొన్ని చెప్పాను కదా, పాపాలు పుణ్యాలు ఎట్లా అధిగమించాలి, ఇవన్నీ కూడా ధ్యాన పద్ధతులే. ధ్యానం అంటే కేవలం శ్వాస మిధ్యాసనే కాదు, మనకు తెలిసి శ్వాస మిధ్యాస అనుకుంటున్నాం, కాదు, 112 పద్ధతులు ఉన్నాయి. సో దాంట్లో కొన్ని శ్వాసకు సంబంధించి ఉన్నాయి. సో కాబట్టి శ్వాస విధ్యాస ఒకటే సరిపోదు, ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలి మీరు. దయచేసి శ్వాస విధ్యాస ఒకటే పట్టుకోకండి, సరిపోదు అని చెప్తున్నాను. ఓకే, నా ధ్యానం చేయొద్దని నేను చెప్పండి, చాలామంది విమర్శిస్తాను నన్ను, ఈరేంటి ధ్యానం చేయొద్దు అంటాడు. నేను ధ్యానం చేద్దా అవుతానా, చేయండి కానీ కేవలం ధ్యానంతో సరిపోదు అంటున్నాను. జ్ఞానాన్ని కూడా పెంచుకోవాలి. ఓకే, సో ఈ కారణ శరీరంలో మొత్తం కారణాలన్నీ స్టోర్ అవుతాయి. సో ఆ కారణ శరీరంలో స్టోర్ అవుతాయి కాబట్టి తర్వాత ఆ కారణ శరీరంలో స్టోర్ అయిందని తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఆత్మ దగ్గరికి చేరాలి. ఆత్మ ఎక్కడ ఉంటుంది, మహాకారణ శరీరంలో ఉంటుంది. సో అక్కడికి వెళ్తే అక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఏమి ప్రాబ్లమ్కి సంబంధించిన జ్ఞానం అంతా, ఎక్కడెక్కడ ఏమేమి అయింది, ఏం చేశారు, ఎలా డిలీట్ చేయాలి, అన్నీ మీరు ఆత్మను అడిగితే ఆత్మ అది చెప్పింది చేసారా. ఓకేనా, ఇది పెద్ద కష్టమేం కాదు, చేసుకుంటే వెళ్తే మీకు ఈజీ. కొన్ని రోజులు ఫస్ట్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది, కొద్దిగా ఏ కొత్త సబ్జెక్ట్ ఉన్నా ఫస్ట్లో అర్థం కాదు, కొద్దిగా గందరగోళమే ఉంటుంది. ఎందుకంటే పాత జ్ఞానంకు కొత్త జ్ఞానం తేడా ఉంటుందిగా. సైకిల్ నేర్చుకున్నా ఆ జ్ఞానంతో కారు నేర్చుకుంటే వస్తుందా, దాని వేరే టెక్నాలజీ వేరే, దీని టెక్నాలజీ వేరే. సో డెఫినెట్గా కన్ఫ్యూషన్ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అర్థం చేసుకోండి మీరు సరైన జ్ఞానంలో ఉన్నట్టు, కాకపోతే రాలేదు. చేస్తూ చేస్తుంటే మీకు దాంట్లో నిష్ణాతులు అవుతారు, తొందరపడకండి. ఓకేనా, సో కాబట్టి ఈ మహాకారణ శరీరంలోకి వెళ్తేనే అక్కడ మీకు ఆత్మతోటి కలయిక జరుగుతుంది, ఆనందం వస్తుంది, పరమానందం వస్తుంది. తర్వాత ఈ కర్మల గురించి మీరు అడిగితే ఆత్మ ఏది అడిగినా ఆ జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని కర్మలన్నీ దగ్ధం చేసుకోండి. ఫస్ట్ మీ టార్గెట్ కర్మలు దగ్ధం చేసుకోవడము. ఎందుకు దగ్ధం చేసుకోవాలి కర్మలు? కర్మలు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనము మన దైవంతో ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే కర్మలు ఉంటే ఏం జరుగుతుంది, మనకు ఆలోచనలు వస్తాయి, దానికి సంబంధించిన ఆలోచనలు మనలో. ఇప్పుడు సినిమా ఛానల్స్ పెట్టగానే డిఫరెంట్ ఛానల్స్ వస్తాయిగా, అట్లాగే మన లోపల ఏమేమి ఉన్నాయి స్టోర్ ఉన్నాయి, అవన్నీ బయటకు వస్తుంటాయి ఆలోచన రూపంలో, మనకు కనబడుతుంటాయి. ఈ ఆలోచనలు దేనికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు ఏమి గతము భవిష్యత్తుకు సంబంధించే ఉంటాయి, వర్తమానానికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయా, ఉండవు. సో గతానికి సంబంధించి లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలే ఉంటాయి. ఎప్పుడైతే ఆ గతాన్ని డిలీట్ చేస్తారో, అంటే డిలీట్ చేస్తారో, అలాగే భవిష్యత్తు క్రియేట్ కాకుండా చూసుకుంటారో, భవిష్యత్తు కూడా సృష్టి చేయకూడదు. ఒకవేళ ఇవాళ రేపు క్లాస్ చెప్పాలి, ఎల్లుండి చెప్పాలి క్లాస్ అనుకున్నాం, కానీ రెడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, రెడీ టు చేంజ్, ఫిక్స్డ్ కాకుండా మనం మార్చుకునేలాగా ఉండాలి భవిష్యత్తుకు. సో ఎప్పుడైతే గతము ఉండదు భవిష్యత్తు ఉండదో అప్పుడు ఏమి మిగులుతుంది, వర్తమానం. వర్తమానంలో ఎవరుంటారు, ఎప్పుడు వర్తమానంలో ఉండేది ఎవరు, మన దైవం ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, వర్తమాన క్షణంలో ఉంటాడు. సో వర్తమానం క్షణంలో ఉన్న దైవాన్ని కలవడానికి మనం ఏం చేయాలి, మన ఆల్రెడీ గతము భవిష్యత్తు ఉంది కాబట్టి వీటిన్నింటినీ డిలీట్ చేయాలి. ఎప్పుడైతే డిలీట్ చేస్తారో అప్పుడు వర్తమానంలో ఉన్న దైవంతో మన కలయిక జరుగుతుంది, ఇంకా ఆనందం పరమానందం మీకు ఏదంటే అది వస్తుంది. ఓకేనా, అర్థమైందిగా. సో ఈ రెండు డిలీట్ చేయాలి. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిస్టమ్ను ఫార్మాట్ చేయాలి, మొబైల్ను ఫార్మాట్ చేయడం. ఫార్మాట్ అంటే తెలుసు మీకు, తెచ్చే పిల్లలకు తెలుస్తుంది, మొత్తం లో సిస్టంలో ఉన్నాయన్నీ డిలీట్ చేసేస్తాం, ఫ్రెష్ చేస్తాం, వైరస్ ఏదున్నా అన్నీ క్లీన్ చేస్తాం, అప్పుడు ఫ్రెష్ అయిపోతుంది కదా. ఆ ఫ్రెష్ ఫీలింగే దైవం యొక్క ఫీలింగు. ఓకేనా, సో ఈ మూడు రకాల కర్మలను మీరు కర్మలను డిలీట్ చేయాలి, గతం సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి కర్మలను డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఆత్మ దగ్గరికి చేరాలి మీరు. ఓకేనా, సో మీ లక్ష్యం ఏంటి, ఇప్పుడు మీ ఆత్మ దగ్గరికి చేరడం. సో ఆత్మ ఎక్కడుంది, మీ లోపలే ఉంది. ఓకేనా, సో మీ లోపలే ఉంది కానీ మన లోపలికి ఎలా వెళ్ళాలి అది కూడా తెలియాలిగా. ఏదో కళ్ళు మూసుకుంటే శ్వాస విధ్యాస పెట్టి పెడితే వెళ్తారు అని చెప్పారు, కానీ ఫస్ట్లో వెళ్ళారు మీరు చాలామంది. ఫస్ట్లో ధ్యానం చేస్తే చాలామందికి హాయిగా అనిపించిందా లేదా, ఇప్పుడు అంత హాయిగా అనిపిస్తుందా చెప్పాలి, ఉన్న విషయం చెప్పండి. కుదురుతుందా, అప్పుడు ఉన్నంత కుదురుతుందా, ఒకసారి కుదురుతుంది ఒకసారి కుదరట్లేదు, ఎట్లా ఉంది, అప్పుడు చేంజెస్ ఉన్నాయా లేదా. సో కొందరైతే ధ్యానం కుదరట్లేదు సార్, అసలు ఇప్పుడు ధ్యానమైన సరికి వేరే ఏం లేదా, అసలు ఏం కుదరట్లేదు, ఏం బాగాలేదు, విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి, ఇలా అంటున్నారు, అవునా. సో ఎందుకు ధ్యానం కుదరట్లేదు అంటే ఇంకా మీరు నెక్స్ట్ స్టేజ్కి చేరాలి, కేవలం ధ్యానం ఉంటే సరిపోదు. ఓకేనా, సో శ్వాస మీద్యాస పెడితే మీరు ఆత్మ దగ్గర చేరారు, ఒకప్పుడు ఆనందం వచ్చింది, హాయి వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. కొత్త వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి చూడండి, సీనియర్స్కి రావట్లేదు, మాస్టర్లకు రావట్లేదు, ఇది నేను చెప్తే రిజల్ట్ వస్తుంది నాకు రావట్లేదు, అంటున్నారు చాలామంది. చాలామంది మాస్టర్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్లు వచ్చాయి, క్యాన్సర్లు వచ్చాయి, ఏదో రోగాలు వస్తున్న వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళకు రిజల్ట్స్ వస్తున్నాయి కానీ మాస్టర్లకు సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ డాక్టర్ బ్యాక్ టు పెవిలియన్, ఏంటి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, మందులు వాడుతున్నారు. సో ఇది సన్మార్గం కాదు, సరి అయిన రూట్లో లేరు. రియల్ డాక్టర్ ఎక్కడున్నాడని చెప్పాడు పత్రి సారు, మనకు మనమే డాక్టర్ మన లోపలే అన్నారు. మన లోపల అంటే ఏంటి, మన దైవమే, మన ఆత్మనే డాక్టరు. కానీ మన ఆత్మ దగ్గరికి వెళ్ళకుండా ఏం చేస్తున్నాం, బయట డాక్టర్కి వెళ్తున్నాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఆత్మ దగ్గరికే చేరాలి, అన్ని సమస్యలకు పరిష్కారం ఆత్మ దగ్గరే ఉంది, ఓకేనా. మరి ఆత్మ దగ్గర చేరాలంటే ఏం చేయాలి, ఆత్మ ఎక్కడ ఉంటుంది, అది ఎలా ఉంటుంది తెలుసుకోవాలి, అవును కదా. అంతేగా, ఇప్పుడు నేను వీళ్ళ ఇంట్లో ఉండాలి, రెండు రోజులు ఉండాలి, ఎగ్జాంపుల్ ఉండాలంటే ఏం చేయాలి, నేను ఏం చేయాలి, మీ ఇంటికి వస్తాము, వస్తే ఉంటే ఉండడం సాధ్యమైందా, నేను మారాలా, నేను ఇప్పుడు వీళ్ళ ఇంట్లో నలుగురు ఉన్నారు, నా ఎంతున్నారో నాకు తెలియదు, ఆమె ఎవరో కూడా తెలియదు, ఓ నలుగురు ఉన్నారు అనుకుందాము, నలుగురు నాలుగు రకాలు ఉన్నారు, లేకుంటే అందరూ ఒకటే రకం అనుకో. ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లో తప్పకుండా రెండు రోజులు ఉండాలంటే ఏం చేయాలి, నేను వాళ్ళ తగ్గడికి నేను మారాలా, నా తగ్గడి వాళ్ళు మారాలా, నేనే మారాలి, అవునా కదా. నేను మారి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ మెంటాలిటీస్ తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఉంటే రెండు రోజులు కాదు ఎన్ని రోజులు అయినా ఉండవచ్చు, అవునా కదా. అట్లాగే మనము ఆత్మ దగ్గరికి వెళ్తున్నాం కానీ ఒక్క క్షణం కూడా ఉండట్లేదు, ఎక్కువసేపు ఉండట్లేదు, మళ్ళీ డింగ్ అని మళ్ళీ మాయలు పడిపోతాం, మళ్ళీ వచ్చేస్తున్నాం. చూడండి వెనుకట మనం ఎంతోమంది తపస్సులు చేశారు, వేలేళ్ళు తపస్సు చేశారు, తపస్సు చేశాక దేవుడు వచ్చాడు. దేవుడి దగ్గర ఎంతసేపు ఉన్నారండి వీళ్ళు, క్షణమే, కొద్దిసేపే, కోరిక కోరుతారు, కోరిక ఇంకా ఇంకా ఎందుకు ఎందుకున్నారో వెళ్ళిపో, గెటౌట్ అంటారు, దేవుణ్ణే అయిపోయి ఇచ్చేసావు కదా కోటి రూపాయలు పోయిగా. సో యూజ్ అండ్ త్రో లాగా దేవుని వాడుకున్నాం తప్ప ఎక్కువసేపు మనం దేవుడి దగ్గర ఉండలేకపోయాం, అవునా కదా. సో ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి రాగలిగే విద్య నేర్చుకోవాలి మన లోపల దైవం దగ్గరికి, ఎందుకంటే ఆయన దగ్గరే అన్నీ ఉన్నాయి కాబట్టి. కొన్ని మనకి నా దగ్గర ఉన్నాయి కానీ మిగతావి ఆయన దగ్గర ఉన్నాయి. సో ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే, మరి ఆయనతో ఎక్కువసేపు గడపాలి అంటే, ముందు ఆయన మెంటాలిటీ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన జీవించే విధానం ఎలా ఉంటుంది, అవన్నీ తెలుసుకొని మనం అది పెంపొందించుకున్నాం అనుకోండి, అప్పుడు నేను ఎలాగైతే వీళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు అయితే ఉండగలుగుతానో అలాగే మన ఆత్మ దగ్గర ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలుగుతాం, ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు ఉండగలుగుతాం, అర్థమైంది. సో కాబట్టి ఇప్పుడు మనము ఆత్మిక గుణాలు అంటే దైవిక గుణాల గురించి మనం తెలుసుకోవాలి, అంటే దేవుడు యొక్క గుణాలు ఎలా ఉంటాయి. మానవులు అయిన మనకు మన గుణాలు ఏంటో మనకు తెలుసు, తెలుసు కదా, మంచి చెడు పాపం పుణ్యం అని ఇట్లా ఏదో ఒక వైపు ఉంటూ మరొక వైపుతోటి యుద్ధం చేయడం, ఇదే కదా మనం చేసే మెంటాలిటీ. మన బుద్ధి అదే కదా, ఎప్పుడు యుద్ధం చేసే బుద్ధి, మనకు నచ్చిన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాం, నచ్చకుంటే యుద్ధం చేస్తాం, ఇది మన బుద్ధి. సో మన దైవానికి బుద్ధులు ఏంటి, దైవ బుద్ధి ఎలా ఉంటుంది, దైవిక గుణాలు ఏంటి, అవి తెలుసుకోవాలి. ఎన్నో ఉన్నాయని ఒకటి కొన్ని చెప్తాను, ఈ రెండు రోజుల్లో సాధ్యమైన అని చెప్తాను, ఓకే. సో దైవిక గుణాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం, దైవిక గుణం ఏంటి, మనిషి గుణం ఏంటి, దైవిక గుణం ఏంటి, ఓకేనా. సో దేవుడి యొక్క గుణం ఏంటి, దేవుడికి ఎన్ని గుణాలు ఉన్నాయి, మనిషికి ఎన్ని గుణాలు ఉన్నాయి, పని మూడు గుణాలు, ఏంటా గుణాలు, తమో గుణము, రజోగుణము, సత్వగుణం, ఓకేనా. మనకు ఈ మూడు రకాల గుణాలు ఉన్నాయలేవు అందరికి, మీ అందరికీ ఎవరికైనా లేని వాళ్ళు ఉన్నారా, చేయలేబట్టారు. తమో గుణం అంటే దీన్నే తమో గుణం, రజోగుణం, సత్వగుణాన్ని ఎంతో వర్ణించవచ్చు. తమో గుణాల లక్షణాలు ఎన్నో ఉంటాయి, అల్టిమేట్గా సింపుల్గా చెప్పాలంటే మోడర్న్ భాషలో తమో గుణం అంటే నెగిటివ్, రజోగుణం అంటే పాజిటివ్, సత్వగుణం అంటే న్యూట్రల్. తెలుసా లేదా, ప్రతి దాంట్లో ఈ పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ కనబడతాయి, చూసారా ఎక్కడైనా. సో ఇంకా సైంటిఫిక్ భాషలో మాట్లాడాలంటే ఎవ్రీ యాటమ్లో ఏమేమి ఉంటాయి, యాటమ్స్లో ఏముంటాయి చెప్పు చెప్పు, వెరీ గుడ్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్, ప్రోటాన్ అంటే పాజిటివ్, న్యూట్రాన్ అంటే న్యూట్రల్. సో ఈ మూడు ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి, ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ మూడింటినే దీన్ని ఆధ్యాత్మిక భాషలో ఏమంటారంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము అంటారు. సైంటిఫిక్ భాషలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో ప్రతి అణువులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. సో మన బాడీలో ఏముంటాయి, మామూలుగా మ్యాటర్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, అణువులు అంటారు. మన బాడీని ఏమంటే ఉంటాయి, దాన్ని ఏమంటారు, సెల్స్ అంటారు. ఈ సెల్స్లో కూడా ఉంటాయి ఎలక్ట్రాన్స్, ప్రోట్రాన్స్
న్యూట్రాన్స్.
సో చాలామంది అంటున్నారు నెగిటివ్ థాట్సే ఉండకూడదని. నెగిటివ్ థాట్స్ ఉండకూడదంటే ఏం చేయాలో తెలుసా? ఆటంలో ఎలక్ట్రాన్స్ని తీసేయాలి. తీసేయగలుగుతారా? తీసేస్తారా? సాధ్యమవుతుందా? సాధ్యమే అండి. ఫ్యాన్లో నెగిటివ్ వైర్ని తీసేయాలి. ఫ్యాన్ తీసుకుందా? ఈ ఆడవాళ్ళందరూ చంపేయాలి, ఎందుకంటే ఎలక్ట్రాన్లు కదా, నెగిటివ్ కదా వాళ్ళు. లేదా పాజిటివ్ అనుకుంటే మగవాళ్ళందరూ చంపేయాలి. చంపేయండి, చంపేయండి మొత్తం ఆడవాళ్ళను, లేదా మగవాళ్ళని చంపేయండి. అప్పుడు ఎలక్ట్రాన్స్ ఉండవు, ఇక ఒక్క పోట్రానే ఉంటుంది. సాధ్యమా? మరి ఏం చేస్తున్నాం మనం? అంతా రివర్స్ పనులు చేస్తున్నాం, ఇంపాసిబుల్ ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్ట్రాన్లు తివ్వడం సాధ్యమా చెప్పండి? ఇంపాసిబుల్. ఓకే. సో కాబట్టి మన దగ్గర మూడు గుణాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఈ మూడు గుణాలు చచ్చేంత వరకు ఉంటాయి. ఆమెకి 60 ఏళ్ళు ఉన్నాయా, 70 ఏళ్ళు ఉన్నాయి? ఉన్నాయా లేవా? మీకు ఇప్పటికీ నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయని చెప్తాను. ఇంకెప్పుడు పోతాయండి నెగిటివ్ ఆలోచనలు? పోవాయి, చచ్చేంత వరకు ఉంటాయి. అంటే ఏంది, ఎందుకు ఉంటున్నాయంటే నువ్వు ఉంటాయి అంతే. సహజం. చీకటి ఉంటుందా లేదా? కేవలం వెలుగే ఉంటుందా? చీకటి ఉన్నది, వెలుగు ఉన్నది, ఇంకోటి కూడా ఉన్నది. ఏంటది? న్యూట్రల్. న్యూట్రల్ అంటే ఏంటి? సంధ్యా సమయం. నా 5-6 టైంలో సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉన్న సమయంలో సూర్యుడు చంద్రుడు కలవరు, కానీ వెలుగులు చీకటి కలుస్తాయి. చీకటి వెలుగు ఎసర్నా? సో ఈ మూడు స్థితులు ఎప్పుడూ ఉంటాయి, ప్రతిరోజు ఎసర్నా? సో దీన్ని మనం డిలీట్ చేయడం సాధ్యమా? ఇంపాసిబుల్. అవునా కదా? సో మనం ఏం చేస్తున్నాం? నెగిటివ్ ఉండదు, పాజిటివ్ ఉండాలి. ఏదో చెప్తున్నారు ఏదో వల్లగా, మనం పిచ్చేదో వల్లగా నమ్మేస్తున్నాం. ఎవడైనా అసలు ఇది సాధ్యమా? వాడికి ఉన్నాయా లేవా అడిగాను. మీకు లేవా సార్ నెగిటివ్? అని ఉన్నాయా అని వాడు కూడా అంటాడు. మరి ఎందుకు తీసేయమంటున్నావు? ముందు నువ్వు తీర్చిపోయించు అనండి. నోరు ముంచుకుంటాను. సో నాకు ఆల్రెడీ ఉన్నాయని నేనే చెప్తున్నాను కాబట్టి తీవాల్సిన అవసరం లేదు. నాకు ఏ టెన్షన్ లేదు. నేను మంచివాడినని చెప్పాను, మీకు చెడ్డవున్నా కూడా చెప్పాను. మీరు కూడా చెడ్డవని ఒప్పుకున్నారు, ఇంకా గోల్ లేదు ఇక. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు గుణాలు కంపల్సరీ ఉంటాయి. ఇన్బిల్ట్ మన పరమాత్మ సృష్టి చేసినప్పుడే, మన తల్లిదండ్రులు సృష్టి చేసినప్పుడే ఈ మూడు అన్నింటిలో పెట్టారు. మెంటలా కలదు, బుద్ధి లేదా? ఉందా లేదా దేవుడికి? మరి ఎందుకు పెట్టాడు? దాని యూజ్ ఉంటుందిగా, అది తెలుసుకోవాలి. అది చెప్తాను ఇప్పుడు. ఓకే. సో ఈ మూడు గుణాలు మనకున్నాయి. దేవుడికి ఏం గుణాలు ఉన్నాయి? మరి దైవం దగ్గర ఏం గుణాలు ఉన్నాయి? మూడు ఉన్నాయి. ఇదేంటండి, మన దగ్గర మూడు గుణాలు ఉన్నాయి, దేవుడి దగ్గర కూడా మూడు గుణాలు ఉన్నాయంట. తేడా ఏంటి మరి? ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, మనం ఎప్పుడు టెన్షన్లతో బతుకుతున్నాము, తేడా ఏంటి? ఆయనకు అవే గుణగుణాలు ఉన్నాయి, మనకు అవే మూడు గుణాలు ఉన్నాయి, ఎందుకు తేడా? ఆయన ఎందుకు ఆనందంగా ఉంటున్నాడు చెప్పగలుగుతారా? రీజన్ ఏంటో? ఆత్మస్థితిలో ఉన్న ఆయన మూడు గుణాలు ఉన్నాయి కదా. అదే రెండైనా మూడు, మూడు గుణాలు ఉన్నాయిగా. మూడు గుణాలు ఆయనకు, మనకు మూడు గుణాలు ఉన్నప్పుడు ఈ తేడా ఎందుకు వస్తుంది? ఎప్పుడు ఏడు కుటుంబం వాళ్ళతో మనం ఎందుకు వస్తున్నా, ఆడు ఎప్పుడు ఆనందంగా ఎందుకు ఉంటాడు? అవే ఉన్నాయిగా. గుణాలు ఉన్నాయని చెప్తున్నాము, గుణాలు ఏమని చెప్పట్లే. ఇక్కడ అదే, ఇక్కడే బాగా అర్థం చేసుకోవాలి. ఆ గుణాతీతం అంటే ఏంటి? అదే గుణరహితం అంటే గుణం లేదని కాదు, లేని దానిలో ఇవన్నీ ఎలా పుట్టాయి? ఇక్కడ లేవా? ఈ 5000కి సంబంధించి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కాకపోతే ఇక్కడ విడిగా కనబడుతున్నాయి. సో ఇక్కడ ఉన్నది అదే, ఇక్కడ ఉన్నది అదే, ఇక్కడ కలిసి ఉన్నాయి, ఇక్కడ విడిగిపోయి ఉన్నాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అసలు గుణాతీతం అంటే ఏంటి, అది కూడా తెలుసుకోవాలి. శక్తి అంటే ఏంటి? స్వచ్ఛమైన శక్తి. మన ప్రకృతి పురుషులను ఏమంటారు? స్వచ్ఛమైన శక్తి, స్వచ్ఛమైన చైతన్యం అని కూడా అంటారు. అవునా? సో ఈ గుణాతీతం అంటే ఏంటి? ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఎందుకు ఉంటుంది? ఆత్మకు ఏ గుణాలు ఉన్నాయంటే, ఆత్మకు కూడా ఈ మూడు గుణాలు ఉన్నాయి. మనకు మూడు గుణాలు ఉన్నాయి, ఆత్మకు కూడా మూడు గుణాలు ఉన్నాయి. తేడా ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ వంకాయ కూర వండారు, సూపర్ ఉంది. నెల్లూరు వంటల ఫేమస్ అంట, బాగా వండారు, సూపర్గా ఉంది వంకాయ కర్రీ. అవునా? ఇప్పుడు మీ అందరికీ వంకాయ కర్రీ వండమని చెప్తాను నేను. మీ అందరికీ ఉప్పు కారం తీపి మూడు ఇచ్చాను ఎగ్జాంపుల్. మూడు గుణాలకు మూడు రిప్రజెంటేటివ్స్ ఏంటి? ఉప్పు కారము తీపి అనుకుందాం. మీ అందరికీ మూడు రకాల మూడు ఇచ్చాను వంకాయ కర్రీ వండమన్నాను. అందరూ ఒకే రకంగా టేస్ట్ వస్తుందా? అందరూ వండితే ఎందుకు తేడా వస్తుంది? ఆలోచన స్థితి. ఇంకా ఆలోచన స్థితి గురించి మాట్లాడకండి, ఉప్పు కారం తీపి గురించి మాట్లాడండి. ఇంకోటి ఏదో అన్నారు. వాడే అంటే ఏం వాడే విధానము? ఉప్పు తీపి పిలుపును ఒక్కొక్కరు ఈమె రెండు స్పూన్లు ఉప్పు ఎక్కువ వేసింది, రెండు స్పూన్లు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ తీర్పి అనుకోండి, ఇంకొక టేస్ట్ వస్తుంది. ఈమె ఐదు స్పూన్లు ఉప్పు ఎక్కువ ఉప్పు వేసింది, ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్కరు రకంగా వేస్తున్నారు. కొద్ది కోపం ఎక్కువైంది వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ నాన్న మీద ఉప్పు ఎక్కువ వేసింది, ఈమెకి మంట ఎక్కువైంది, కారం ఎక్కువ వేసింది, ఏదో అనుకుందాం. సో అల్టిమేట్గా టేస్ట్ ఎలా ఉంటుంది? ఒక్కొక్కరిది ఒక రకంగా వస్తుంది. ఎసన్నాం. సో అట్లాగే తేడా ఏంటంటే, మూడు ఆయనకు మనకు తేడా అవ్యగుణాలు ఉన్నా కూడా మిశ్రమంలో తేడా వస్తుంది. మిశ్రమం అంటే ఏంటి? రేషియో, కలయిక. ఆ కలపడంలో తేడా ఉంది, అర్థమైంది లేదు? అదే కర్రీ కానీ ఒక కలపడంలో తేడా ఉండడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఎసన్నాం. సో అదేవిధంగా మన ఆత్మ ఈ మూడింటిని కలిపే విధానంలో తేడా ఉంది. మీరేం చేస్తున్నారు? ఏది ఎక్కువ కావాలి మీకు? పాజిటివ్ ఎక్కువ, పాజిటివ్ వేస్తున్నారా, నెగిటివ్ వేస్తున్నారా, న్యూట్రల్ వేస్తున్నారా? ఏది ఎక్కువ కావాలనుకుంటున్నారు మీరు మామూలుగా ఆలోచన స్థాయిలో? పాజిటివ్ ఎక్కువ కావాలనుకుంటున్నారు, నెగిటివ్ అసలే ఉండొద్దు అంటున్నారు అనుకుంటున్నారు. అవి కావట్లేదు అనుకోండి, చచ్చినా కాదు అది. కానీ ప్రయత్నం, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. సరైన ప్రయత్నం చేయట్లేదు కాబట్టి దరిద్రంగా ఉన్నాయి మీ జీవితంలో. అంటే ఎలక్ట్రాన్నే డిలీట్ చేయాలి ఆటంలోంచి అనుకుంటున్నారు. ఎవడైనా ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం ఏదైనా క్లాస్కి వచ్చే నెగిటివ్ థాట్స్ ఉండదు అంటే, సార్ దయచేసి ఎలక్ట్రాన్స్ తీసేయండి సార్ ఆటం నుంచి అని చెప్పండి. అంటాడు ఓకే సార్. సాధ్యమా? ఫ్యాన్లో నుంచి నెగిటివ్ తీసేయండి అని అడిగింది. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఓకేనా? నేను ఏదో బేస్ లేకుండా మాట్లాడాలి. సో ఈ మూడు గుణాలు పరమాత్మకు మనకు ఉన్నాయి, కానీ తేడా ఏంటంటే పరమాత్మకు మూడు గుణాలు ఏ రేషియోలో ఉంటాయో తెలుసా? ఊహించండి. ఏది ఎక్కువ ఉంటుంది, ఏ తక్కువ ఉంటుంది పరమాత్మలో? ఎందుకంటే ఎందుంటాయి? ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? సమస్థితిలో ఉంటుంది, సమానంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చాలా బాగా అర్థం చేసుకోండి. 99% తమోగుణం ఎంత ఉంటుంది పరమాత్మలో? ఈక్వల్ అంటే ఎంత? అంటే చెప్పాలి కదా ఎంత? 99 అంటే 100% అనుకో. 100%లో తమోగుణం ఎంత ఉంటుంది? నెగిటివ్ ఎంత ఉంటుంది పరమాత్మలో? 33%. 33.333 అనుకుందాం. అవునా? పాజిటివ్ ఎంత ఉంటుంది? ఆగా బాబు, క్వశ్చన్ ఆన్సర్ తర్వాత. ఆగు బాబు, నువ్వు కూర్చోను ఫస్ట్, నువ్వు విను. నేను కంప్లీట్ కాకుండా క్లాస్ మాట్లాడద్దు మధ్యలో. క్లాస్ మధ్యలో దయచేసి ఎవరు మాట్లాడొద్దు. లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుందాము, ఫస్ట్ వినండి. ఓకేనా? మీరు అడిగే క్వశ్చన్లకు ప్రతిదానికి ఆన్సర్ చెప్తాను. నేను సెకండ్ ఫ్లోర్ మాట్లాడితే ఇప్పుడు నేను ఇంకేం చెప్పలేదు. ఇంకా మూడు గుణాలు అన్నాను, అది ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, అవన్నీ చెప్పాలి కదా. ఓకే. సో నెగిటివ్ ఎంత ఉంటుంది? 33% పరమాత్మలో. పాజిటివ్ ఎంత ఉంటుంది? న్యూట్రల్ ఎంత ఉంటుంది? 33%. సో ఈ మూడు గుణాలు సమంగా ఉండడమే కాకుండా కలిసి ఏకమైపోయి ఉన్నాయి. ఇక్కడ ఇదంతా ఏకమైపోయి ఉన్నదిగా. 5 లేవా ఇక్కడ? ఉన్నాయి కానీ కలిసి ఏకమైపోయి ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వరకు విభజన ఏర్పడ్డది. సో 5 సమంగా ఉన్నాయనుకోండి సపోజ్, అప్పుడు ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి బొట్ట యూనివర్సిటీకి వెళ్ళన్నాం. అన్నీ ఒకే రకంగా ఉంటే పేర్లు పెడతామా? మనం పెట్టలేము. ఒకే రేషన్ ఉంటే పేరు పెడతామా? పెట్టలేము. సో నిర్గుణము అంటే నేను ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, స్వచ్ఛమైన శక్తి అంటే నేను ఇచ్చిన డెఫినేషన్ అంటే, ఆ స్వచ్ఛమైన శక్తిలోనే మూడు గుణాలు ఉన్నాయి. ఉండి సమపాళ్లలో ఉండడం వల్ల, కలిసి ఏకమైపోయి ఉండడం వల్ల దానికి ఎలాంటి రూపము లేదు. గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా? సో మూడు గుణాలు కలిసి ఏకమైపోయాయి. లేనిది ఎలా పుడతాయి? దీంట్లో ఉంటేనే కదా బయట పుట్టేది, బయటకు వచ్చేది. కానీ ఇక్కడ కలిసి ఏకమైపోయి ఉండడం వల్ల రూపం లేదు. కరెంటు ఉంది కానీ ఇక్కడ రూపం తీసుకుంది. అన్నిటిలో అదే కరెంటు. బల్బులోకి రాగానే బల్బు, ఫ్యాన్లోకి రాగానే ఫ్యాన్గా మారుతుందా లేదా? అర్థమైంది. సో అదేవిధంగా ఆ కరెంట్లు అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ ఏది ఉంటే అది ఆ రూపంగా తీసుకుంటుంది బయటికి. అదేవిధంగా మూడు గుణాలు కలిసి సమపాళ్ళలో ఉన్నాయి. అందుకే రాగద్వేషాలు ఉండవు పరమాత్మకు. రాగం ఉంటుందా, ద్వేషం ఉంటుందా? ఆయనకి పాజిటివ్ అంటే ఇష్టమా, నెగిటివ్ అంటే ఇష్టమా, న్యూట్రల్ అంటే ఇష్టమా? ఏది ఇష్టం? అన్నీ ఇష్టమే. ఎందుకంటే మూడు ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైన దగ్గరికి మూడు ఆయనకు కావాల్సిందే, మూడు అవసరమే, మూడు కలిసి ఏకమైపోయి ఉన్నాయి. అది నెగిటివ్ అంటే రాక్షసుడు అనుకుందాం, పాజిటివ్ అంటే మనిషి అనుకుందాము, న్యూట్రల్ అంటే దేవుడు అనుకుందాము. ఆయనకి ఎవరు ఇష్టము? రాక్షసుడు ఇష్టమా, మనిషి ఇష్టమా, దేవుడు ఇష్టమా? అందరూ ఇష్టమే. అందుకే గాలి అందరికీ ఆక్సిజన్ ఇస్తోంది, అవునా కదా? అందరికీ ఇస్తోంది, ఎవరికి చేయట్లేదు. అర్థం చేసుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. ఇది మీకు అర్థం కాకుండా సాధన మీరు చేయలేరు. ఓకేనా? సో ఈ మూడు గుణాలు సమపాళ్ళలో అక్కడ ఉండడం వల్ల, స్వచ్ఛమైన శక్తిలో ఈ మూడు ఉండవడం వల్ల పరమాత్మకు రాగము లేదు,
ద్వేషము లేదు.
అందరూ ఆయనకు ఇష్టమే, అందరూ ఆయన పిల్లలే కాబట్టి ఏ పిల్లవాడికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాడు? ఇవాడుగా ఇవి ఇచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే 33% మూడు ఉంటాయి కాబట్టి సమపాలు. సో స్వచ్ఛమైన శక్తి, స్వచ్ఛమైన చైతన్యం అంటున్నామే, ఈ ప్రకృతి పురుషులు అంటున్నామే, ఈ వీళ్ళల్లో ఏముంటాయంటే మూడు గుణాలు సమపాళ్లలో కలిసి ఉండడం వల్ల నిరాకారము అంటున్నాము. కలిసి ఏకమైపోయినాయి, ఇంకా మళ్ళా విడిగా కూడా లేవు, లేదు విడిగా ఉండి మిత్రులుగా కూడా లేవు, కలిసి ఏకమైపోయినాయి. ఏకత్వం, ఏకత్వంలోంచే ద్వందం అనేది పుట్టింది, మళ్ళీ రెండుగా మారిపోయినాయి, విభజన జరిగింది, మళ్ళీ చెడు పాప పుణ్యం. కానీ ఏకత్వంలో ఉన్నాయి అవి రెండు, కానీ కలిసి ఏకమైపోయి ఉన్నాయి. ఆడ మగ కలిసి ఏకమైపోయి ఉన్నాయి. ఇంకా ద్వందంలో వచ్చే వరకు ఆడ మగ చెక్క ఏవో స్టార్ట్ అయింది. అర్థమైందిగా? ఓకేనా? సో ఏకత్వానికి ద్వందానికి తేడా ఏం లేదు, ఉన్న ఒకటే, ఎన్నో వివిధ రూపాలుగా కనబడుతుంది అంతే. ఇది అర్థం చేసుకోవాలి మీరు క్లియర్గా. ఓకే, సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన గుణం ఏంటంటే పరమాత్మకు ఉన్న గుణాలలో మొదటి గుణం ఏంటంటే, ఎన్నో గుణాలు ఉన్నాయి, మొదట నేను పెట్టాను, నేను అంటున్నాను, ఆయనకు రాగము లేదు, ద్వేషము లేదు. రాగద్వేషాలకు అతీతుడు అని విన్నారా ఎప్పుడైనా మీరు? ఈవెన్ గుళ్ళో ఉన్న పూజలు చేసేవాళ్ళు కూడా అంటారు రాగద్వేషాలకు అతీతుడు అని. ఆయనకు మిత్రులు ఉండరు, శత్రువులు కూడా లేరు, అవునా? ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే, సమానమే కాబట్టి. ఆయనకు ఆయనే సృష్టి చేశాడు. ఒక ద్వందాలాట ఆడ ఒక డైరెక్టర్కు హీరో అంటే ఇష్టమా, విలన్ అంటే ఇష్టమా? ఇద్దరు ఆయనే ఆలు చెప్పినట్టే నటించాడు. ఆయనకి ఇష్టమా ఇష్టాలు ఉండవు, ఎవరికి ఎంత ఎనర్జీ ఇస్తే దాని దగ్గరికి నటించాడు. ఏ పాత్ర వేయమంటే ఆ పాత్ర వేశాడు. ఎవరిని ఇష్టపడతాడు ఆయన? ఇద్దరిని ఇష్టపడతాడు. ఆయనే సృష్టించింది కాబట్టి ఆయన నిజంగా ఆయన నచ్చకుండా సృష్టి చేయడని ఆయన చేతిలో ఉంది పని. ఎస్ఆర్నో? సో డైరెక్టర్ ఎవరిని ఇష్టపడాడు, ఎలాగైతే ఇష్టపడాడో ఒక డైరెక్టరే ఇష్టపడు. అలాంటిది ప్రకృతి ఇష్టపడుతుందా? అందరిని ఒకే రకంగా చూస్తుంది. నాశనం చేసేటప్పుడు అందరిని ఒకే నాశనం చేస్తుంది, సృష్టి చేసేటప్పుడు అందరిని ఒకేసారి సృష్టి చేస్తుంది, మంచివాడిని చెడ్డవాడిని ఒకేసారి సృష్టి చేస్తుంది, వేరే మార్గం లేదు. ఒక ప్లేస్లో ఒక మంచివాడు పుట్టాడంటే ఇంకో ప్లేస్లో చెడ్డవాడు పుడతాడు తప్పక. ఇక్కడ అహింస కోసం మహాత్మా గాంధీ ఫైటింగ్ చేస్తుంటే అక్కడ హింస కోసం ఎవరు ఫైట్ చేశాడు? హిట్లర్ చేశాడు. అదే సమయంలో మీరు చూడండి ప్రపంచంలో రెండు కంపల్సరీ జరుగుతాయి. పవిత్రమైన దేశం పక్కన డెఫినెట్గా అపవిత్రమైన దేశం ఉంటుంది, పాకిస్తాన్ లాగా. ఇది అంటే అది దొందే, ఇది దొందే. పరమాత్మకు ఇద్దరు ఇష్టమే, అపవిత్రమైన పాకిస్తాన్ ఇష్టమే, పవిత్రమైన ఇండియా ఇష్టమే. ఆ రాగ ద్వేషాలు లేవు ఆయనకు, బికాజ్ ఆయన్నే రెండుగా విభజించి అక్కడొకటి ఇక్కడొకటి పంపించాడు కాబట్టి. బికాజ్ ఇది డైరెక్టర్, జస్ట్ ఒక నాటకం. పాకిస్తాన్ అరే నువ్వు ఈ పాత్రలో ఏంట్రా, అరే నువ్వు ఈ పాత్ర ఏరా అంటున్నాడు. అందుకే ఇదంతా నాటకం, జగన్ నాటకం అంటుంటారు, అవునా? ఆల్ లైఫ్ ఈజ్ ఆల్ ఎర్త్ ఈజ్ అ స్టేజ్, యూఆర్ ఆల్ పార్టిసిపెంట్స్ అంటారు షేక్స్పియర్, చాలా అన్న చాలామంది అన్నారు కదా. సో ఇదంతా నటన, కానీ నటన అనిపించట్లేదు, ఎందుకంటే మీకు రియల్గా అనిపిస్తుంది. వై? బికాజ్ యు ఆర్ నాట్ ది డైరెక్టర్. మీరు ఎవరైపోయారు? పాత్రధారులు అయిపోయారు. నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని అంటున్నారు. మంచివాడి మాట చెడ్డవాడు వినడు, చెడ్డవాడి మాట మంచివాడు. సపోజ్ హీరో హీరోయిన్ ఏదో మాట్లాడుకుంటున్నారు, హీరో మాట హీరోయిన్ వింటుందా, హీరోయిన్ మాట హీరో వింటాడా? ఏవో వాళ్ళిద్దరు ఎవరి మాట ఎవరు వింటారు? డైరెక్టర్ మాట ఇద్దరు వింటారు. పైకి నటిస్తున్నారు కావచ్చు హీరోయిన్, అంటే డైరెక్టర్ అప్పుడు కాట్ అంటాడా, అప్పుడు కట్ అయిపోతారు. అరే హీరో హీరోయిన్ తిట్టరా అంటే తిట్టేస్తాడు, పొగుడురా అంటే పొగుడేస్తాడు. అంటే డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు. వాళ్ళ దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎంత నటిస్తున్నా డైరెక్టర్ దగ్గర ఒక చూపు ఉంటుంది, వాడు చెప్పినంతసేపే వీళ్ళు చేస్తారు. ఎస్ఆర్నో? సో సేమ్ అదే విధంగా మీరు సినిమా ఎగ్జాంపుల్ బాగా మైండ్లో పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా వీఆర్ పార్టిసిపెంట్స్. మనం ఈ బాడీ మీ మాట వింటుందా? వినట్లే. బికాజ్ బాడీ ఎవరి మాట వింటుంది? ఆత్మ మాట వింటుంది. నీ మాట వినట్లే, బికాజ్ యు ఆర్ పార్టిసిపెంట్. నువ్వు ఒక పాత్రధారుడే కానీ సూత్రధారుడే కాదు. భ్రమ అని తెలుసు అనే పాట మీరు విన్నారుగా, దాంట్లో ఏం చెప్పాడు? ఆడేవాడు ఆడించేవాడు ఏకమవ్వాలంట అని పాట రాశాడు. సో ఆడేవాడు ఎవడు? పాత్రధారుడు. ఆడించేవాడు ఎవడు? సూత్రధారుడు. సో డైరెక్టర్గా ఉంటూ నటించాలి, సూపర్గా ఉంటుంది అప్పుడు లైఫ్. ఒక డైరెక్టర్ సినిమాలో నటించాడు అనుకో, వాడు ఏం చేస్తాడు? నటిస్తూ నీ అబ్బాబు తిట్టు కాదు అంటాడు, కాదు నువ్వు అవుతావు నేను అవుతా అయిపోయా. నేనే డైరెక్టర్ని ఎగ్జాంపుల్. తిట్టేస్తున్నాయి మనం, తిడితే తిరుగు సడన్గా స్టాప్ అంట, అంటే ఆమె స్టాప్ అయిపోతే నేను ఆపేస్తాను, అందరూ స్టాప్ అంటాడు. సో అట్లా మీరు డైరెక్టర్గా ఉంటూ పాత్రలు వేయడమే అల్టిమేట్ స్టేజ్. అంటే భగవంతుడిగా ఉంటూ పాత్రలు వేయడం, అప్పుడు అది ఒక లీల. కృష్ణుడు ఏమంటాడు భగవద్గీత? లీలలు చేస్తుంటాను నేను అంటుంటాడు. అది ఏది చేసినా లేదు, చంపినా చేసినా లేదంట, అంతా లీల అంటాడు. అంటే ఎందుకంటే ఆ స్థాయిలో అలా ఉంటుంది, అంతా ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి సరదాగా ఆడుతూ ఉంటాడు. ఓకేనా? సో క్లియర్గా అర్థమవుతుందిగా మీకు. శక్తిలో, స్వచ్ఛమైన శక్తిలో, ప్రకృతి అంటే నేను ఇక్కడ వాడేది ఏంటంటే స్వచ్ఛమైన శక్తి, ఈ కనబడే ప్రకృతిగా, కనబడని ప్రకృతి, కనబడని పురుషుడు, వాళ్ళిద్దరిలో ఎన్ని గుణాలు ఉన్నాయి? మూడు గుణాలు ఉన్నాయి, మూడు ఈక్వల్గా ఉన్నాయి, కలిసి ఏకమైపోయి ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఓకేనా? విభజన కూడా లేదు. సో లేకపోవడం వల్ల అలా స్వచ్ఛంగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. వాళ్ళు సృష్టి చేశారు. ఏం చేశారు? ఆత్మలను సృష్టి చేశారు ఫస్ట్. మనకు కూడా నిరాకారమే, మన ఆత్మ కూడా ఏ రూపం ఏమీ లేదు, ప్యూర్. అదే అంటే ఏంటి, 33% అన్నీ ఉన్నాయి మనకు కూడా. అలాగే ఈ ప్రకృతిని వివిధ రూపాలను సృష్టి చేశారు. ఎగ్జాంపుల్ మల్లెపువ్వు, గులాబ్పువ్వు ఇట్లా అనుకుందాం. మల్లెపువ్వు ఒక రకంగా, గులాబ్పువ్వు ఒక రకంగా ఎందుకు కనబడుతుంది? ఎందుకు కనబడుతుంది, తేడా ఏంటి? పాత్రధారే ఎందుకు తేడా ఉంది? అన్నిట్లలో మూడు గుణాలు ఉంటాయి కదా, మరి ఎందుకు తేడా కనబడుతుంది? రేషియోలో తేడా. మల్లెపువ్వులో ఒక రేషియో ఉంటుంది, గులాబీ పువ్వులో ఇంకో రేషియో. ఈమె పడిన వంకాయ ఇక్కడ ఓ రకంగా టేస్ట్, ఈమె పడిన ఓ రకంగా టేస్ట్. ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ మిక్స్చర్. అట్లాగే గులాబీ పువ్వులో ఒక రకమైన వాసన, ఒక రకమైన కలరు, మల్లెపువ్వులో ఒక రకమైన కలర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మిశ్రమం ఉంది. ఆ మిక్సర్ ఉండడం వల్ల, డిఫరెంట్ డిఫరెంట్ మిక్సర్స్ ఉండడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ రూపాలు ఏర్పడ్డాయి. అన్నిటిలో ఉన్నాయి ఏంటి, అవే మూడు. కానీ బికాస్ ఆఫ్ తేడా, మిశ్రమంలో తేడా ఉండడం వల్ల అవే ఛానల్స్ 1 అయితే 2 అయితే 3 అయితే. కానీ ఒకటి చూస్తే ఈనాడు ఈ టీవీ వస్తుంది, ఒకటి వస్తే జెమిని టీవీ ఎందుకు వస్తుంది? బికాస్ ఫ్రీక్వెన్సీలో తేడా. అర్థమైంది కదా, ఇన్ని ఫ్రీక్వెన్సీలో పెట్టండి ఇది వస్తుంది అంటారే అట్లా. అర్థమైందా? సో కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ మిశ్రమం ఉండడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ రూపాలు ఏర్పడ్డాయి, డిఫరెంట్ డిఫరెంట్ మిక్సర్స్. పరమాత్మకి ఏంటంటే బుద్ధి, మెంటల్ కొద్దిగా. ఏంటి ఆ మెంటల్? ఏంటంటే అందరినీ ఒకే రకంగా చూడదలుచుకోలేదని. అందరూ ఈమెలాగనే దరిద్రంగా ఉన్నారనుకోండి, చూడబుడ్డు అవుతుందా? ఒక నవ్వాలో ఒడేవాలో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది, అవునా కదా? సో కాబట్టి పరమాత్మ ఏం చేశాడు, ఆయనకి ఎప్పుడు వెరైటీ వెరైటీలు కావాలి కాబట్టి వెరైటీ వెరైటీ క్రియేషన్ చేశాడు. మొదట్లో ఏకత్వం ఉండేది, అందరు నాలాగనే ఉండేవాళ్ళు, అందరూ ఒకే రకంగా హైట్ వెయిట్ కళ్ళు తెలుపు అట్లా అంతా ఒకే రకంగా ఉండేవాళ్ళు. దాన్ని ఏకత్వం అన్నారు. అందరు తల్లివాళ్ళలోనే ఉన్నారు, అందరూ ఒకే రకంగా ఉన్నారు, ఆ అనుభవం అయిపోయింది. అయిపోయాక బోర్ కొడితే అప్పుడు ద్వంద్వం అనేది సృష్టి చేశాను. ఇక్కడ ఏంటి, అన్ని వెరైటీ వెరైటీ యూనిక్. సో మనం అందరం ఒక యూనిక్ వ్యక్తులం. అందరిలో కూడా ఒక మిశ్రమంలో తేడా ఉంది, రేషియోలో తేడా ఉంది. ఓకేనా? అందరూ ఉండడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాం. ఇదే క్లాస్ను ఒక్కొక్కరు రకంగా తీసుకుంటున్నారు. ఎస్ సార్నా? ఇప్పుడు నా క్లాస్ విని ఏమర్థమైందంటే ఈమె రోజు చెప్తుంది, ఈమె రోజు చెప్తుంది, ఒక్కొక్కరు రకంగా చెప్తారు. బికాస్ మీ అండర్స్టాండింగ్ ప్రకారం మీరు అర్థం చేసుకుంటున్నారు. మీ మిశ్రమంలో ఈ మిశ్రమం కలుస్తుంది, కలయిక కలవడం వల్ల ఆ మిక్సర్లోంచి కొత్తగా మీకు అర్థమైనట్టు మీరు చెప్తారు. అర్థమైందండి? సో అదే పాలు అదే నీళ్లు, ఆ మిశ్రమంలో తేడా వలన డిఫరెంట్ కనబడుతుంది. ఓకేనా? సో కాబట్టి మనందరం ఇలా వెరైటీగా అన్ని వెరైటీగా ఉండడానికి కారణం ఏంటి? రేషియోలో తేడా. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కోపం ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, శాంతం ఒక రకమైన ఫీలింగ్. వై? బికాస్ కోపంలో పాజిటివ్ అనుకుందాం, అగ్నితత్వం పాజిటివ్ అనుకుందాం, ఆ వేడితత్వం ఎక్కువ ఉంది. దాంట్లో మూడు ఉంటాయి కోపంలో కూడా, కానీ వేడితత్వం ఎక్కువ ఉండడం వల్ల అగ్గి ఫీల్, వేడి వేడిగా అనిపిస్తుంది. శాంతంలో చలదనం ఎక్కువ ఉంది. ఈ పంచభూతాలు ఉన్నాయే, వీటిలలో కూడా ఈ మూడు ఉంటాయి, కానీ శాంత డిఫరెన్స్ దాంట్లో తేడాలో ఉంటుంది. ఓకేనా? మిశ్రమం తేడా ఉంటుంది, దానివల్ల డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నప్పుడే మీరు సాధన చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ మూడు గుణాలు తేడా ఉండడం వల్లే ఇలా ప్రపంచం ఇలా తేడాగా తయారైంది. సో ఈ తేడా ఉన్న ప్రపంచాన్ని మళ్ళీ ఒక స్వచ్ఛమైన ప్రపంచంగా మార్చాలి, గుర్తుపెట్టుకోండి. చచ్చినా మంచి ప్రపంచం చచ్చినా రాదు, ఇంపాసిబుల్. మంచి ప్రపంచం అంటే పాజిటివ్ ప్రపంచం, చచ్చినా రాదు. ఎందుకు? మూడు గుణాలు కంపల్సరీ ఉంటాయి కాబట్టి. ఇక మిగిలిన ఆప్షన్ ఏంటి? మంచివాడు ఉంటే చెడ్డవాడు కూడా ఉంటాడు, అందరూ ఉంటారు. ఒక సినిమా తీవాలంటే ముగ్గురు కంపల్సరీ ఉంటారు. ఈ మూడు కాకుండా ఇంకో ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటి? మూడు గుణాలు సమపాళ్ళల్లో ఉండే ప్రపంచం వస్తుంది, అంటే స్వచ్ఛమైన ప్రపంచమే వచ్చే అవకాశం ఉంది. మూడు గుణాలు సమపాళ్ళలో ఉండడం అంటే అందరూ దేవుళ్ళే అని తెలుసుకున్న ప్రపంచం రాబోతోంది. అది ఎప్పుడొస్తుంది అంటే టైం పడుతుంది, అది మీ చేతిలో ఉంది. మీరు సాధన చేస్తే దాన్ని బట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్గా మారుతుంది. ఓకేనా? నేను మారా, ఇంకా మారాల్సింది ఉంది, మీరు కూడా మారాలి, అందరూ మారుతూ ఉండాలి. అందరు మారి అందరు ప్యూర్ అయిపోయారు అనుకోండి, మూడు థాట్స్ నాకు ఉండాలి, నేను చెప్పిన సాధన చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ప్యూర్ అయిపోతారు. అయితే అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయిపోయారంటే అయిపోయింది, ప్రపంచం అంతా మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా ఈ అంటరోగాన్ని అంటిస్తాను అందరికీ. నేను మీకు అంటిస్తున్నాను, మీరు ఇంకొకరికి అంటించండి, ఆటోమేటిక్గా ఈ అంటరోగం అంటుకోవాలి. అంటుకోవాలా వద్దా ఈ రోగం? అందరు ఆనందం అనే అంటరోగం అంటుకోవాలా వద్దా? అందరు ఎవరు చేస్తున్నారో కానీ వాళ్ళు అంటేస్తున్నారు, నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను అందరికి పంచుతున్నాను, పంచాలవుతా. సో తప్పదు, వేరే మార్గం లేదు, ఎవరు తెలిసిన వాడు పంచుతాడు. ఓకే, సో ఇప్పుడు దైవానికి దైవిక గుణం ఏంటి? రాగద్వేషాలు లేవు, ఆయన రాగద్వేషాలకు అతీతుడు. ఎందుకు అంటే మూడు గుణాలు కంపల్సరీ అవసరము ఉండాలి కాబట్టి, వేరే మార్గం లేదు. అయితే మూడు గుణాలు ఉండి విభజనలో ఉండాలి, లేదా మూడు గుణాలు కలిసి ఏకమైపోవాలి. ఉంటే విడిగా మూడు కంపల్సరీ ఉంటాయి, లేదా కలిసి ఏకమైపోయి ఉంటాయి. కంపల్సరీ మూడు మాత్రం చచ్చుకుంటూ ఉండాల్సిందే, వేరే మార్గం లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి, అర్థమైందా? మూడు కంపల్సరీ ఉంటాయి, మీరు ఏం చేయరు. మీరు అనవసరంగా యుద్ధం చేయకండి, ఇది ఉండదు అది ఉండదు అది ఉండదు. నాకు కోపం ఎక్కువ ఉందండి, పోవాలంటే ఏం చేయాలంటున్నారు? చచ్చినా పోదు, కోపం ఉంటుంది, కానీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే 33% పెట్టుకోవాలి. అంతేగాని పూర్తిగా తీసేయాలనుకుంటున్నారు, అందుకే మీరు ఇబ్బంది పడుతున్నారు. నా రోగమే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటున్నారు? చచ్చిన అనారోగ్యం రాకుండా ఉండదు, వస్తుంది రోగము. దాని యొక్క విలువ ఏంటో తెలుసుకొని చెప్తా. మీ జీవితం దరిద్రంగా తయారవడానికి కారణం మీకు అనారోగ్యం లేకపోవడం వల్ల. ఒకవేళ ఉన్నా దాన్ని సరిగ్గా అనుభవించకపోవడం వల్ల, దానితోటి సరిగ్గా ఉండకపోవడం వల్ల, సరిగ్గా డీల్ చేయకపోవడం వల్ల. ఇక్కడ ఒక మెడకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఇది 30 ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది, నా క్లాస్ దాకా చేసినట్టే టపాని మాయం అయిపోయింది. ఉన్నా దాంతో హాయిగా ఉంటుంది, మరి తేడా ఏంటి ఇక్కడ? అనారోగ్యంతో ఈమె ఉండడం మార్పు చేయి, ఎలా ఉండాలో తెలుసుకుంది, అలా ఉంది కథం సీన్ మారిపోతుంది. అర్థమైంది లేదు? అనారోగ్యం మధ్య మధ్యలో వస్తూ పోతూనే ఉంటుంది. ఎండాకాలం చెట్టు ఎండిపోతుందా లేదా? ప్రకృతిని గమనించండి, దయచేసి ఎవరి మాట వినకండి, అందరు అజ్ఞానంలో ఉన్నారు, నేను కూడా అజ్ఞానినే కావచ్చు, నమ్మకండి నా మాట. జస్ట్ అబ్జర్వ్ చేసి చూడండి, గుడ్డిగా నమ్మకండి ఎవరిని, ఎందుకంటే తెలియదు. అందరికీ సగం సగం హాఫ్ నాలెడ్జ్, నాకే హాఫ్ నాలెడ్జ్ అంటున్నా, ఇంకా ఏదో మందికి ఇంకేదో నాలెడ్జ్. కాబట్టి మీరు ప్రకృతిని గమనించండి ఒకసారి, బికాస్ ప్రకృతి యొక్క రిప్రజెంటేటివ్ బాడీ. ఈ శరీరం పంచభూతాలతో తయారైంది, అలాగే ఈ చెట్లు ఇవన్నీ కూడా పశువులు కూడా పంచభూతాలతో తయారైనాయి. ఈ పశువులకు రోగాలు వస్తున్నాయా లేవా? ఎవడొచ్చి బాగు చేస్తున్నాడు? డాక్టరా? వెటర్నరీ. అంతే, ఇంట్లో ఉన్న కుక్కలకు అవి తెలుస్తున్నాయి, బయట ఉన్న కుక్కలకు వెటర్నరీ డాక్టర్ వస్తున్నాడా? అడవుల్లో ఉన్న కుక్కలకు వస్తున్నాడా? ఇంట్లో ఉన్న చెట్లకు మందులు వేస్తున్నారు, దరిద్రంగా తయారవుతున్నాయి. అదే రోడ్ల మీద పెరిగిన చెట్లు ఎలా ఉన్నాయి? సూపర్గా గట్టిగా ఉన్నాయి, అవునా? సో అక్కడ ఒక డాక్టర్ వచ్చాడు, సహజమైన డాక్టరు సహజమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, అసహజమైన డాక్టర్లు అసహజమైన ట్రీట్మెంట్ ఇస్తే మహిళ తయారవుతారు దరిద్రంగా. సరే, దయచేసి ఎవరు డాక్టర్ లేరు కదా, ఏమనుకోదు, బికాజ్ మన కరెక్టే కాదు, మామూలుగా చదువుకున్న డాక్టర్ మనం. సో ఇక్కడ అర్థం చేసుకోండి, అసహజమైన డాక్టర్లే వాళ్ళు కూడా, మనం కూడా అసహజమైన పేషెంట్లమే, దరిద్రమైన పేషెంట్లమే. అసహజమైన సొల్యూషన్సే వెతుకుతున్నాం, కానీ సహజత్వాన్ని దగ్గరికి వెళ్ళట్లేదు, సహజమైన డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళట్లేదు. ఆ చెట్లకు ఎవరున్నారు? ఆ సహజమైన డాక్టర్ వచ్చి రిపేర్ చేస్తున్నాడు. ఎండ కొడుతున్నాడు మధ్య మధ్యలో, ఎండాకాలం చెట్టులాగా ఎండాకాలం చేంజ్ చేస్తున్నాడు, ఎండగొట్టి లోపల చెత్తంతా డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేస్తున్నాడు. ఫ్రెష్ పండ్లు ఫ్రెష్ పూలు వస్తున్నాయా లేవా? వర్షాకాలం చలికాలం ఎంత బాగుంటాయి చెట్లు, మళ్ళీ ఎండాకాలం ఎండిపోతాయి. సో ఎండిపోవడం అవసరమా ఇక్కడ? కాదా. సపోజ్ చెట్లు ఎండిపోలేదు అనుకోండి, ఎండాకాలం ఏం జరుగుతుంది? మళ్ళీ పండు పూలు పోస్తాయా? చచ్చినా పోయి ఒక ఆల్రెడీ టెస్ట్ చేసి చూడండి మీరు. ఇంకా మీరు పండు పూలు కొత్తగా పోయట్లేదు, అవే దరిద్రాలు కంటిన్యూ అవుతున్నాయి, బికాజ్ ఎండాకాలం ఎండిపోయే చెట్లకు ఎండిపోవట్లేదా? మీరు ఎండిపోవట్లే, మాకు జ్వరాలు వస్తున్నాయి కదా అని మీరు అనొచ్చు, వచ్చినా సరెండర్ అయ్యట్లేదు, దాన్ని సరిగ్గా అనుభవించట్లేదు, సరిగ్గా డీల్ చేయట్లేదు, దరిద్రం మందులు వాడుతూ దరిద్రం తిట్టుకుంటూ అనుభవిస్తున్నారు. ఒక చెట్టులాగా మీరు అనుభవిస్తున్నారా? ఇష్టంగా చేయట్లేదు. సో కాబట్టి మీరు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని కరెక్ట్గా డీల్ చేస్తే అదిరిపోయే రిజల్ట్స్ మీకు వస్తాయి, ఓకేనా? సో ఈ పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ మూడు కంపల్సరీ ఉంటాయి, ఎవరు చెప్పినా నమ్మకండి గుడ్డిగా, ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఈ రాగద్వేషాలకు అతీతంగా మనం చేరాలి. మనం చేరాలంటే ఏం చేయాలి? మనకు రాగాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, ఉంటాయి లేదు, న్యాచురల్ కామన్, తప్పేం కాదు అది. ఎవరికైనా రాగద్వేషాలు ఉంటాయి. ఎలా గుర్తించాలి రాగద్వేషాలు? రాగం అంటే ఏంటి? రాగం అంటే ఏంటి? ప్రేమన, దరిద్రం ప్రేమనే కాదు అసలు. మీకుందా ప్రేమ? ఉందిగా. మరి మీ ప్రేమ మీకు ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వట్లే. సో ప్రేమనే, కానీ ప్రేమలో కొద్దిగా ఎక్కువ ప్రేమ ఉంటే దాన్ని రాగం అంటారు. ప్రేమ ఎంత ఉండాలో అంతే ఉండాలి, అయ్యో సార్ పక్క ఆమెకి ఆశ వచ్చింది ఈ పెడుతోంది అనుకో, అది ప్రేమ కాదు, దరిద్ర ప్రేమ, దరిద్ర ప్రేమ. ప్రేమ ఆనందాన్ని ఇస్తుంది, బాధ కాదు ఇచ్చేది, బాధని ఇచ్చేది కాదు, యుద్ధాన్ని సృష్టి చేసేది ప్రేమ కాదు, పరమానందాన్ని ఇచ్చేది ప్రేమ. మీ ప్రేమ మీకు ఆనందాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుందా? ఆనంద భాషలు వస్తే పర్వాలే, దుఃఖం మాట్లాడే ఆ వచ్చి కన్నీళ్ళు గురించి మాట్లాడలే. ఆనందం ఉందా, దుఃఖం ఉందా, బాధ ఉందా? ఇప్పుడు మీ ఆయన మీద మీకు ప్రేమ ఉందా లేదా చెప్పరు అన్నది. సరే ఆ మీ ఆయన ప్రేమ మీకు ఆనందాన్ని ఇస్తుందా, బాధ దుఃఖాన్ని ఇస్తుందా, సుఖాన్ని ఇస్తుందా? అన్నీ ఇస్తున్నాయి, ఏది కరెక్ట్గా క్లియర్గా లేదు, అవునా కదా? సో నేనేం చెప్తున్నానంటే మీకు ఉన్నది రాగము, ప్రేమ కాదు. రాగానికి ప్రేమకు తేడా ఉంది. రాగం అంటే అతి అతి ప్రేమ. ఇక లేవలేని వరకు కూర్చుంది, లేచి పడతావే ఏమైతుంది, కూర్చో 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 అలా కూర్చోబెడతారు, కూర్చున్నా కరెక్ట్ కూర్చో లేకుండా అయిపోతుందేమో, కదలేవారు, అది ప్రేమ. మా ఆవిడ లేకుండా నేను ఉండలేనండి అన్నారే, అది రాగం. మా పిల్లలు లేకుండా నేను ఉండలేనండి, మా పిల్లోడు 90 మార్క్స్ రాకుంటే నా కోపం వచ్చేస్తుందండి, అది దరిద్రపు రాగం. అది రాగం, అది ప్రేమ కాదు. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటి, ఎలా ఉన్నా ప్రేమిస్తారు, ఎలా ఉన్నా ఎఫెక్ట్ గారు, అదే చూపు, పరమాత్మ చూపు, సాక్షి చూపు ఉందే, అది ప్రేమ అంటే. మన ప్రేమకు ఆత్మ ప్రేమకు తేడా లేదు, ఉందా లేదా? ఆ ఆత్మ ప్రేమ ఏంటి, అందరినీ ఒకే రకంగా చూస్తుంది, మన ప్రేమ ఒక్కొక్కరిని ఒక రకంగా చూస్తున్నాం. సో మనకున్నది ప్రేమ కాదు, ఏంటది, రాగం. రాగం అంటే మోహం, ఏదైనా అనుకోండి, మోహం రాగం. సో ఈ మోహం ఉండడం వల్ల ఇది చాలా డేంజరు, అతి అయిపోయింది. అతి అయిపోవడం వల్ల ఎవడు బాధపడ్డా ఆ బాధ అంతా మనకు వచ్చేస్తుంది. అతి అతి ఎవడు చావద్దు, అరే చావు గ్యారంటీ కదా, తెలియదా మనకు, అయ్యో వాడు చచ్చాడండి, చావద్దు 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 అని ప్రయత్నం. మనం చావద్దు చావకూడదని ప్రయత్నం చేయకూడదు, ఉన్నన్ని రోజులు ఆనందంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. చావు గ్యారంటీ, జ్ఞానికైనా అజ్ఞానికైనా ఎవరికైనా చావు గ్యారంటీయే, నాకు కూడా చావు గ్యారంటీ. నన్ను రోగాలు చంపకపోవచ్చు, బికాజ్ రోగాలు నా ఫ్రెండ్స్ అయిపోయాను, కానీ నేను ఇక్కడ ఉండా భూమి మీద, బోర్ కొడుతుంది ఈ ఫీజులు చూసి నాకు. ఎన్ని రోజులు ఉండవండి భూమి మీద, బోర్ కొట్టదా? అదే భార్య, అదే పిల్లలు, అదే తల్లి, అదే అమ్మ, అదే ఫుడ్, ఇంకేం లేదా? మనకే అనిపిస్తుందా లేదా? బోర్ కొట్టేసిందండి, ఇవాళ సినిమాకి వెళ్తాం అనిపిస్తుందా లేదా? అవునా? అలాగే ఇలా భూమి అంతా చూసేసారు అనుకోండి, అంతా తెలుసుకుందాం అనుకోండి, బోర్ కొట్టదా? ఇక్కడ అంతా ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకుందాం, బోర్ కొడుతుందా లేదా? అప్పుడు ఏం చేస్తారు, అమెరికాకి వెళ్దాం అన్నట్టు వేరే లోకాలకి వెళ్ళి చూసేద్దాం అని వెళ్తారు వేరే లోకాన్ని. దీన్నే చావు, రియల్ జ్ఞాని చావుకు భయపడాడు, అయిపోయింది, నేను ఇప్పటికీ ఆ పరమాత్మను అడుగుతా, అరే బాబు నా పని ఉందా ఇక్కడ ఉంచు, లేకుంటే పదా తీసుకెళ్ళినాను వేరే లోకానికి, బోర్ కొడుతుంది, ఏం చేయాలి, ఇంకా రోగాల గురించి తెలుసుకుని అన్నిటి గురించి తెలిసినా ఇంకా కొత్త జ్ఞానం ఇవ్వు, ఇస్తే కొత్త జ్ఞానం ఇవ్వు, కొత్త జ్ఞానం లేకుండా నేను తీసుకెళ్ళి ఇక్కడ నేను ఉండను, ఇక్కడ నాకేదో పని కల్పించు, లేదా ఏదో కొత్తది ఇవ్వు అంటున్నాను. అంతేగాని ఇక్కడ చావు ఉండే భయం, నేను పోకుండా ఉండు, ఉండాలంటే ఏం చేయాలి, నాకు చావు లేకుండా వరేమి ఇవ్వని అడగట్టే, నాకు ఎలాగూ చావు లేదు. నేనంటే ఎవరు, జీవాత్మ అనుకో, దానికి కూడా చావు లేదు, ఆత్మ అనుకో, దానికి అసలే చావు లేదు, పరమాత్మ ఇక అన్నిటికీ అతీతుడే, ఇక నాకెక్కడ చావు ఉందండి, ఉన్నది బాడీకే, బాడీ కూడా చచ్చినా చావు నేను చెప్పి చేస్తాయి. ఎప్పుడు మార్పుకు దీన్ని ట్యూన్ చేశారంటే చచ్చినా చావదు బాడీ, ఇక నువ్వే డిసైడ్ చేసుకోవాలి పోవడానికి, నువ్వే పోవాలని నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఈ బాడీని సరిగ్గా అర్థం చేసుకుంటే, దీనికి సరిగ్గా దీనికి కావాల్సింది మనం ఇస్తే, దీంతో సరిగ్గా ఉంటే మనం ఎన్ని రోజులైనా బతుకోవచ్చు. చాలామంది ఉన్నారు లేరా, అమరులై ఉన్నవాళ్ళు లేరా, ఉన్నారుగా, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, అవన్నీ మనకు తెలియాలి. ఆ రకంగా ఉంటే ఉండవచ్చు. సరే ఇప్పుడు మరి ఎన్ని జన్మలు ఉంటాయి, ఎన్ని ఏళ్ళు ఉంటాయో పక్కన పెట్టండి, ప్రజెంట్ మనకు మనం ఎలా ఉండాలి ఈ బాడీలో ఇవన్నీ తెలుసుకోవాలి, ఓకేనా? సో పరమాత్మ యొక్క మొదటి గుణం ఏంటంటే రాగద్వేషాలకు అతీతుడు. సో రాగం అంటే ఏంటి, ఇష్టం, అతి ఇష్టం. నాకు ఇష్టం అండి, మేము అడిగింది రాగం, నీకు ఏంటి ఇష్టం సార్, ఏం చెప్పాలి, ఇష్టం అన్ని ఇష్టాలే, అన్నీ తింటాను, ఏమి ఇష్టం అని చెప్పాలి నేను, ఏదో మీరు మొహమాటానికి అడుగుతారు, వాడు నేనేం చెప్పాలి, రోజు తిని తిని చచ్చిపోతున్నాను, పంచభాష పర్వాలి రోజు. ఆడిటర్గా ఉన్నప్పుడు అలా చచ్చా, హోటల్లో తిరిగి తిరిగి తిని, అన్ని స్టార్ హోటల్లో వాళ్ళు మరి ఆడిటర్ అంటే మామూలుగా రెడ్ పెన్ పెట్టారంటే ఆడు బతుకు బస్ స్టాండ్. సో కాబట్టి వాడు ఏం చేస్తాడు, మంచిగా మర్యాదలు, రాజమర్యాదలు, హోటళ్ళు ఇవే పని నా బతుకు, అక్కడ అలా ఎంజాయ్ చేశాను. ఈ పిరమిడ్ సొసైటీ దరిద్రంగా పిరమిడ్ సొసైటీకి వచ్చాను, వీళ్ళు మాస్టర్లు అని చెప్పి ఫుడ్ పెట్టి పెట్టి సముద్రాలు రొద్దొద్దంటే ఫుడ్ పెట్టేస్తున్నారు. దరిద్రం అంటే ఏదో అనుకున్నారు మీరు, ఫుడ్ ఎక్కువ అయిపోయి వస్తున్నాను నేను. ఇప్పుడు సాయంత్రం ఒకరి ఇంటికి రమ్మన్నారు, రాత్రి ఒకరి ఇంటికి రమ్మన్నారు, ఇన్ని పెడతారు, ఇప్పుడు ఇవన్నీ బాడీని తట్టుకోవాలి. ఇన్ని ఫుడ్లు ఇన్ని వెరైటీలు తిన్నా ఎంత దరిద్రంగా ఎలా ఉన్నా నేను, 100 కిలోలు ఉన్నానా, మరి ఎలా ఉంటున్నాను, బాడీకి పర్మిషన్ ఇస్తా, బాగా లావు ఎక్కువైపోయావే కొద్దిగా చూసుకో, ఆడుకో అంటే ఏదో చేస్తుంది క్లియర్ అయిపోతుంది, ఏం చేస్తుందో తర్వాత చెప్తా, ఓకేనా? సో కాబట్టి ఇన్ని దిన నేను ఎలా ఎందుకుంటున్నాను ఇంత సన్నగా అంటే బాడీకి కమాండ్ ఇస్తాను, రైట్? కొద్దిగా ఎక్కువైపోయింది తక్కువ చేసుకొని ఇష్టం, నువ్వు ఎలా చేసుకుంటావు చేసుకొని నీకు పర్మిషన్ ఇస్తే అది చేసేసుకుంటావు, ఓకేనా? సో కాబట్టి ఈ మూడు గుణాలు సారీ రాగద్వేషాలకు అతీతంగా చేరాలి. రాగం అంటే ఇష్టము, పిచ్చి ఇష్టం, నేను ఉండలేను. ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా ఏముంటుంది? ద్వేషం కూడా ఉంటుంది. రాగం ఉంటే ఆటోమేటిక్గా ద్వేషం ఉంటుంది. రాగం ఎందుకు ఏర్పడుతుంది? నాకు ఎల్లో షర్ట్ అంటే బాగా ఇష్టం అండి అని అని అనుకో, వెంటనే ఏమొస్తుంది? దీని ఆపోజిట్ కలర్ ఏంటి? ఏదో ఒకటి అనుకోండి, బ్లాక్ కలర్ అనుకుంటాం, బ్లాక్ అంటే చీ అనిపిస్తుంది. ఏంటో బ్లాక్ బార్డర్ చీ, ఆ దరిద్రపు చీర కట్టుకున్నారు అంటారు. ఆ బ్లాక్ కలర్ ఏంటి? ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇది ఇష్టం ఏర్పడ్డది కదా ఈ కలరు, ఆటోమేటిక్గా దాని ఆపోజిట్ కలర్ చూడగానే ద్వేషం వచ్చేది. అర్థమైంది? సో రాగం ఉంటే ఆటోమేటిక్గా ద్వేషం ఏర్పడుతుంది, ఇంకో అదే ప్రాబ్లము. సో మీరు దేన్ని పట్టుకోవాలనుకుంటున్నారు? రాగాన్ని, ద్వేషాన్ని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే రాగద్వేషాలను రాగాన్ని పట్టుకోలేరు, ద్వేషాన్ని వదిలించుకోను లేరు. ఎలాంటిదంటే చీకటి వెలుగు లాంటి, వెలుగును పట్టుకోగలుగుతారా? చీకటిని పట్టుకోగలుగుతారా? దేన్ని పట్టుకోలేరు, దేన్ని వదిలేయలేరు. మీరు ఎంత పట్టుకోవాలని ప్రయత్నం చేసినా వెలుగు 12 గంటలే ఉంటుంది. ఉదాహరణ, ఎంత వదిలించుకోవాలని ట్రై చేసినా చీకటి చచ్చుకుంటూ 12 గంటలు ఉంటుంది, వేరే మార్గమే లేదు. ఇక మిగిలిన ఆప్షన్ ఏంటి మనకు? దాంట్లో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఈ కంపల్సరీ ఉంటాయని చేసినప్పుడు ఇంకేం ఆప్షను? ఎలా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, అయిష్టంగా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందో తెలుసుకోవాలి, ఓకేనా? సో ఇదే చీకటి వెలుగులో పరమాత్మ ఆనందంగా ఉంటున్నాడు, బికాజ్ ఆయన అన్నింటినీ, చీకటిని ఎంజాయ్ చేస్తున్నాడు, వెలుగును ఎంజాయ్ చేస్తున్నాడు. మనం చీకటి అంటే ఇష్టం లేదు, నాకు వెలుగే కావాలి అంటున్నాం. తేడా అర్థమవుతుంది లేదా? సో మనకు ఆయనకు తేడా. ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా ఇష్టం ఉంటుంది, నాకు ఆవిడ ఇష్టం అన్నావా అవుతుంది పని, ఓకేనా? సో నాకు ఈమె ఇష్టం అని అని అనుకో, మీ అందరిని చూస్తే ఏమవుతుంది? ద్వేషం వచ్చేస్తుంది. సో ప్రాబ్లం ఎక్కడ? ఇప్పుడు ఇష్టం ఆమెందుకు, ఆమె చేతికి నగలు ఉన్నాయనుకో, ఒక నగలు కొట్టేయాలి అని అనిపించింది అనుకో, ఈయన దృష్టి అంతా నగల మీదే ఉంటుంది. ఎప్పుడు ఈమెను కొట్టేయాలి, అవునా కదా? సో దృష్టి అంతా ఆమె మీదనే ఉంటుంది, మిగతా వాళ్ళ మీదే ఉండదు. సో కాబట్టి పరమాత్మ ఎలా ఉంటాడు? పరమాత్మ అందరినీ ఇష్టపడతాడు. అంటే ఆయన ఎవరిని చూసినా ఓకే, లేదా ఎవరిని ఇష్టపడ్డాడు, ఏదైనా ఒకటే. ఎవరిని ఇష్టపడకుండా నేను ఎలా ఉంటాను అప్పుడు? ఎవరైనా ప్రత్యేకంగా చూస్తానా? నాకు ఎవరంటే ఇష్టం లేదు, అందరూ ఇష్టం, ఎవరంటే ఇష్టం లేదు కాబట్టి అందరిని ఒకటే చెప్పు. లేదా అందరూ ఇష్టమన్న ఈ ఉంటుందా? అదే ఉంటుంది, అందరిని కూడా అదే చూపు మళ్ళా. సో రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాడు ఏంటంటే వాడి చూపు ఒకే రకంగా ఉంటుంది. వాడికి ఇష్టాలు ఉండవు, అయిష్టాలు ఉండవు, అందరిని ఒకే లేవు. ఒకటే మాట, 0 అన్నా 1, 100 అన్నా 1. ఆయనకి ఏ కోరికలు లేవు, లేదా అన్ని కోరికలు ఉన్నాయి. అంటే అందరూ ఇష్టమే, లేదా ఎవరు ఇష్టం లేదే, రెండు ఒకటే, తేడా లేదు. అర్థమైందా? రాగము లేదు, ద్వేషం లేదు. సో ఈ పరమాత్మకు రాగద్వేషాలు లేవు కాబట్టి మీరు కూడా రాగద్వేషాలకు మీరేం చేయాలి? ఇప్పుడు సాధన చేయాలి. ఏం సాధన చేయాలి? రాగద్వేషాలకు అతీతంగా ఉండే సాధన చేయాలి. అప్పుడే మీరు మీ ఆత్మతోటి కలయిక జరుగుతుంది, లేకుంటే చచ్చినా జరగదు. అర్థమవుతుందా? ఎందుకు ఈ ఎందుకు సాధన చేయాలి సార్ అంటే మీకు చచ్చిన ఆనందం రాదు, మరి మరి ఏం చెప్తాం, మీ ఇష్టం. తృప్తి చచ్చిన రాదు, ఉన్న స్థితిలోనే ఉండాలి. ఈ కష్టసుఖాల్లో కొట్టుకొని చావాలి. పాత్రధారులుగానే ఉండాలి, సూత్రధారులు కాలేరు, డైరెక్టర్ కాలేరు. మీ జీవితంలో మీ ఇష్టం అంటే నడిపించలేరు. డైరెక్టర్ ఏం చేస్తాడు? వాడు ఇష్టం ఉన్నట్టుగా సినిమా తీస్తాడు. యాక్టర్కి ఆప్షన్ ఉందా? డైరెక్టర్ ఏం చేస్తే చచ్చుకుంటూ నటించాలి. సో మీరు పాత్రధారులు అయ్యారా? చచ్చుకుంటూ వచ్చే కష్టసుఖాలను అనుభవించాలి, వేరే ఆప్షన్ ఉండదు. అదే డైరెక్టర్ అయితే మీ ఇష్టం ఉన్నట్టుగా కొత్త కొత్తగా కథలు అల్లొచ్చు, దాని తగ్గట్టుగా నటించవచ్చు. అర్థమైందా లేదు? సో కాబట్టి మీకు ఆ తృప్తి, ఆ ఆనందం రావాలి అంటే మీరు రాగద్వేషాలకు అతీతంగా ఉండే సాధన చేయాలి. సో చేయాలంటే ఏం చేయాలి? మీరు ఒక లిస్ట్ రాసుకోండి, లేదా ఫీల్ కండి, మీరు ఎప్పుడు కూర్చొని మీ బాడీని గమనించుకోండి. సో బాడీని గమనిస్తే మీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని అయిష్టాలు ఉంటాయి, కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు శరీరంలో. సో ఆ నచ్చిన దాన్ని నచ్చని లిస్టు రాసుకొని వాటిని గుర్తించి వాటిని అనుభవించాలి నేను చెప్పినట్టు. అట్లాగే మనసులో ఆలోచనలు ఉంటాయి, అవునా కదా? సో ఈ ఆలోచనలను కూడా అనుభవించాలి నేను చెప్పినట్టు. సో ఈ ఆలోచనలు ఏ ఆలోచనలు నచ్చుతున్నాయి, ఏ ఆలోచన నచ్చట్లేదో తెలుసుకోవాలి, తెలుసుకొని దాని తగ్గట సాధన చేయాలి. సో అల్టిమేట్గా మీకు ఎన్ని 100,000 ఆలోచనలు ఉన్నాయి, మీకు దాంట్లో 2 రకాల ఆలోచనలు ఉంటాయి, ఇష్టాలు అయిష్టాలు, రాగము ద్వేషము.
ఉంటుంది.
సో రాగం రాగానే ఏం చేయాలి, సపోజ్ ఒక ఏదైనా ఒకటి తీసుకోండి, ఒక ఆలోచనను, సపోజ్ మీ ఆయనను ఎవరినో చూస్తే మీకు రాగం ఫీలింగ్ వస్తుంది, ఓకేనా? ఈ రాగం ఉంటే ఏంటి ప్రాబ్లము చెప్పాను కదా, ఆటోమేటిక్గా ద్వేషం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం దైవం దగ్గరికి చేరాలి, మనం తప్పక చేరాలి, వేరే మార్గం లేదు. ఈ పాత్రలలోనే ఇరుక్కుపోయాము, అసలు మనం ఎవరమో మనం మర్చిపోయాం. మీరెవరు అసలు యాక్చువల్గా, పుట్టినప్పుడు మీకు పేరు ఉందా, తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు మీకు రూపం ఉందా, ఆత్మపరంగా అణువులో అణువు మాత్రంగా ప్రవేశించాము, ప్రవేశించాక ఈ రూపం ఏర్పడ్డది, రూపం తర్వాత మీకు పేరు కూడా లేదు, పుట్టాక నీకు పేరు ఉందా, నువ్వు ఆడదాన్ని నీకు తెలుసా, ఎవరో చెప్పారు ఆడపిల్లని నమ్మేస్తున్నావు నువ్వు గుడిగా, అవునా? ఆడ కాదు, నువ్వు బాడీ పరంగా ఆడ కావచ్చు కానీ మెంటాలిటీస్ ఆడ మెంటాలిటీ ఉందా నీకు? జాబ్ బయటకు వెళ్ళి జాబ్ చేస్తున్నావు అనుకో, అది బయటకు వెళ్ళి జాబ్ చేసేది ఆడతత్వం కాదు, మగతత్వం. కానీ ఇప్పుడు అందరూ అన్నీ చేసేస్తున్నారు, మగవాళ్ళు ఇంట్లో కూర్చొని వంటలు వండుతున్నారు, ఆడవాళ్ళు బయటకు వెళ్ళి జాబులు చేస్తున్నారు, అంతే, ఇప్పుడంతా మిక్స్ అయిపోతున్నారు, ఓకేనా? సో కాబట్టి మీరు రాగం ఎక్కడుంది, ద్వేషం ఎక్కడుందో తెలుసుకొని, మై డియర్ రాగం, ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఆత్మ అని తెలుసుకోవాలి. మీరు ఒరిజినల్, మీరు ఆత్మ, మీరు బాడీ కాదు, బాడీ లేదు కాబట్టి మీకు, ఒకప్పుడు ఉంది ఆ బాడీ, తల్లి గర్భంలో బాడీ లేదు కాబట్టి యువర్ నాట్ ది బాడీ. అలా అని బాడీని హేట్ చేయదు, బాడీ అనేది దేవాలయం నాటిది, దాన్ని బాగా చూసుకోవాలి, అర్థమైందా? సో ఆ బాడీ కాదు, మీరు మీ పేరు కాదు, మీరు ఏ కాదు, మీరెవరు అంటే మీరు ఆత్మ. మీరేం చేస్తున్నారంటే రోజు, సపోజ్ అన్నమయ్య సినిమా తెలుసు కదా, మనం చూసాం కావచ్చు, అన్నమయ్యలో హీరో ఎవరు, నాగార్జున. సో నాగార్జున ఏం చేస్తున్నాడంటే సినిమా షూటింగ్ అయ్యాక అమల దగ్గరికి వెళ్ళాలా, రామకృష్ణ దగ్గరికి వెళ్ళాలా, షూటింగ్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలి, వాడు రామకృష్ణ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? మీరు కూడా కేవలం రామకృష్ణ దగ్గరికి వెళ్తున్నారు, అమల దగ్గరికి వెళ్ళట్లే, అంటే మీ ఇంటికి మీరు వెళ్ళట్లే, వేరే ఇంటికి వెళ్తున్నారు, అశాశ్వతమైన ఇంటికి వెళ్తున్నారు, శాశ్వతమైన మీ ఒరిజినల్ ఇంటికి వెళ్ళట్లే. మీ ఒరిజినల్ ఇల్లు ఏంటి, ఆత్మ నిలయము, ఆనంద నిలయం, మీ కానీ సుఖ దుఃఖాల నిలయంకి వెళ్తున్నారు మీరు. సాయంత్రం కాగానే ఇంటికి వెళ్తామా లేదా మనం, నాగార్జున ఇంటికి వెళ్తాడో లేదు సాయంత్రం, కానీ ఆవిడ ఎక్కడికి వెళ్తున్నాడు, రామకృష్ణ దగ్గరికి వెళ్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నేను ఆడదాన్ని నా పేరేది అనుకుంటూ డింగా నిద్రపోతున్నారు తప్ప, నేను ఆత్మ దగ్గరికి వెళ్ళాలి, నా ఒరిజినల్ ఆత్మ, ఇదంతా పేరు, ఇవన్నీ టెంపరీగా మధ్యలో క్రియేట్ అయినాయి అని మీరు కాన్షియస్గా మీరు ఆత్మ దగ్గరికి వెళ్తే మీ ఇంటికి మీరు వెళ్ళినట్టు. కానీ మీ ఇంటికి మీరు వెళ్ళట్లేదు, టెంపరీగా ఎవరో పేరు పెడితే పేరు, మిమ్మల్ని తిడితే చాలు మీకు కోపం వచ్చేస్తుంది, మీ పేరు తిట్టినా మీకు కోపం వస్తుంది, ఇదేంటి మీ మీ పేరా, మీరు ఆడవాళ్ళని తిట్టంగా ఆడవాళ్ళందరి కోపం, ఒక్క ఆడదాన్ని తిట్టే ఆడవాళ్ళ దగ్గర కోపం వస్తుంది, ఒక మగవాడిని తిట్టగా మగవాళ్ళ దగ్గర కోపం వస్తుంది, బికాజ్ మీరు ఏమనుకుంటున్నారు, మగవాడిని లేదా ఆడవాడిని అనుకుంటున్నారు. ఆయన ఏం చెప్పాడు క్లాస్ లంచ్లో, ఆడవాళ్ళందరూ ఫస్ట్ తినండి అన్నారు, తినమని చెప్పి దరిద్రంగా నాకు ఫస్ట్ తెచ్చి ఇచ్చాడు, అంటే నేను ఆడున్నాయండి, కాదా నేను ఆడదాన్ని కాదా, కాదా ఎంత ఆడదాన్ని నేను, ఎంత ఉంది నా లోపల ఆడతాం, 33% లేదా నా లోపల ఆడేదత్వం ఉంది, లే 33% గుర్తించి నాకు పెట్టాను, అందరు ఆడాలని దీని మీద నాకు ఫస్ట్ పెట్టారండి, నేను ఆడవాళ్ళ కనపడ్డాను, ఆయన ఇచ్చినారు ఎవరు, నేను ఆడ ఒక న్యూట్రల్ అన్నీ నేనే అవ్వాలి, అర్థమైందా? సో మీరు మీ ఒరిజినల్ ఇంటికి వెళ్ళాలి, మీ ఒరిజినల్ ఇల్లు ఏంది, ఆనంద నిలయము, ఆ ఆనంద నిలయంలో ఉంటూ మీరు శరీరం తీసుకున్నారు చిన్నపిల్లలుగా, ఇంకా వాడు కూడా ఇంకా స్వచ్ఛంగానే ఉన్నాడు సార్, సరదాగా ఆడుతూ పాడుతూ, వాడికి ఇంకా టెన్షన్లు ఏమీ లేవు, సరదాగా నేచురాలిటీ ఉంది వాడికి, ఇంత క్లాస్ జరిగిన ఇంత హాయిగా కూర్చున్నాడు చూడు, మీరున్నారు పెద్ద లెవెల్ కొడుతూ, అటు చూడ సరదాగా పిల్లోళ్ళలాగా హాయిగా ఆడుకుంటున్నాడు, అటు అది చూస్తున్నాడు, నా క్లాస్ కూడా వింటున్నాడు, ఇంటికి వెళ్ళాక అడిగడికి వచ్చాను, ఎట్లా చెప్తాడు ఆ ఆన్సర్, ఈ పిల్లలు కోతులు. ఒక తల్లి ఏం చేసింది, నేను హైదరాబాద్లో సాయిబాబు గుడి ఉంది, ఆ సాయిబాబు గుడిలో క్లాస్ చెప్పడానికి వెళ్ళాను, ఇలాంటి ఒక పిల్లోడిని పట్టుకుని వచ్చింది తల్లి, వాడు వింటాడా వాడికి, పిల్లలకి ఇది అవసరమా, కానీ వాడి ఫోర్స్ఫుల్గా వాడికి జ్వరం వచ్చిందట, దానికోసం పిలిపించుకొచ్చింది, అందరు పెద్దవాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళకి క్లాస్ వేరే రకం చెప్తారు, సరదాగా ఉంటుంది వాళ్ళకి, ఇలా రాగాలు ద్వేషాలు అంటే వాళ్ళకి ఏం ఎక్కుతుంది సబ్జెక్టు. సో పిల్లోడు ఉన్నాడు కానీ మధ్యలో కొన్ని వాడి పదాలు కూడా వాడాను, వాడికి ఏంది ఫీవర్ వచ్చిందట, ఫీవర్ వస్తే వాళ్ళు అమ్మ తీసుకొచ్చింది, తీసుకొచ్చేవాడు అంత క్లియర్ ఇలాగే ఆడుతున్నట్టు ఏదో చేస్తున్నట్టు ఉన్నాడు, వాడు సరిగ్గా విన్నట్టే లేడు, కానీ దరిద్రుడు పిల్లలకు అన్ని పనులు చేస్తారు ఒకేసారి, ఇలా చాలా టాలెంట్స్ ఉన్నాయి, మనకంత లేదు, వీళ్ళు పర్ఫెక్ట్గా ఫ్రెష్గా ఉన్నారు వాళ్ళు. సో వాడు ఏం చేశాడు, క్లాస్ అంతా విన్నాడంటే అయిపోయిందంటే ఇంటికి వెళ్ళంగానే నిమ్మకాయ తింటున్నాడట, నిమ్మకాయ వాళ్ళ మహిళ అయితే నిమ్మకాయ తింటున్నాడు ఏంటి అన్న, ఏం విన్నావు సార్ క్లాస్ అన్నాడట వాడు,
అది నాకు నిమ్మకాయ గురించి వస్తుంది ఇప్పుడు క్లాస్లో రేపంతా నీ ఫుడ్ గురించి. అరే నీకు జలుబురా నిమ్మకాయ తినకురా అంటే శ్రీధర్ ఏం చెప్పాడు జలుబు వచ్చినప్పుడు ఏదే తినమన్నాడుగా నేను అదే తింటా అన్నాడు. ఈమెకు భయం తీసుకొచ్చింది కానీ నోరు మూసుకుంది ఇప్పుడు ఏమంటుంది ఈయన దగ్గరికి వస్తే బాగుంటుంది అనుకుని పిలిస్తే ఏం చెప్పింది ఆడు చేశాడు చేశాడు రెండు రోజులు కాగానే మూడు ఆమె ఏం చెప్పింది సార్ నేను పత్రిసారి ఇంటి పక్కనే ఉంటాను హైదరాబాద్లో పత్రిసారి ఇల్లు ఉంది అక్కడెక్కడో శివం రోడ్లో ఆ ఇంటి పక్కనే ఉంటాను సార్ దయచేసి మా ఇంటికి క్లాస్కి వస్తారా వస్తానమ్మా 3 డేస్ తర్వాత రండి సార్ మాకు క్లాస్ పెట్టుకుంటుంటే సరే అని 3 డేస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంటికి వెళ్ళంగానే ఆ పిల్లడు ఎక్కడికి గంతులు వేసుకుంటే ఆ దగ్గరికి వస్తున్నాడు. వాళ్ళ అమ్మనేమో సార్ ఎంత అద్భుతం చేశాడు తెలుస్తుంది సార్ మా పిల్లడు ఏం చేశాడమ్మా రాగానే ఫీవర్ ఉంది సార్ వానికి వాడిని ఎందుకు తీసుకొచ్చాను ఫీవర్ ఉంది జలుబు ఉంది అని తీసుకొచ్చాను సార్ తీసుకొస్తే వాడి ఇంటికి మీ క్లాస్ నేను ఇంటికి రాగానే నిమ్మకాయ తిన్నాడు సార్ నాకు భయం ఏంది ఎందుకు తింటున్నారు అని వాడిని అన్నీ తిట్టాడు నేను తీసుకెళ్ళావు శ్రీధర్ క్లాస్కు ఆయన చెప్పిందే చేస్తా అన్నాడు అట్ట చేశాడట 3 రోజులు ఫీవర్ తగ్గిపోయింది సార్. సో చూడండి పెద్దవాళ్ళు వినడమే ఆచరణలో బ్యాక్ స్టెప్ రిస్క్ తీసుకోరు స్టెప్ వేయరు పిల్లలు అలాగా కోతులు వాడి ఏదంటే అదే చేస్తాడు. నిన్న ఒకరోజు ఇంట్లో ఉన్నా ఒకరింట్లో ఉన్నాడు ఆ పిల్లోడు ఇంత చిన్న ఏంటంటే చిన్న పిల్లడు ఫ్రెండ్ అయిపోయాడు ఫ్రెండ్ ఇవాడు వస్తున్నావా లేదా అని ఫోన్ చేస్తున్నాడు హైదరాబాద్ అరే వస్తున్నారా ట్రైన్ ఎక్కాను రా వస్తున్నా అని చెప్పేవాడు. ఒకటే రోజు మాకు అమ్మ నువ్వు వెళ్ళిపో అమెరికా ఆ డాడీ మీరు వెళ్ళిపోండి అంకుల్ నేను నిద్ర ఉంటామంటున్నాడు. ఏం లేదు వాడికి నచ్చినట్టుగా నేను చాక్లెట్ తినరా వీళ్ళు వద్దంటారు వాడికి ఇంత పిల్లడికే కోపం తల్లిదండ్రులు అంటే మనం కూడా చిన్నప్పుడు చాక్లెట్లు పెట్టకుంటే తల్లి మీద కోపం వచ్చిందా లేదా అదే దరిద్ర బుద్ధి మన పిల్లలు కూడా నేర్పిస్తున్నాం మనం భయం ఎవడేదో చెప్పింది మనం నమ్మేస్తున్నాం ఓకేనా. సో పిల్లలకు చాలా బాగా చాలా రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా బికాస్ ఫ్రెష్గా ఉంటారు వాళ్ళు ఆనంద నిలయంలోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళకు కూడా ఫైటింగ్లు ఉంటాయి కోపాలు ఉంటాయి ద్వేషాలు అన్నీ ఉంటాయి కానీ కొట్టుకుంటారు వెంటనే కలిసిపోతారు. కానీ మనం మాత్రం ఓ జీవితం అప్పుడు నన్ను అన్నదాన్ని 30 ఏళ్ల క్రితం కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇంకా బాధపడుతూనే ఉంటారు అది నాశనం కావాలి అది నాశనం కావాలి తిట్టుకుంటూనే ఉంటాం తప్ప ఆ పిల్లలు అలా ఉండరు మర్చిపోతారు వాళ్ళకి గుర్తే ఉండదు. సో అలా పిల్లల ప్రపంచం రావాలి వాళ్ళకు కూడా 3 గుణాలు ఉన్నాయి లేవా కోపం ఉందా లేదా శాంతం ఉందా లేదా ఏడుస్తాడు నవ్వుతాడు అన్నీ ఉంటాయి వాళ్ళకు కానీ స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళు. సో అలా తయారు కావాలి. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు అన్లెస్ యూ బికమ్ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే చిన్నపిల్లలు అయితే తప్ప దేవుడి రాజ్యంలోకి ప్రవేశించలేరు అన్నారు. దేవుడి రాజ్యం అంటే ఆనంద నిలయము ఆ ఆనంద నిలయంలో 3 గుణాలు సవపాళ్ళలు కలిసి ఉన్నాయి అర్థమైందా. సో మీ ఒరిజినల్ మీరు ఎవరు అంటే మీరు ఆనంద స్వరూపులు కానీ తెలు ఇది మాయలో పడిపోయి తల్లిదండ్రులు దరిద్రంగా పెంచడం వల్ల మీకున్న జ్ఞానం మీ పిల్లలకి ఇచ్చారు మీరు తప్పేం చేయలేదు కానీ ఆ జ్ఞానం మీకు పనిచేయట్లేదు మీ పిల్లలకు అంతకంటే పనిచేయదు. ఎందుకు పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది పనిచేయదు అది సరైన జ్ఞానం కాదు. సో కాబట్టి దరిద్రంగా పెంచారంటున్న తల్లిదండ్రులు దయచేసి అర్థం చేసుకోండి. మనం అందరం ఎదగాలి మనం సన్మార్గంలోకి రావాలి. మీరు ఏదైతే మీరు మార్గంలో ఉన్నారో సరైనది కాదు ఇంకా మనం కొత్త మార్గంలోకి పయనించాలి ఓకేనా. సో మనం మన ఆనంద నిలయానికి వెళ్ళాలి. రోజు ధ్యానం చేయడం అంటే ఏంటంటే మీరు మీ రూపాలన్నింటినీ వదులుకోవాలి. అంటే ఏంటి నే తల్లిని నే తండ్రిని కొడుకును కూతురును ఇవన్నీ పాత్రలు. అన్నమయ్యలో ఎలాగైతే నాగార్జున వేశాడో అలాంటి పాత్రలు. తల్లి అనేది మీరు నిజస్వరూపం కాదు ఓకేనా. మీరు కూతురు ఒకప్పుడు ఇప్పుడు మీ డాడీ ఉన్నాడా లేదు ఇప్పుడు మీరు కూతురా కూతురు పాత్ర వేస్తున్నారా ఏంటగా డాడీ లేడు ఆమెకు డాడీ లేనప్పుడు కూతురు పాత్ర ఎట్లా వేస్తుంది అది శాశ్వతమైన పాత్ర కాదు కూతురు పాత్ర అనేది. తండ్రి తల్లి ఉన్నంత వరకే కూతురు అనే పాత్ర తండ్రి తల్లి లేకుంటే. సో ఇవన్నీ అశాశ్వతమైన పాత్రలే సిచ్యువేషన్ బట్టి ఉంటాయి తప్ప ఈ పాత్రలు ఎప్పుడు ఉండేవి కానీ కానీ ఒక పాత్ర ఎప్పుడు ఉంటుంది ఆ పాత్ర ఏంటి జీవాత్మ అనుకోండి లేదా ఆత్మ అనుకోండి. సో మీరు ఒరిజినల్ ఎవరు అంటే ఈ పాత్రలన్నీ ఎప్పుడైతే వదిలేస్తారో ధ్యానంలో ఏం చేయాలి జస్ట్ అన్నింటినీ వదిలేయాలి వదిలేసి లోపలికి వెళ్ళి ఆనంద నిలయానికి వెళ్ళాలి. అయిపోయాక ధ్యానం నుంచి బయటకు వచ్చి మళ్ళీ పాత్రలు వేయండి తల్లిగా కూతురుగా డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు. కానీ ఇవన్నీ టెంపరీ అనుకోండి ఇదే శాశ్వతం అనుకున్నారా ప్రాబ్లం వస్తుంది. ఇది శాశ్వతం కాదు కొంత సమయమే వేస్తారు ఏ పాత్రలైనా శాశ్వతంగా ఉండవు అర్థమైనా. సో కాబట్టి మీరు ఈ రాగద్వేషాలకు అతీతంగా సాధన చేయాలి. ఎక్కడెక్కడ రాగాలనే తెలుసుకొని మై డియర్ రాగం నీ లోపలనే ఎక్కడున్నాడు దైవం ఎక్కడున్నాడు ఆత్మ ఎక్కడుంది లోపలే అన్నిట్లలో దాగి ఉంది. ఇప్పుడు మీరందరూ పాత్రధారులు నేను డైరెక్టర్ను డైరెక్టర్ ఎక్కడున్నాడు నేను కనబడకావచ్చు కనుక సినిమాలో డైరెక్టర్ కనబడతాడా కనబడాడు కానీ ఏ రూపంలో డైరెక్టర్ ఎక్కడ ఉంటాడు సినిమాలో మీ అన్ని పాత్రలకు శక్తినిచ్చేది ఆయన్నే. సో డైరెక్టర్ ఈ నీలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు మీ అందరినీ నడిపే నటింపజేసేది ఆయనే కాబట్టి. సో ఆయన ఎక్కడున్నాడు? మీ లోపలనే ఉన్నాడు. అదేవిధంగా సేమ్ మీరేం చేయాలంటే రాగం ఉండడం తప్పు కాదు. అజ్ఞానమో జ్ఞానమో మొత్తానికి మనకు రాగద్వేషాలు ఏర్పడ్డాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మైడి నాకు రాగం ఉంది, నాకు ద్వేషం ఉందని గుర్తించి, మైడి రాగం నీ లోపలనే దాగి ఉన్న దైవం దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని అనండి. ఓకేనా? మై డియర్ ద్వేషం నీలో, ద్వేషాన్ని కూడా మై డియర్ ద్వేషం అనాలి, తప్పేం కాదు. ప్రతిదాన్ని మనం అంగీకరించాలి, ఆదరించాలి. సో ఏం చేయాలి? మై డియర్ ద్వేషం నీ లోపలనే దాగి ఉన్న దైవం దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. సో పరమాత్మ ప్రకృతి ఎక్కడున్నారంటే అంతటా అన్నిట్లలో వ్యాపించే ఉన్నారు, కానీ రహస్యంలో రహస్యంగా ఉన్నారు. ఇప్పుడు కరెంటు మనకు కనబడుతుందా? కానీ ఈ వెలుతురు ఇవన్నీ కనబడుతున్నాయి. సో కరెంట్ ఎక్కడుంది? దాని లోపలే ఉంది. అవును కదా, స్వచ్ఛమైన ఎనర్జీ. ఇప్పుడు లేదు కరెంటు. సో కాబట్టి మీరేం చేయాలి? ఆ దైవం ఎక్కడో లేడు, మీ లోపలే అన్నిట్లలో దాగి ఉన్నాడు. సో ఏ ఆలోచన వచ్చినా ఏం చేయండి? ఆ ఫీలింగ్ బట్టి అర్థం చేసుకోండి. పాజిటివ్ ఫీలింగ్ అయితే రాగము, నెగిటివ్ ఫీలింగ్ అయితే ద్వేషం. సో రెండు ఉండడం పర్ఫెక్టే. ఎందుకంటే మనం వచ్చిందే పాప పుణ్యాలు జన్మలు ఎత్తడానికి, పాప పుణ్యాల గురించి తెలుసుకోవడానికి. అయిపోయింది ఇప్పుడు. ఇక ఫైనల్గా ఇప్పుడు ఏం చేయాలి? పాప పుణ్యాలను కలపాలి, ఏకం చేయాలి. అది మన టార్గెట్ కాబట్టి ఈ నా దగ్గరకు వచ్చారంటే మీరు చేయాల్సిన సాధన అది. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏంటి? మై డియర్ రాగం, మై డియర్ ద్వేషం నీ లోపలే ఉన్న దాగి ఉన్న దైవం దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని అనండి. ఓకేనా? మీ రూపానికి బందీ కాకూడదు. మీ రూపానికి బందీ అయిపోతున్నారు. నేను ఆడదాన్ని అంటున్నారు. మీరు ఆడదాన్ని అనుకున్నారా? మీరు చచ్చిన దైవం దగ్గర చేరలేరు. నేను మగవాడిని అనుకున్నాను, నేను చచ్చిన దైవం దగ్గర చేరలేను. మగవాడి బాడీలో ఉన్నాను, మగ బాడీలో నేను ఉన్నాను, మీరు ఆడబాడీలో ఉన్నారు. కానీ మీరు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, నేను మగవాడిని కాదు. ఓకేనా? ఈవెన్ ఇది ఆడవాడి అయినా ఆడ కాదు, సగం ఆడ సగం మగ, ఇది అర్ధనారీశ్వరుడు తత్వం ఇది. ఓకేనా? శివుడు పార్వతి మీరు చూసే ఉంటారు, అర్ధనారీశ్వరు. సో మీరు కూడా అర్ధనారీశ్వరులే. మీ లోపలే శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది. అంటే ఆ శివుడు ఆ పార్వతిగా శివతత్వము, ప్రకృతి పురుషతత్వం రెండు తత్వాలు మీ లోపలే ఉన్నాయి. మీరు ఆ రెండింటినీ కలపాలి. చూడండి, కలిసాయి పట్టని లైట్లు ఫైన్ ఎలిగాయి. సో మీ లోపల కలయిక ఉందా? పాజిటివ్ నెగిటివ్ మధ్యలో ఫ్రెండ్షిప్ ఉందా? ప్రస్తుతం ఉందా? లేదు కాబట్టి దుఃఖం ఉంది, ఉంటే ఆనందం వస్తుంది. కలిసి ఉంటే ఆటోమేటిక్గా లైట్ లైట్ ఎందుకు వెళ్ళదు? కలిసి లేదు కాబట్టి దుఃఖాలు వస్తున్నాయి. చిన్న కోపం ఉంది నాకు ఉండకూడదు అంటున్నారు. కోపం ఉండాలి, శాంతం ఉండాలి, కలిసి ఉండాలి అనుకుంటే అప్పుడు తీర్మానం అర్థమైంది. సో కాబట్టి ఏం చేయాలి? మై డియర్ రాగం, మై డియర్ ద్వేషం నీ లోపలనే దాగి ఉన్న దైవం దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అంటే ఏంటి? మీ ఒరిజినల్స్ దగ్గరికి వెళ్తున్నారు, మీ ఆనంద నిలయం దగ్గరికి వెళ్తున్నారు. పాత్రలలో ఆనందం ఉండదు. ఒక తల్లికి ఆనందం చచ్చినా రాదు. ఆనందం అంటే శాశ్వతమైన ఆనందం. టెంపరీ సుఖ దుఃఖాలు వస్తాయి. తల్లి అంటే కొడుకుంటేనే కదా తల్లి అనేది, కొడుకో కూతురు ఉంటేనే. మరి ఆ కొడుకు మీకు నచ్చినట్టుగా ఉంటే సుఖము, నచ్చినట్టుగా లేకుంటే దుఃఖము. సో ఈ సుఖ దుఃఖాలే ఉంటాయి. మీరు స్వచ్ఛమైన తల్లి అయిపోవాలి. స్వచ్ఛమైన తల్లి అంటే ఏమీ ఆశించని తల్లి. ఎలా ఉన్నా మన ప్రకృతి, మన తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు? వాళ్ళు స్వచ్ఛమైన తల్లిదండ్రులు. మనం ఎలా ఉన్నా వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళ ఆనందం చెక్కు చెదరదు. సో మీరు స్వచ్ఛమైన తల్లిగా, స్వచ్ఛమైన తండ్రిగా, స్వచ్ఛమైన పాత్రలుగా మీరు మారాలి. ఆ సాధన చేయాలి. ఓకేనా? సో మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే రూపాలు ఏర్పడుతుంటాయి. సపోజ్ ఇప్పుడు క్లాస్ అద్దరిపోయేలా జరిగింది, ఏమంటారు మీరు? సార్ జారవా చెప్పారు సార్ క్లాసు అంటారు. అవునా కదా? కథం ఎప్పుడైతే నేను ఈ మాటను పట్టుకున్నానా, ఏమైపోతుంది నాకు? నేను మంచి వక్తను, ఏదో ఎగ్జాంపుల్, మంచి క్లాస్ చెప్పానంటే ఇది మంచి గురువో వక్తో ఏదో అనుకుంటారు కదా. సార్ మీరు మంచి వక్త సార్, బాగా చెప్పారు అన్నారు అనుకోండి, ఇక నా లోపల ఒక రూపం ఏర్పడుతుంది, నేను మంచి వక్తను అయిపోయింది. ఏమైపోయింది? నేను దాన్ని పట్టుకున్నాను అనుకోండి, ఆలోచనను దాంట్లోనే ఉన్నాను అనుకోండి, ఏమైపోతుంది? నేను నా దైవానికి దూరం అయిపోతా. ఎందుకు? దైవము నిరాకారుడు, నేను ఆకారంలో బందీ అయిపోయి ఇరుక్కున్నాను. ఓకేనా? ఎప్పుడైతే మీరు మంచి అన్నారో నేను మంచిని పట్టుకున్నాను నా పనిపాటు. ఎప్పుడైతే నాగార్జున అయినా ఆయే నువ్వు అన్నమయ్య అన్నాను అనుకో, ఆ నేను అన్నమయ్య అని ఫిక్స్ అయిపోయాడు అనుకో, అవుట్ అవుట్. అవునా కదా? వాడు వేరే పాత్రలు వేయగలుగుతాడా? వాడు నాగార్జున అని మర్చిపోతాడు కదా. అవునా కదా? ఎప్పుడు అన్నమయ్య పాత్రలు వేసాడు అనుకో, వాడు కొన్ని రోజుల తర్వాత అన్నమయ్య నాగార్జున మర్చిపోతాడు. సో కాబట్టి మీరు ఏం చేయాలి? ఏదైనా మంచి పాత్ర వేయగానే అందరూ పొగుడతారు కదా. పొగడంగా ఏం చేయాలి? ఎస్ ఎస్, నేను మంచి పాత్ర వేసాను ఒప్పుకొని, మై డియర్ మంచి నేను ఇష్టంగా అనుభవిస్తాను, కానీ నన్ను నీ లోపలే దాగి ఉన్న దైవం దగ్గరికి నన్ను తీసుకెళ్ళి అనుకొని సాధన చేయండి. ఆ ఆనందాన్ని ఆ మంచిని అనుభవించండి, పర్వాలేదు. ఆ చెడును అనుభవించండి, ఆ ద్వేషాన్ని ఆ రాగాన్ని ఇష్టంగా అనుభవించి నీ లోపలే ఉన్న దైవం దగ్గర నన్ను తీసుకెళ్ళు అనాలి. ఇష్టంగా అనుభవించాలి. ఎందుకు అంటే మరి అదే కదా తీసుకెళ్లాల్సింది, ద్వేషమే నేను తీసుకెళ్లాల్సింది. ఆ దైవం ద్వేషంలో కూడా ఉన్నాడు కాబట్టి ఆ ద్వేషమే తీసుకెళ్లాల్సింది కాబట్టి మీరు ఆ ద్వేషాన్ని ఏం చేయాలి, ఇష్టంగా ఇష్టంగా అనుభవిస్తేనే, దైవ ప్రసాదంగా అనుభవిస్తేనే అది మీకు సపోర్ట్ చేస్తుంది. సో దీన్నే యాక్సెప్టెన్స్ అంటారు. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటారా లేదా, విన్నారు లేదా, చాలామంది సార్లు చెప్పారు. సో కాబట్టి ఆ చెడ్డను కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, మూడు ఉంటాయి కాబట్టి. ఓకేనా, అర్థమైందిగా. సో రాగము ద్వేషము, ఈ రాగ ద్వేషాలు అతీతంగా ఉండే సాధన మీరు కంపల్సరీ చేయాల్సిందే రోజు. సో చేయకుంటే మాత్రం అంతే, ఈ మాయా ప్రపంచంలో నేర్కుంటారు పునరభిజననం. బికాజ్ రాగద్వేషాలు ఉంటే ఏమవుతుంది, కర్మ సిద్ధాంతం ఉంటుంది. కర్మ వల్ల మీరు ఎంత చేసినా, ఏం చేసినా, ఎంత పుణ్య కర్మ కార్యాలు చేసినా అది ఈ జన్మకు ఏ దానికి పనికిరాదు, మళ్ళీ నెక్స్ట్ జన్మకే. ఓకేనా, సో ఏది చేస్తే అది తిరిగి వస్తుంది కదా. ఇప్పుడు హాయ్ అని చచ్చిపోయినాను అనుకోండి, వెంటనే ఈమెతో హాయ్ అనిపించుకోవడానికి ఇంకో జన్మ ఎత్తాలి నేను, మరి ఏం చేస్తే తిరిగి రావాలి కదా. ఈ జన్మలో రాదు, ఎందుకంటే తలరాత ఉంది కాబట్టి. సో నెక్స్ట్ జన్మ హాయ్ అనిపించుకోవడానికి మళ్ళీ జన్మ ఎత్తాలి అవసరమా? సో కాబట్టి మీరు ఏం చేయాలి, రాగద్వేషాలకు అతీతంగా సాధన చేయాలి. ఎప్పుడైతే సాధన చేస్తారో రాగద్వేషాలకు అతీతంగా ఎవరు ఉంటారు, ఆత్మ ఉంటుంది. సో ఆత్మతో ఉండడం వల్ల అప్పుడు చూడండి ఎంత అద్భుతంగా మీ లైఫ్ మారిపోతుందో, మీ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఓకేనా, మీ సమస్యలు ఎన్నో సమస్యలు ఉంటాయి, శారీరక మానసిక అధ్యయనం రేపు డీటెయిల్స్ చెప్తాను, బాడీ గురించి మైండ్ గురించి అవన్నీ చెప్తాను రేపు, శరీరంతో ఎలా ఉండాలి, మనసుతో ఎలా ఉండాలి అవన్నీ. సో జనరల్గా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఏదైనా మీకు సపోజ్ ఎవరైనా పొగిడారనుకోండి, దయచేసి ఇమీడియట్గా అది మంచి అని ఫిక్స్ చేయకండి, నమ్మకండి గుటిగా. వాడు ఎందుకు పోగొడుతున్నాడో, ఏ ఉద్దేశంతో పోగొడుతున్నాడో, ఏదైనా ఆశించి పోగొడుతున్నాడేమో, ఎవరికేం తెలుసు, అవునా కదా. సో కాబట్టి వెంటనే వీడు మంచోడ ముద్ర వేయకండి, ఏం చేయాలి, కొద్దిసేపు వెయిట్ చేయాలి, తర్వాత నిర్ణయం తీసుకోవాలి. అలాగే కొందరు కఠినంగా ఉంటారు, మన పత్రిక సార్ కొద్దిగా కఠినంగా ఉంటాడు, అవునా. నీ అక్కని ఆయన చెడ్డవాడా అండి, ఆయన ఎందుకు కఠినంగా ఉంటాడు, ఎందుకు కొడుతున్నాడు, మన ఎదుగుదల కోసం, అవునా కదా. పిల్లల్ని ఎందుకు కొడతారు, తల్లిదండ్రులు ఎదుగుదల కోసమే కదా. సో అదేవిధంగా కఠినంగా కనబడ్డంత మాత్రాన చెడ్డవాడు కాదు. అందరికంటే కఠినంగా కనబడేది ఎవరని చెప్పాను, శివుడే. లయకారకుడు, డిస్ట్రాయ్ చేస్తాడు మొత్తం సృష్టిలో ఏదైతే అనవసరమో దాన్నే డిస్ట్రాయ్ చేస్తాడు. మెంటలైన్ కాదని అనవసరమైన వాటినే డిస్ట్రాయ్ చేస్తాడు. సో అంత కఠినాత్మైన శివుడు చెడ్డవాడా, ఆయనను మనం పరమాత్మ అంటున్నాం, దైవం అంటున్నాం. ఎందుకు అంటే ఆ చెడు గుణాలు, మీరు అనుకుంటున్న చెడు గుణాలు ఆయనకు కూడా ఉన్నాయి, కోపం ఉంది, లోపం ఉంది, ఎన్నో ఉన్నాయి. అడిగితే ఇస్తాడు, ఏది పడితే అది ఇవ్వడుగా, ఎంతో కష్టపెట్టి మనం ఏదో అడిగితే ఏదో ఇస్తాడు, పూర్తిగా లోపం లోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సో ఇన్ని ఉన్నా కూడా ఆది భిక్షువుడు అన్నాం మనం, తిక్క శంకరుడు అన్నాం, పాట రాశారుగా తిక్క. సో అలాంటి ఆయనను మనం ఏమంటున్నాము, దేవుడు అంటున్నాం, అవునా కదా. సో ఎందుకు, ఆయనే రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు కాబట్టి. ఓకేనా, సో మీరు రాగద్వేషాలకు అతీతంగా చేరితే ఏం జరుగుతుందంటే మీ ఆత్మతో మీ కలయిక జరుగుతుంది. సో మీరు దయచేసి కాబట్టి ఇప్పటి నుంచి తొందరపడి ఏ నిర్ణయానికి రాకండి, ఇది మంచిది ఇది చెడ్డదు అని ఫిక్స్ కాకుండా ఏం చేయాలి, మై డియర్ మంచి దైవం దగ్గర తీసుకెళ్ళు, మై డియర్ చెడు నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళు అని అనండి. మీరు చెడు ద్వారా కూడా దైవం దగ్గర చేరితే అప్పుడు చెడు పట్ల మీకు ఏ భావన ఉంటుంది, మంచి భావన ఉంటుందా, చెడు భావన ఉంటుందా, వస్తుందా లేదా. ఇప్పుడు అనారోగ్యం ఉంది మీకు, నేను చెప్పినట్టు హాయ్ అనారోగ్యం ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా, సారీ రా, తిట్టాను రా, ఇప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేస్తా, ప్లీజ్ నన్ను దైవం వైపు తీసుకెళ్ళు లేదా ఆరోగ్యం వైపు తీసుకెళ్ళు అన్నారనుకోండి, కొద్దిసేపు దాన్ని గమనించారనుకోండి నేను చెప్పినట్టు, తగ్గింది అనుకోండి, అప్పుడు అనారోగ్యం మీ ఫ్రెండ్ అవుతుందా, ఆయన అవుతుందా, అది దాని పట్ల ఏ భావన ఉంటుంది, చెడు భావన ఉంటుందా, మంచి భావన ఉంటుందా, అంతే, అర్థమైందా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన డీలింగే ప్రాబ్లం, మనం సరిగ్గా ఉండకపోవడమే ప్రాబ్లం. మనం కరెక్ట్గా బిహేవ్ చేస్తే అది కూడా మనకు కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది, అర్థమైందా. సో రాగద్వేషాలకు అతీతంగా చేరాలి. మళ్ళీ 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 చెప్తున్నాను, తొందరపడక ఏది నిర్ణయం తీసుకోకండి, రాగం రాగానే వెంటనే తొందరపడకండి. అబ్బాయి నా మంచోడని ఫిక్స్ కాకుండా వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆ రాగాన్ని ఇష్టంగా అనుభవించి ఆ ప్రశాంత స్థితి వచ్చాక నిర్ణయం తీసుకోండి. చాలామంది అంటారు పాపాలు పుణ్యాలు ఉన్నాయా లేవా, ఏది పాపము ఏది పుణ్యము, అసలు ఈ పాప పుణ్యాలు లేవా ఉన్నాయా లేవా,
సో నేను చెప్పేది అంటే పాప పుణ్యాలు ఉన్నాయి, కానీ పాప పుణ్యాలు లేవు కూడా. రెండు స్థితులు ఉన్నాయి, పాప పుణ్యాలు ఉన్నాయి, పాప పుణ్యాలు లేవు. పాప పుణ్యాలు ఎలా అనేది మీకు మామూలుగా తెలుసు, అందరు ఇది పాపం ఇది పుణ్యం అంటున్నారు, అవునా కదా? పాప పుణ్యాలు ఉన్నాయి, ఒక స్థాయిలో ఉండి మీరు చేస్తే పాప పుణ్యాలు ఉంటాయి, దానివల్ల కర్మలు రిటర్న్ వస్తాయి. కానీ నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మీకు పాప పుణ్యాలు అంటవు. ఏంటది, ఎప్పుడు పాపం అవుతుంది ఎప్పుడు పుణ్యం అవుతుంది? ఒకరిని చంపితే పాపమే, కానీ కృష్ణుడు చంపాడు వాడికి పాపం అంటుకుందా? బుద్ధుడు అంటే బుద్ధుడు వేసుకోలేవు, కానీ ఊ అంటే కామగుండి వచ్చాడు, కానీ కృష్ణుడు ఆ టైప్ కాదు, దెబ్బకు దెబ్బ సమాధానం. ఇక శివుడు సంగత మనకు తెలుసు, ఏం చేస్తాడు ఆయన, మొత్తం సృష్టిలో నాశనమే చేసేస్తున్నాడు ఆయన, అనవసరమైన లయమే చేస్తున్నాడు. మరి లయం చేయడం పాపమేగా, నాశనం చేయడం పాపమేగా, అవునా కదా? ధ్వంసం చేయడం పాపమేగా, మనం పాపం అంటుకుంటుందా? అంటుకోవట్లేదు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు పాపం అంటుతుంది ఎప్పుడు పాపం అంటుందో తెలుసుకోవాలి, ఓకేనా? అందరూ చెప్పేది పాపాలు పుణ్యాలని చెప్తున్నారు, అది కరెక్టే, కానీ ఆధ్యాత్మికత అంటే పాప పుణ్యాల గురించి మాట్లాడడం కాదు, పాప పుణ్యాలకు అతీతంగా చేరడం ఆధ్యాత్మికత అంటే. గుళ్ళో ఉన్నవాడు అదే మాటలు, పూజలు చేసేవాడు అదే మాటలు, ధ్యానం చేసేవాడు కూడా అదే మాటలు, ఏంటండి ఇది తేడా ఏంటి? మేము ధ్యానంలో అంటారు, ఏం మాట్లాడుతున్నాడు? పూజలు చేసేవాడు మాటలే మీరు మాట్లాడుతున్నారు, పాపం పుణ్యాలు మీరు అంటున్నారు, వాళ్ళు పాప పుణ్యాలు అంటారు, తేడా ఏమొచ్చింది ఇక్కడ? అక్కడ విగ్రహాన్ని వాళ్ళు పూజ చేస్తున్నారు, మీరు శ్వాస మీద చేసి పెట్టారు, తేడా ఏం లేదు మీ లోపల, ఉందా అండి? మీ మాటల్లో తేడా ఉందని చెప్పండి నిజంగా. గొప్పగా మనం పిరమిడ్ సొసైటీను లేదా ఏదో ఏదో సొసైటీలు, కొన్ని ధ్యాన సొసైటీలు చాలా ఉన్నాయి, సరే చెప్తున్నారు గొప్పగా, కానీ మాట పరంగా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు? మాటలు పాపాలు పుణ్యాలు అని మాట్లాడుతున్నారు. ఇక పాప పుణ్యాలు మాట్లాడేవాడు ఆధ్యాత్మికవేత్త ఎలా అవుతాడు అంటున్నాను నేను. కృష్ణుడు చెప్పాడా పాప పుణ్యాలని? పాపలే పుణ్యాలని నరికేయండి అన్నాడు అర్జునుడు, చెప్పాడా లేదా? అలా మీరు నరికారని కూడా పాపం వస్తుంది, కరెక్టే, పాప నరకడం పాపమే, కానీ నేను చెప్పినట్టు చేస్తే పాపం కాదు. ఏంటి అది? కృష్ణుడు ఎవరుండంగా పా నరికాడు, ఎవరితోటి నరికాడు, పాపాలు చేశాడు, విద్యలు చేశాడు, ఎవరితోడున్నాడు కృష్ణుడు అర్జునుడికి? అర్జునుడు ఎవరితోటి తోడున్నాడు? కృష్ణుడు తోడుండడం వల్ల ఆయనకు పాపాలు అంటలేదు. అంటే దైవం తోడు ఉండి మీరు ఏది చేసినా అది దివ్యమైన కార్యమే, పాప పుణ్యాలు అంటవు. అర్థమే, దైవం తోడు లేకుండా మీరు ఏది చేసినా దరిద్రం కార్యమే, ఎంత మంచి పని చేసినా ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టించినా దైవం తోడు లేకుంటే అది దరిద్రం కార్యమే అంటున్నాను. ఇదేంటండి అంటే అంతే, నువ్వు గుడి కట్టించావు లోపల కోపాలు ద్వేషాలు రాగాలు ఉన్నాయి, కోపాలు పాపాలు పుణ్యాలు అంటున్నారు అనుకోండి, వేస్ట్. ఒక ఆయన గుడి కట్టించి ఎంతో పెద్ద ఎత్తున బాగా కోట్లు కోట్లు దాన ధర్మాలు చేస్తే ఆఖరి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చి చచ్చే పరిస్థితిలో ఉండి నా దగ్గరికి వచ్చి నన్ను అడిగాడు, ఏంటి సార్ ఇన్ని దాదాపు ఇన్ని చేశాను, ఇన్ని చేస్తే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకు దైవం తోడు ఎందుకు లేదంటే, మీరు ఇన్ని చేసినా అసలు పనులు చేయలేదు సార్, మీరు పాప పుణ్యాల్లో ఉన్నారు కాబట్టి ఆ కర్మలన్నీ మీకు రిటర్న్ వచ్చాయని చెప్తున్నాను. మీకు దైవం తోడు ఎక్కడున్నాడు? గుడి కట్టించి విగ్రహాన్ని పట్టుకొని కూర్చుంటే దైవం తోడు ఉన్నట్ట, పూజారి రోజు గుళ్ళోనే ఉంటాడు ఆయనకి దైవం తోడు ఉన్నాడండి, గుడిలో ఉంటే దైవం కాదు, దైవం తోడున్నట్టు కాదు, ఆ ఆనందం అనుభూతి, ఆ దైవం అంటే ఏంది, ఆయన యొక్క ఫీలింగ్ ఏంటి, ఆనందం. సో ఆ ఆనందం అనే ఫీలింగ్లో మీరు ఉండి మీరు ఏది చేసినా దివ్యమైన కార్యం, ఏది చేసినా అంటున్నా నరికినా దివ్యమైన కార్యమే, అలాగే పుణ్యాలు చేసినా దివ్యమే, తేడా ఏం లేదు, పుణ్యపాపాలు ఉండవు అక్కడ, ఏది చేసినా అంతా దివ్యమే, ఎందుకంటే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మతోడు ఉండి ఏది పడితే చేస్తావా మనం? పరమాత్మతోడు ఉన్నాక రాగాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, ఆ ఆనందానికి అన్నీ మాయమైపోతాయి, అక్కడ ఏ ఫీలింగ్ ఉండదు, నాకు ఇది కావాలి అది కావాలి ఏది ఉండదు మనం. కానీ ఆ పరమాత్మతోడు ఉండి మనం చేసే కార్యం ఎలాంటి కార్యం అంటే లోక కళ్యాణానికి కోసం చేసే కార్యాలు ఉంటాయి అక్కడ. ఆ లోక కళ్యాణంలో చేసే కార్యాలు బయటికి కొద్దిగా కఠినంగా కనపడవచ్చు, పత్రిసారి కొడుతుంటాడు అది కొద్దిగా కఠినంగా కనపడవచ్చు, కానీ లోక కళ్యాణంలో భాగంగా చేశాడా, రాగద్వేషాలకు అతీతంగా ఉండి చేశాడా, కర్మలు అంటావు. బికాజ్ అక్కడ ఎవరున్నారు రాగద్వేషాలకు అతీతంగా? ఆత్మ, దైవం ఉంది, దైవం తోడు తోడు ఉండి ఆయన చేస్తున్నాడు. దైవం తోడలేక ఎంత మంచి కార్యం చేసినా వేస్ట్, దేనికి వారికి రాదని నేను అంటున్నాను, అర్థమైందా? సో పాప పుణ్యాలు ఉన్నాయి, పాప పుణ్యాలకు పుణ్యం కూడా వేస్టే పాపం కూడా వేస్టే అంటున్నాను, ఎందుకంటే అక్కడ దైవం తోడలేడు కాబట్టి.
దైవం ఆదేశంతో మీరు చేయలేదు, మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు నిర్ణయం తీసుకొని ఇది పాపం అనుకొని ఇది పుణ్యం అనుకొని ఏదో చేస్తున్నారు. అందుకే దరిద్రంగా ఉన్నాయి మీ జీవితం. మీరన్నారు పాపం పుణ్యమని, మీరు నిర్ణయించారు. ఎవడో చెప్పింది మీరు నమ్మారు? పరమాత్మ చెప్పాడా పాపం పుణ్యమని? భగవద్గీతలు చెప్పాడా పాపం పుణ్యమని? నేనున్నా ఏరా అన్నాడు, ఆయన్నే పాపాలు చేశాడు, ఆయన్నే హత్యలు చేశాడు, అవునా కదా? చిలిపి పనులు చేశాడు, లేపకపోయే పనులు చేశాడు, ఆ కాలంలో లేచిపోవడాలు ఇవన్నీ చేశాడు. ఆయన అన్ని ఏదో పనులు చేశాడు, అన్ని చెడునే ఉపయోగించుకొని మిమ్మల్ని నాశనం చేస్తా అని గట్టిగా చెప్పాడు. ఆయన మోసం చేస్తా, మోసంతోటే మీ ముగ్గురిని చంపుతాను, భీష్ముడిని, కర్ణుడిని, ఇంకోటెవడు, ద్రోణుడిని చంపుతాను అన్నాడు. మోసంతోటే చంపుతాము, అబద్ధాలు ఆడే చంపుతాను ముందు, యుద్ధం ముందే ఆయనే చెప్తాడు. ఎందుకంటే ఆయన మోసం తప్పు కాదు అంటాడు. మోసం దైవం కోసము, లోక కళ్యాణం కోసం మోసం చేసినా అది దివ్యమే అన్నాడు ఆయన. అది లోక కళ్యాణం కోసం చేస్తే ఓకేనా, మీ కళ్యాణం కాదు. మీ కళ్యాణం అంటే బయట కళ్యాణం కాదు, లోపల మీ లోపల కళ్యాణం కోసమైనా పర్వాలేదు. ఎందుకంటే మీ కళ్యాణం జరిగితే ఆటోమేటిక్గా లోక కళ్యాణం జరిగిపోతుంది. ఇప్పుడు నేను మూడేళ్ళు ఏం చేశాను, నా కళ్యాణం చేసుకున్నాను రూమ్లో కూర్చొని. నా రూమ్లో కూర్చొని ఏం చేశాను, నా లోపల ఉన్న ఆపోజిట్స్ మధ్యలో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసి కలిపేశాను. నేను కళ్యాణం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా లోకానికి కళ్యాణం కూడా జరుగుతుందా లేదా? మీ అందరికీ హెల్ప్ చేయగలుగుతున్నానా లేదా? సో రియల్ కళ్యాణం చేసుకోవాలి. మీరు చేసుకున్నది జిరాక్స్ కాపీ, ఒరిజినల్ కళ్యాణం కాదు. జిరాక్స్ ఒరిజినల్, ప్రకృతికి ప్రతిరూపమైన ఆడదాన్ని బయట మీరు పెళ్లి చేసుకున్నారు, పరమాత్మకు ప్రతిరూపమైన మగవాడిని బయట చేసుకున్నారు. అందుకే మీకు చచ్చిన తృప్తి రాలేదు. జిరాక్స్ కాపీ, ఒరిజినల్ మగవాడు కాదు ఆయన, మీకు మగవాడు ఆయన కాదు. మీ ఒరిజినల్ డార్లింగ్ ఎవడున్నాడు, ఎక్కడున్నాడు మీ డార్లింగ్ ఎవరున్నారు? ఒరిజినల్ డార్లింగ్ మీ లోపలే ఉన్నాడు వాడు. సో వాడితోటి కలయిక జరగాలి, ఓకేనా? సో పాప పుణ్యాలు ఉన్నాయా లేదా డిస్కషన్లోకి వెళ్ళకండి దయచేసి. పాప పుణ్యాలు ఉన్నాయి, పాప పుణ్యాలు లేవు కూడా, రెండు కరెక్టే. పరమాత్మ తోడు లేకుంటే పాప పుణ్యాలు ఉంటాయి, పాప పుణ్యాలు అంటుతాయి. మీరు ఏది చేసినా కర్మ రిటర్న్ వస్తుంది. పుణ్యం చేస్తే పుణ్యం రిటర్న్ వస్తుంది, పాపం చేస్తే పాపం రిటర్న్ వస్తుంది. కానీ పరమాత్మ తోడు ఉంటే మీకు పుణ్యము రాదు, పాపము కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. పుణ్యము కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? పరమాత్మ దగ్గర ఏం శక్తి ఉంటుంది? స్వచ్ఛమైన శక్తి ఉంటుంది. ఎన్ని గుణాలు ఉంటాయి? మూడు గుణాలు ఉంటాయి. ఆ గుణాలలో విడివిడిగా ఉంటాయి, కలిసి ఉంటాయా? కలిసి ఉంటాయి. కలిసిందే బయటికి పంపిస్తున్నారు, కలిసిందే తిరిగి వస్తుంది. అంటే నిరాకారాన్నే బయటికి పంపించి చంపుతున్నారు ఒకరిని, నిరాకార శక్తినే బయటికి పంపించి ఒకరికి హెల్ప్ చేస్తున్నారు, తిరిగి రిటర్న్ ఏ వస్తుంది మీకు? నిరాకార శక్తి. అక్కడ పాపం ఎక్కడుంది, పుణ్యం ఎక్కడుంది? అర్థమవుతుందా లేదా తేడా? మీరు పరమాత్మతోటి ఉండడం వల్ల విభజన అనేది ఉండదు, స్వచ్ఛమైన శక్తే ఉంటుంది. ఆ స్వచ్ఛమైన శక్తినే బయటికి పంపిస్తారు, తిరిగి స్వచ్ఛమైన శక్తే మీ దగ్గరికి వస్తుంది. తేడా అర్థమైందా లేదు? ఓకేనా? సో కాబట్టి పాప పుణ్యాలు లేవు అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, పాప పుణ్యాలు ఉన్నాయి అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మీరు ఏ స్థాయిలో ఉన్నారో చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరే రాగద్వేషాల్లో ఉండి ఏదైనా చేస్తే పాపపుణ్యాలు అంటుతాయి. మీరు సడన్గా పాపపుణ్యాలకు అతీతంగా చేరి అదే పని చేశారా, పాపపుణ్యాలు అంటావు. ఓకేనా? సో కాబట్టి మీరు ఫస్ట్ మీ లక్ష్యం ఏం పెట్టుకోండి అంటే వెంటనే స్పందించకండి, పాపపుణ్యాలు చేయకండి. అంటే ఏంటి? రాగం రాగానే వెంటనే రియాక్ట్ కాకండి, ద్వేషం రాగానే వెంటనే రియాక్ట్ కాకండి. ఎందుకంటే అక్కడ పరమాత్మ లేడు కదా, దైవం తోడున్నాడా? పాజిటివ్ నెగిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి అక్కడ. ఆనందం అనే ఫీలింగ్ లేదుగా, సుఖం ఫీలింగ్ వేరే, ఆనందం ఫీలింగ్ వేరే. సుఖం అంటే ఏదో చేస్తే వచ్చింది సుఖం, ఎవరికో హెల్ప్ చేశారు సుఖం వచ్చింది, అది కాదు. ఏం చేసినా చేయకుండా ఎప్పుడు ఉండేది ఆనందం, దేని మీద ఆధారపడింది. సో కాబట్టి మీరు ఏం చేయాలి, పుణ్యము చేయకండి, పాపము చేయకండి. పుణ్యం కూడా చేయకండి అంటున్నాను. పుణ్యం అంటే ఏంటి? ఒకరికి హెల్ప్ చేయరా అనే ఒక ఆలోచన వచ్చింది, రాగానే వెంటనే చేయకండి, వెంటనే చేయకండి. ఏం చేయాలి? మై డియర్ పుణ్యం, నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళు అనండి. ఎందుకంటే పుణ్యం రాగానే వెంటనే చేశారనుకోండి పుణ్యం రిటర్న్ వస్తుంది. సడన్గా టపాన్ చచ్చారనుకోండి ఇంకో జన్మెత్తాలి, ఇది అవసరం ఆ దరిద్రం. దరిద్ర పుణ్యం ఇంకో జన్మెత్తాల్సి వస్తుంది ఆ దరిద్ర పుణ్యాన్ని అనుభవించడం కోసం. దరిద్ర పుణ్యం అంటున్నాను నేను ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. దివ్యమైన కార్యాలు చేద్దాం, పుణ్యకార్యాలు వేరే, పాప కార్యాలు వేరే, దివ్యమైన కార్యాలు వేరే, మూడు తేడాలు. అర్థమైంది కదా? పుణ్యం అంటే పాజిటివ్, పాపం అంటే నెగిటివ్, దివ్యమైన కార్యాలు అంటే మూడు కలిసిన ఉన్న కార్యాలు. సో కాబట్టి మీరు ఏం చేయండి, పుణ్యం రాగానే తాటరాగానే వెంటనే స్పందించగలండి. ఏం చేయాలి? మై డియర్ పుణ్యం చేస్తా, పుణ్యకార్యం చేస్తా, కానీ నేను దైవం దగ్గర చేయలేక చేస్తా, నన్ను దైవం వైపు తీసుకెళ్ళు అని. సో మీ లోపలికి వచ్చే పోయాక ప్రశాంత స్థితి వస్తుంది, వచ్చాక అప్పుడు స్పందించండి. అట్లాగే పాపకార్యం, కోపం వచ్చింది తిట్టైరా అంటుంది, వెంటనే తిట్టకండి పాపం వస్తుంది. వెంటనే తిడితే ఏమొస్తుంది? పాపం వస్తుంది. మరి ఏం చేయాలి? తిడతా ఆగు తిడతా, కానీ ఇప్పుడు కాదు, దైవం తోడు ఉండి తిడతానండి, అప్పుడు పాపం రాదుగా. సో కాబట్టి ఏం చేయ మై డియర్ కోపం, నేను తిడతావని తిట్టమన్నావా కొడతాను, నువ్వు ఏం చెప్తా చేస్తా, కానీ ఇక్కడగా దైవం దగ్గరికి వెళ్దాం, ఇక్కడే చేత మళ్ళీ రిటర్న్ వస్తుంది, ఇది దర్శనం అవసరమా అని ఏం చేయండి మై డియర్ కోపం. నువ్వే నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళాను, ఆ కోపాన్ని అనుభవించండి, అలా ప్రశాంతం అయిపోతుంది, కొద్దిపోయాక రిలాక్స్ అయిపోతారుగా. రిలాక్సేషన్లో వెళ్ళి అప్పుడు ఏదైనా అప్పుడే అనిపిస్తుంది చేయండి, అప్పుడు ఇలా ఉండదు. ఆ కోపం, ఒక కోపం వచ్చినా కోపంలో కొత్తదనం ఉంటుంది, ఆ శాంతం ఉన్న కొత్తగా ఉంటుంది, అది వెరైటీగా ఉంటుంది, పత్రిసార్ కోపంలాగా ఉంటుంది ఆ కోపం. మన కోపానికి పత్రిసార్ కోపం తేడా ఉందా లేదా? ఆ లోక కళ్యాణం, మన కళ్యాణం, అందరి కళ్యాణం కోసం ఉపయోగపడేలాగా ఉంటుంది, అక్కడ తేడా అర్థమవుతుందా లేదా? సో కాబట్టి మీరు దయచేసి, నేను సమదృష్టితో మాట్లాడుతున్నాను, పుణ్యకార్యాలు దయచేసి చేయకండి. మీరు పుణ్యకార్యాలు చేస్తే డెఫినెట్గా పాపకార్యాలు కూడా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పొగిడారా తప్పకుండా తిట్టాల్సి వస్తుంది. నన్ను పొగుడుతున్నారంటే ఎవడో నీకు నేను నచ్చానంటే అర్థమేంటి, ఇంకోటి ఎవడో నచ్చట్లేదు ఆపోజిట్ వాడు, నన్ను కూడా పొగడకండి వెంటనే, ఇంకొకరిని తిట్టకండి ఎవరిని కూడా. సో పొగడాలనిపించగానే వెంటనే పొగడకండి, తిట్టాలనిపించగానే వెంటనే తిట్టకండి. తిట్టకుండా ఏం చేయాలి? రాగద్వేషాలకు అతీతంగా సాధన చేయాలి, ఓకేనా? అప్పుడు ప్రశాంతం వచ్చి, ప్రశాంత స్థితి వస్తుంది, వచ్చాక అప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు. అప్పుడు ఏదనిపిస్తుంది చేయండి, ఏం చేయాలి సార్ అని నన్ను అడిగితే నేను చెప్పే సొల్యూషన్ మీకు ఒకటే, నేను మీకు ఏం చేయాలో చెప్పాను. నేను ఏం చెప్తానంటే మీరు దైవం దగ్గరికి ఎలా చేరాలో చెప్తాను, అర్థమైందా? మీకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేయాలి సార్ అని నన్ను అడుగుతారు. నేనేం చెప్తానంటే డబ్బు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కొట్టాలా, తిట్టాలా, బెదిరించాలా, ఏదో అడుగుతారు కదా మీరు. నేనేమంటానంటే నేనేం చెప్పాను సార్, ఫస్ట్ మీరు ఏం చేయండి, మీరు మీ దైవం దగ్గర చేరండి అని చెప్తాను. ఎలా చేయాలి సాధన చెప్తాను, ఇవాళ రేపట్లో అవన్నీ సాధన డీటెయిల్స్ వస్తాయి. సో ఆ సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నేను చెప్పినట్టు చేస్తే మీకు ప్రశాంత స్థితి వస్తుంది. వచ్చాక అప్పుడు ఏదనిపిస్తుంది చేయండి, అప్పుడు ఏదనిపిస్తుంది చేయండి, ఇప్పుడు అనిపించింది చేయొద్దు. మీరు ఆ కోపంలో ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు అంటారు, అవునా కదా, మీరు విన్నారా? కోపంలో నిర్ణయం తీసుకోకండి, అలాగే శాంతంలో కూడా నిర్ణయం తీసుకోకండి, రాగంలో కూడా నిర్ణయం తీసుకోకండి. ఒక అబ్బాయి నచ్చగానే వెంటనే లవ్లో పడకు, దరిద్రపు లవ్ అది రియల్ లవ్ కాదు, వాడు రియల్ గర్ల్ బాయ్ ఫ్రెండ్ కాదు, వాడు రియల్ బాయ్ ఫ్రెండ్ అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు, అర్థమైందా? వెంటనే లవ్లో పడకండి, ఆ మొగాళ్ళైనా ఆడవాళ్ళైనా, అది దొంగ లవ్ అది రియల్ లవ్ కాదు, టెంపరీ లవ్ అది పుట్టించేది, సడన్గా కొద్దిగా తేడాగా మాట్లాడినా అది తుస్సుమంటుంది ఆ లవ్, అర్థమైందా లేదా? ఈ వచ్చిపోయే లవ్ రియల్ లవ్ కాదు అది. సో ఇలానే చాలామంది లవ్లు పడుతున్నారు, దరిద్రంగా ఫెయిల్ అయిపోతున్నారు, అవునా కదా? సో మంచి చేస్తే మనకు మంచి రిటర్న్ రావట్లేదు, చెడు చేసి మంచి అనుకున్నారు, పెళ్లి చేసి కూడా మంచి అనుకున్నాం, అవునా? మరి మంచి చేస్తే మంచి వస్తుందా అండి? పెళ్లి చేసుకోవడం మంచిగా చేయడం, మరి పెళ్లి చేసుకోవడం వల్ల సుఖంగా ఉందా దుఃఖం ఉందా? ఏదో ఎక్కువ ఉంది, దుఃఖమే. ఎందుకు చేసుకున్నారు రాబాబోయ్ పెళ్లి అనుకుంటున్నారు? ఎందుకు అన్నాం రాబాబోయ్ పిల్లలు చచ్చిపోతున్నా మెయింటైన్ చేయలేక అనుకుంటున్నారు? మరి అది మంచిగా అయినప్పుడు మనకి ఎందుకు మంచి మనకి ఇవ్వట్లే ఆ సుఖాన్ని? బికాస్ ఆఫ్ రాగద్వేషాలు, అర్థమైందా? సో కనొద్దన్నట్లేదు, పెళ్లి చేసుకోవద్దన్నట్లేదు. నేను చెప్పేది ఏంటంటే నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి, సరి అయిన సమయంలో నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలంటే రాగద్వేషాలకు అతీతంగా చేరాక నిర్ణయం తీసుకోండి. ముందే తీసుకున్నారా పుణ్యాలు పాపాలు అంటుతాయి, చాలా ఇబ్బందులు పాలైపోతారు, మీ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంకా శారీరక సమస్యలు, మానసిక సమస్యలు అన్నీ అలానే ఉంటాయి, అలాగే కొనసాగుతాయి, దీనికి పరిష్కారం లభించదు. పరిష్కారం లభించాలంటే మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మీ గురువు దగ్గరికి వెళ్ళాలి జ్ఞానం కోసం. డాక్టర్ అంటే మీ లోపల ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అలాగే దైవం దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ మూడు పాత్రలు వేసేది ఎవరు? మీ లోపల ఉన్న మీ ఆత్మనే. సో రియల్ డాక్టర్ ఆ ఆత్మనే కాబట్టి ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. మీ శారీరకాలు తగ్గాలంటే మీ ఆత్మనే తగ్గించగలుగుతుంది, తగ్గుతుంది, వేరే వాళ్ళు చేయలేరు. ఎందుకు అంటే ఈ బాడీని సృష్టి చేసింది ఎవరు? డాక్టరా ఆత్మనా? మరి ఆత్మ దగ్గరికి వెళ్తారా డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఇవి మొబైల్ కొన్నారు, రిపేర్ ఎవరి దగ్గర చేస్తారు? రోడ్ మీద ఉన్నవాడి దగ్గర, మామూలు వాడి దగ్గర చేస్తారా? షోరూమ్కి ఇస్తారా? వీడు రిపేర్ చేస్తాడు, ఆడు రిపేర్ చేస్తాడు, ఎవరు బాగా చేస్తారు? షోరూమ్లో ఉన్నవాడు బాగా చేస్తాడు, ఎందుకంటే ఒరిజినల్ పార్ట్స్ అన్ని కరెక్ట్గా చేస్తాడు, వాడికి దాని గురించి తెలుస్తుంది కాబట్టి, స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి. వీడు జనరల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఏదో అందరికి ఒకటే రకమైన ట్రీట్మెంట్ చేస్తాడు. కానీ వాడు శాంసంగ్ దానికో రకంగా, ఈ ఎల్జీ ఫోన్కో రకంగా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి, దాని తగ్గట్టుగా ఉపయోగిస్తాడు, ఓకేనా? కానీ మీరు చేసేది ఏంటి? లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. అసలు డాక్టర్ ఎవరు? ఆత్మ. సో మీరు ఆత్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్తేనే సాధ్యమవుతుంది. బికాజ్ సృష్టికర్త ఆయనే కాబట్టి. డాక్టర్లు సృష్టి చేయగలుగుతారా ఈ బాడీని? అంత సీన్ ఉందా? చిన్న రక్తాన్ని కూడా పుట్టించలేరు. ఓ బ్లడ్ బ్లడ్ కావాలి బ్లడ్ కావాలి అంటుంటారు బోడీ డాక్టర్లు, ఏం చేయలేరు వాళ్ళు. సో నేనేం చెప్తున్నానంటే, ఇంత అణువులాగా ప్రవేశించి ఇంత బ్యూటిఫుల్ బాడీ తయారు చేసిన వాడు రిపేర్ చేయలేడా? చేయలేడా? కానీ మనం వెళ్తున్నాం మరి ఆయన దగ్గరికి. ఎక్కడికి వెళ్తున్నాం? బయట డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ బయట డాక్టర్ కూడా మళ్ళీ మందులు వాడుతున్నాడు, ఆయనకు కూడా తెలియదు, సంపూర్ణమైన జ్ఞానం లేదు. ఈ శరీరాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద యోగులకే సాధ్యం కాలేదు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఓకేనా? సో ఇవన్నీ శరీరంతో ఎలా ఉండాలో నేను చెప్తాను ఆ సబ్జెక్టు ఆరోగ్య విషయం. అర్థమైంది కదా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు చేయవలసిన సాధన ఫస్ట్, అది ఏ సమస్య అయినా ఏదైనా, అది శారీరకంగా వచ్చే ఫీలింగ్స్ అయినా, మానసికంగా వచ్చే ఆలోచనలైనా, హృదయంలో వచ్చే అనుభూతులైనా, ఈ మూడిట్లలో మీరు చేయవలసింది ఏంటంటే, మీకు ఈ మూడిట్లలో మీకు రాగద్వేషాలు అనేవి ఉంటాయి. మీకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. సో కాబట్టి వెంటనే దానికి స్పందించకుండా ఏం చేయాలి? మై డియర్ రాగం, నువ్వు నన్ను దైవం వైపు తీసుకెళ్ళు, మై డియర్ దేశం, నువ్వు నన్ను దైవం వైపు తీసుకెళ్ళని అక్కడికి చేరాక మీరు చేయండి పనులు. కొద్దిసేపు ఓపిక పట్టండి. దయచేసి మీరు అతిశాప్రజ్ఞమైన బుక్ చదివారో లేదో, ఎక్కడ ఉందో లేదో, ఆ బుక్ పెట్టారో లేదో, సో ఆ బుక్ చదవండి. దాంట్లో ఒక తండ్రి ఒక కొడుకు ఉపదేశం ఇస్తాడు. ఏమిస్తాడంటే, ఆ తండ్రి చనిపోతుంటాడు, మరణశయ్యపోయి ఉంటాడు, పిల్లవాడు చిన్నవాడు, వాడికి ఇంకా ఏం జ్ఞానం ఉండదు, చిన్నపిల్లడు, 4-5 ఏళ్ళ పిల్లడు అనుకుంటా. వాడికి చెప్తాడు తండ్రి, వాడికి అర్థం కాదని తెలిసినా కూడా ఒక మాట చెప్తాడు, అరే గుర్తుపెట్టుకోరా ఇది అని. ఏమంటాడు తెలుసా? నీకు ఎవరి మీద కోపం వచ్చినా, ఎవరి మీద ప్రేమ వచ్చినా వెంటనే స్పందించకు, ఒక 24 గంటలు వెయిట్ చెయ్యి అంటాడు. ఒక 24 గంటలు ఆగాక నీకు అప్పుడు ఏది అనిపిస్తే చెయ్యి అంటాడు తండ్రి. వీడికి ఏం అర్థం కాదు పిల్లడు, వాడు ఏంది పిచ్చిన పిల్లడు, వాడికి ఏం తెలుస్తుంది? అది వాడు మైండ్లో పెట్టుకుంటాడు, వెంటనే చనిపోతాడు. పెద్దవాడు అయ్యాక అది ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాడు. ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన మార్పులు వస్తాయి, అద్భుతమైన ఆనందం వస్తుంది అడికి. ఓకేనా? ఎందుకంటే ఆ వేడి అనేది తగ్గుతుంది, ఆ చల్లదనం తగ్గుతుంది, అటు వేడి తగ్గుతుంది. అతి జాలి డేంజరే, అతి కోపము డేంజరే. సో ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్గా వచ్చి పరమాత్మ తోడు ఉంటాడో అప్పుడు మీరు కరెక్ట్గా నిర్ణయం తీసుకోగలుగుతారు. అర్థమవుతుంది లేదు? సో కాబట్టి దయచేసి కొద్దిగా స్లోగా అండి, ఉరకకండి, తొందరపడకండి. తొందరపడి నిర్ణయం, ఓ నాకు దొరకం వచ్చింది, దొరకం డాక్టర్కి వెళ్తే డాక్టర్కి వెళ్తే, టెన్షన్ పడకండి. మనసు టెన్షన్ పడుతుంది నేచురల్గా, కానీ కొద్దిగా మీరు ఓపిక పట్టాలి, కొద్దిగా మీరు నమ్మాలి, కొద్దిగా మీరు సాహసం చేసి కొద్దిసేపు ఆ ఓపిక పట్టండి. ఒకవేళ ట్యాబ్లెట్ వేసుకున్నా పర్వాలేదు, నేను చెప్పినట్టు కొద్దిగా ఓపిక పట్టి మీరు రాగద్వేషాలకు అతీతంగా చేరి నిర్ణయం తీసుకున్నారో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. మీ ఆత్మకు సాధ్యం కాదంటూ లేదు, దైవానికి సాధ్యం కాదంటూ ఉంటుందా? ఉంటుందా అండి? కానీ మరి మన దైవం దగ్గర చేయట్లేదు, మన ఇష్టమైనట్టుగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నాము, అదే సమస్యకు కారణం. ఓకేనా? తొందరపాటు నిర్ణయాలే ప్రాబ్లం కారణమవుతుంది. అర్థమైందిగా? సో ఈ రాగద్వేషాలకు అతీతంగా చేరాలని మళ్ళీ 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 చెప్తున్నాను. రాగము ద్వేషం అది ఏ దేంట్లో అయినా, బిజినెస్లే కావచ్చు, ప్రొఫెషనే కావచ్చు, చదువులోనే కావచ్చు, దేంట్లో అయినా మీరు రాగద్వేషాలకు అతీతంగా చేరాలి. ఓకేనా? మూడు గుణాలకు అతీతంగా చేరాలి. టైం ఎంత అయిందండి? 4:30 ఎంత వరకు ఉంటారు? 5:30 టైం రైట్ టైం ఉంటారా? నిద్రలు వస్తున్నట్టు మేనేజర్ కొద్దిగా ఎనర్జీ వెరైటీగానే ఉంటుంది, పర్వాలేదు. నేను నిద్ర వచ్చినా పర్లేదు, కూర్చోండి అంతే, పడుకోండి పర్లేదు, నేనేం ఫీల్ కాదు, నాకు తెలిసి ఎందుకు వస్తుంది. తర్వాత అయితే వినొచ్చు, రికార్డ్ అవుతుంది, మళ్ళీ వెబ్సైట్లో పెడతాను. నేను ఇప్పుడు చెప్పిన క్లాస్ అంతా రికార్డ్ చేస్తున్నాను, ఆల్రెడీ చాలా రికార్డ్ చేసి పెట్టాను, మీరు వినొచ్చు. ఓకేనా? వింటారా? ఇంకో 1/2 గంట కూర్చుంటారా? గంట రైట్. వెళ్ళిపోవాళ్ళు, వెళ్ళాలనుకున్నారు వెళ్ళండి, పర్వాలేదు. ఎందుకంటే కొందరికి అంత ట్యూన్ కాకపోవచ్చు ఈ సబ్జెక్టు, వెళ్ళినా నేనేం ఫీల్ కాదు నాకు తెలుసు. ఓకే? ఉన్న వాళ్ళకు, ఉండాలనుకునే వాళ్ళు ఉండండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సుకోవాలి ఏంటంటే, మీరు ఈ 3 రకాల ఆలోచనలు మీకు మీకు ఉండాల్సిందే, 3 గుణాలు ఉండవలసిందే. మీరు రాగద్వేషాలకు అధీనంగా కంపల్సరీ చేరాలి. 3 గుణాల యొక్క ఉపయోగము ఉన్నది అది తెలుసుకోవాలి. ఎలా ఉన్నది, ఎట్లా ఇది సాధ్యమవుతుంది? సో ఇది ఎలా సాధ్యమవుతుంది అది మీరు తెలుసుకోవాలి. 3 గుణాల యొక్క ఉపయోగం ఏంటని ఇప్పుడు మీరు అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఆలోచిస్తుంది, సపోజ్ చదువు ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టడీస్, చదువులో తక్కువ మార్క్స్ రావడానికి కారణం ఏమంటారు మీరు? సరిగ్గా చదవట్లేదు లేదా చదివింది గుర్తుండట్లేదు. ఓకేనా? సరే, మీరు ఒక రీజన్ ఏం చెప్తారు? చదివింది గుర్తుండట్లేదు అంటున్నారు. ఓకే, అంటే మతిమరుపు ఉండడం వల్లే నాకు ఈ సమస్య అంటున్నారు. అవునా? సో దీని గురించి కొద్దిగా లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. అసలు మతిమరుపు ఉండాలా వద్దా మనిషికి? ఉండాలా? మతిమరుపు ఉండాలా వద్దా మనిషికి? అన్ని గుర్తుంటే పిచ్చిపడుతుంది డబ్బు. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నా క్లాస్ వింటున్నారు మీరు. నా క్లాస్ వినడానికి మీకు మతిమరుపు కావాలా, మెమొరీ పవర్ కావాలా? మెమొరీ పవర్ సరిపోతుందా? కేవలం జ్ఞాపకశక్తి సరిపోతుందా నా క్లాస్ వినడానికి? సరిపోదా? ఏం కావాలి మరి? జ్ఞాపకశక్తి సరిపోతుందా? ఏముండాలి? అది కాదు, నేను జ్ఞాపకశక్తి మతిమరుపు రెండింటి గురించే మాట్లాడుతున్నా. ఈ రెండింటిలో ఏది ఉండాలి? జ్ఞాపకశక్తి మతిమరుపు? ఒక్క జ్ఞాపకశక్తి ఉంటే సరిపోతుందా? రెండు ఎందుకు ఉండాలి? ఇప్పుడు పనికిరాదు అంటే నా మాటల్లో పనికిరాని కూడా ఉన్నాయా? పోనీ నేను అన్ని పనికి వచ్చే చెప్తున్నాను అనుకో. అప్పుడు అంటే ఒక జ్ఞాపకశక్తి సరిపోతుంది అప్పుడు? అంత ఈజీ క్వశ్చన్ అడగను నేను. అంత ఈజీగా చెప్తే ఇంకెందుకు? నేను ఏదో కొత్తగా చెప్పాలి కదా, కొత్త డైమెన్షన్ చెప్పాలి కదా. మీకు సృష్టి రహస్యం అర్థం చేయించడమే నా తాపత్రయం అంతే. ఓకేనా? మీ లైఫ్లో మీరు అనుకున్నట్టు జరగట్లేకపోవడానికి కారణము మీరు ఈ సృష్టిని, ఈ బాడీని, మైండ్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. ఓకేనా? మీరు అంటున్నారు నా క్లాస్ వినడానికి జ్ఞాపకశక్తి కావాలి అంటున్నారు. నేను అంటున్నాను జ్ఞాపకశక్తి ఉంటే మీకు చచ్చిన నా క్లాసును వినలేరు సరిగ్గా అంటున్నాను. ఇదేంటండి, మరి ఏం కావాలి మరి మీకు? జ్ఞాపకశక్తి కావాలా, మతిమరుపు కావాలి నా క్లాస్ వినడానికి? మీరు స్కూళ్ళల్లో కూడా చెప్పాలి సార్ ఈ విషయం. అవగాహన గురించి మాట్లాడలేను. జ్ఞాపకశక్తి మతిమరుపు రెండే. ఈ రెండు ఉండాలా? మతిమరుపు ఉండాలా? జ్ఞాపకశక్తి ఉండాలా? రెండు ఎందుకు ఉండాలి మరి? పాత ఎక్కడుంది? అంటే నేను చెప్పిన నీ 10 నిమిషాల క్రితం చెప్తే మర్చిపోతావా? రెండు ఉంటే ఏమైతుంది? మతిమరుపు ఉంటే మొత్తం డిలీట్ చేసేస్తుంది, వినదంతా డిలీట్ అయిపోతుంది. అప్పుడు ఎట్లా మరి వేరే విధానండి? మరి మతిమరుపు ఉంటే ఇక్కడే ఉంది మొత్తం సృష్టి రహస్యం అంతా ఇక్కడే దాగుంది. మీది తెలియక నాకు మతిమరుపు ఉండడం మార్పులు రావట్లేదు అని అనుకుంటాను నేను. నాకు తెలియదు నీ గురించి జనరల్గా అంటున్నా. నేనేమంటున్నా అంటే అతి మెమొరీ పవర్ ఉండడం కూడా ప్రాబ్లమే అంటున్నాను. నేనేమంటున్నా అంటే మతిమరుపు లేకపోవడంలో నీకు మార్పులు రావట్లేదు అంటున్నా. మతిమరుపు లేకపోవడం వల్ల నీకు మార్పులు రావట్లేదు అంటున్నా. ఇదేంటండి ఇలా మాట్లాడతారు? అందరేమో మతిమరుపు ఉండకూడదు అంటున్నారు, ఇలా చెప్తున్నారు ఏంటి అని. సపోజ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నావు, సోషల్ ఎగ్జామ్ గుర్తుకొస్తే ఏది రాస్తావు? సోషల్ రాస్తావా, ఇంగ్లీష్ రాస్తావా? ఇంగ్లీష్ పేపర్ వాడు దిద్దుతూ సోషల్ చూడాల్సి వస్తుంది. ఏం రాస్తావు? పోనీ సెకండ్ కొంచెం ఫస్ట్ ఆన్సర్ రాస్తూ సెకండ్ ఆన్సర్ గుర్తొచ్చింది అనుకో. అప్పుడు ఏది రాస్తావు? రెండు కలిసి గుర్తొచ్చాను అనుకో. అప్పుడు ఏం రాస్తావు? రీమిక్స్లు జీమిక్స్లు జరుగుతాయి. అవునా? దిద్దేవాడికి మెంటల్ ఎక్కిపోతుంది, ఏటైపో ఇది ఏంటి ఇట్లా రాసింది ఏంటని. అవునా? సో ఇప్పుడు హిందీ ఎగ్జామ్ రాసినప్పుడు హిందీ గుర్తుకు రావాలా, సోషల్ కావాలా? మరి ఇవన్నీ లోపల చచ్చాయి కదా బుర్రలో. అన్నీ స్టోర్ అయి ఉన్నాయిగా, ఇంగ్లీష్ గుర్తుంది, సోషల్ గుర్తుంది. ఇప్పుడు ఏది గుర్తుకు రావాలి? మరి మిగతాది కూడా ఉంటాయి కదా, మరి అన్ని గుర్తుకు వస్తాయి ఎట్లా? స్టోర్ చేసుకోవాలా, చేసుకోకూడదా? మరి చేసుకుంటే అన్ని గుర్తు వస్తాయి కదా. మరి మరి మనకు అవసరమైంది గుర్తుకు రావాలి, అనవసరమైంది గుర్తుకు రావద్దు అంటే ఇక్కడ ఏమి ఉండాలి? మతిమరుపు ఉండాలా, మెమొరీ ఉండాలా? ఇక్కడే తేడా. ఇదే సృష్టి రహస్యం, ఇదే అర్థం కాక తల్లిదండ్రులు పిల్లలందరికీ రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు. అందుకే దరిద్రంగా ఏ చదువు రావట్లేదు సరిగ్గా. నేను చెప్పినట్టు చేశారా? సూపర్ సూపర్ రిజల్ట్స్, 95% ఏమో మార్క్స్. చదవని కూడా చదవడం సరిగ్గా. మళ్ళా రేపు ఎగ్జామ్ అంటే కార్డ్స్ ఆడుతూ కూర్చుంటారు తల్లిదండ్రులు పిల్లలందరూ సరదాగా ఆడుకుంటుంటారు. మేము న్యూ ఎనర్జీ, మేము చదవమంటారు. ఎగ్జామ్కి వెళ్ళి సూపర్ 95% మార్కులు అంటే అసలే చదవలేదు గారు అంతా. ఏదో ఒకసారి ఇలా చూసుకుంటే సరిపోతుంది. బికాజ్ నేను చెప్పినట్టు వాళ్ళు డీల్ చేస్తున్నారు బాడీ మైండ్ తోటి. అర్థమైందా? నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా క్లాసు వినడానికి, నా మాట వినడానికి, నా మాటలు వినడానికి మీకు మతిమరుపు కావాలా, మెమొరీ పవర్ కావాలా? రెండు ఎలా పనిచేయాలి? ఒకేసారి పనిచేయాలా, ఒకటి తర్వాత ఒకటి పనిచేయాలా? ఒకటి తర్వాత కూడా ధ్యానం గురించి కాదు, నేను జస్ట్ నా సబ్జెక్ట్ వినడం కోసం. ఓకే, ఈ క్లాస్లోనే నేను 10 నిమిషాల క్రితం చెప్పే ఈమెను ఏదో అన్నాను, అది ఆమెకి ఇప్పుడు గుర్తొచ్చింది అనుకో. 10 నిమిషాల క్రితమే ఏదో అన్నాను, ఏదో గుర్తులేదు నాకు, ఏదో అనుంటా. ఆమె చెడు అన్నాను కదా, చెడు లిస్టులో ఎట్టని వెళ్ళాను నేను, చెడు అని నన్ను చెడు అంటాడో అనే ఆలోచన ఇప్పుడు వచ్చింది అనుకో, నా క్లాస్ వినగలుగుతుందా? మీ లోపల ఒక ఆలోచన ఇప్పుడు ఉందనుకో, నా క్లాస్ వినగలుగుతారా మీరు? మరి ఏం చేయాలి? మర్చిపోతే మళ్ళీ గుర్తుకుంటుంది కదా రేపు, మరి తెల్లవారు ఏం చెప్పారు సార్, రేపు వచ్చి అడిగారు అనుకో, నీ అబ్బ రాత్రి అంతా ఏం చేయ, రాత్రి నిన్నంతా ఏం వినారు, నాకు కోపం వస్తుందా లేదా? ప్రజెంట్ కాదమ్మా, ఇప్పుడు మొత్తం మర్చిపోయినారు అనుకోండి, వాళ్ళు చెప్పింది రిఫ్రెష్గా వచ్చారు అనుకో, మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి అవునా? మరి ఇంత చెప్పింది మిమ్మల్ని మర్చిపోమని చెప్పడానిక, గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆచరణ చేయడానికేగా. మరి ఇప్పుడు ఎట్లా? ఇక్కడే సృష్టి రసం దాగి ఉంది. మీ పనులన్నీ జరగకపోవడానికి కారణం మీకు నెగిటివ్ ఆలోచనలు రాకపోవడం అంటున్నా. మీకు చదువు సరిగ్గా రాకపోవడానికి కారణం మతిమరుపు లేకపోవడం వల్ల అంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, కొద్దిగా సూక్ష్మంగా, మీరు ప్రతి పనికి జరగకపోవడానికి కారణం ఇదే రీజన్. సో కరెక్ట్గా అర్థం చేసుకోండి నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే, మీరు అనుకున్న పని, నువ్వు చదువులో పర్ఫెక్ట్ మార్క్స్ రావాలి అంటే, ఇప్పుడు నేను చెప్పింది వినాలి అంటే, నీకు మతి మరుపు ఒకటే సరిపో, మెమొరీ పవర్ ఒకటే సరిపోదు. అంటే ఏంటి, నేను చెప్తూనే ఉన్నా, మీరు వింటూనే ఉన్నారు, విని మర్చిపోతూనే ఉన్నారు, వీటి నుంచి వెళ్ళిపోయింది అనుకో, ఏమవుతుంది? వేస్ట్. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ స్టోర్ కావాలి, స్టోర్ కావాలి. ఇక్కడ ఇది ఇది వింటుంది అనుకో, ఇది ఆపాలి, ఇక్కడి నుంచి రాకుండా ఇంకొకటి, ఒకటి ఆపాలి, ఒకటి వినాలి, ఒకటి స్టోర్ చేయాలి. అవసరమా లేదా ఈ మూడు? నేను చెప్పిందే 10 నిమిషాల క్రితం మిమ్మల్ని ఏదో అన్నాను, అది ఇప్పుడు గుర్తుకు రావద్దు. అదే ఏదో చెప్పాను, అది ఇప్పుడు గుర్తుకొస్తే ప్రాబ్లం కదా. సో కాబట్టి ఒకటి ఎప్పుడు వింటూనే ఉండాలి అవునా కదా, ఒకటి ఎప్పుడు స్టోర్ చేస్తూనే ఉండాలి, ఇంకొకటి గతాన్ని గుర్తుకు రాకుండా అడ్డుపడాలి. ఆ గతం ఏంటి? నేను చెప్పింది అయినా, నేను ఈ క్షణం క్రితం చెప్పింది అయినా అది గతమే కదా, అది గతము లేదా భవిష్యత్తు ఏదో గుర్తుకు రాకుండా ఆపాలి. అంటే మూడు అవసరమే. ఈ మూడింటినే నేనేమంటున్నాను, బ్రహ్మ విష్ణు మహేశ్వరర. నెగిటివ్ అంటే ఎవరో తెలుసా? శివుడు, డిస్ట్రాయర్. నెగిటివ్ ఆలోచనలు ఉండద్దు అంటే ఏమంటున్నారు మీరు? డైరెక్ట్ విష్ణు శివుడినే తీసేస్తున్నా, తీసేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు. గుర్తుపెట్టుకోండి, వాడు కోపం వచ్చేస్తుంది, అందుకే మిమ్మల్ని తయారు చేశాడు ఇలా. పాజిటివ్ అంటే ఎవరు? నెగిటివ్ అంటే శివుడు, పాజిటివ్ అంటే ఎవరు? విష్ణుమూర్తి. యాక్టివ్గా ఉంటాడు, బ్రహ్మ క్రియేటర్, సృష్టి చేస్తాడు, విష్ణు దాన్ని నడిపిస్తాడు, తర్వాత శివుడు లైన్ చేస్తాడు, డిస్ట్రాయ్ చేస్తాడు. ఓకేనా? ఈ మూడు గురించి ఇంకా డీటెయిల్స్ వస్తాయి రేపు, అర్థమైందిగా. సో కాబట్టి ఈ డిస్ట్రాయ్లో శివుడు ఏం చేస్తాడంటే, ఏది అనవసరమైందో అది డిస్ట్రాయ్ చేస్తాడు, అవసరం ఉంటే దాన్ని స్టోర్ చేసి పెడతాడు. ఇప్పుడు మనము ఈ ఇంట్లో వస్తువులు ఉన్నాయి, అసలే పనికిరాదంటే ఏం చేస్తాం? అవసరం లేదంటే ఎప్పుడైనా పక్కన పెడతాడు, అసలే అవసరం లేదంటే బయట పడేస్తాడు అవునా? ఎప్పుడైనా అవసరం ఉండొచ్చు అంటే దాచేస్తారు పైన ఎక్కడో, ఇప్పుడే అవసరం అంటే పక్కన పెడుతుంటారు అవునా కదా? అదేవిధంగా మతి మార్పు కూడా మూడు రకాలుగా పనిచేస్తుంది, అసలే అవసరం లేదంటే పూర్తిగా డిలీట్ చేస్తుంది, ఎప్పుడైనా అవసరం ఉందంటే స్టోర్ చేస్తుంది. ఇప్పుడు నాకు జ్ఞానం పెట్టి మళ్ళీ అవసరం మీకు అవునా కదా, ఇప్పుడు డిలీట్ అయిపోతే వెళ్ళాము. సో కాబట్టి స్టోర్ అవుతుంది, సో అలాగే వింటూ ఉంటుంది. సో కాబట్టి ఈ మూడు రకాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసికట్టుగా పనిచేసినప్పుడే, ఈ మూడు రకాల గుణాలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే అద్దరిపోయేలాగా మీరు క్లాస్ వినగలుగుతారు. నేను చెప్పింది వింటూ మీరు అనాలిసిస్ చేస్తూ కూర్చున్నారు అనుకోండి, ఇక చచ్చినా మీరు నేను చెప్పే జ్ఞానాన్ని వినలేరు, మిస్ అయిపోతారు. అనాలిసిస్ ఇప్పుడు చేయొద్దు, ఆవేం చేస్తుందో తినేస్తూ ఉంటుంది ఫస్ట్, తర్వాత ఒంటరిగా కూర్చొని నెమరేస్తుంటుంది అవునా కదా? తినేటప్పుడు నెమరేస్తుందా? అలాగే తయారు కావాలి, సో కాబట్టి ఏం చేయాలి, మతిమరుపు ఉండాలి, మెమొరీ పవర్ ఉండాలి, తటస్థంగా ఉండేవాడు కూడా ఉండాలి. మూడు రకాల ఆలోచనలు కంపల్సరీ ఉండి ఏకకాలంలో పనిచేయాలి. ఇవి ఇప్పుడే బ్రహ్మ పనిచేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, స్టోర్ చేస్తున్నాడు. విష్ణు వింటున్నాడు, శివుడు గుర్తుకు రాకుండా చేస్తున్నాడు. ముగ్గురు ఒకేసారి పనిచేస్తేనే కదా వినగలిగేది. సో ఏకకాలంలో ముగ్గురు కలిసి శృతి లయ తాళంతో పని చేసినప్పుడే మీరు వినగలుగుతారు నా క్లాసు. అలాగే ఏ పని చేస్తున్నా కూడా అక్కడ మూడు పనులు ఉండ, పని అవుతుంది కాదు న్యూట్రల్ ఇట్లా మూడు రకాల ఆలోచనలు ఉండి వాటి మధ్యలో కోఆపరేషన్ ఉంటేనే ఆ పని జరుగుతుంది, లేకుంటే చచ్చిన జరగదు. అర్థమైందండి తేడా. సో కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్యలో దయచేసి విభజనను సృష్టి చేయకండి. మూడు గుణాల మధ్యలో విభజన సృష్టి చేసి నాకు ఇదంటే ఇష్టము అదంటే ఇష్టములు అని ఇష్టం లేదు అనకండి. సో మూడు అవసరమే ఏకకాలంలో. సో ఇప్పుడు మీరు చేయవలసిన సాధన ఏంటంటే ఈ మూడింటిని ఎలా ఉపయోగించుకోవాలి, మూడింటితోటి ఎలా ఆడుకోవాలి. మనసు డ్యాన్సులు చేస్తుంటారు, ఎలా డ్యాన్సులు చేస్తుంటారు వాళ్ళు, సడన్గా సాఫ్ట్గా చేస్తారు, తర్వాత సడన్గా రఫ్గా డిఫరెంట్ డిఫరెంట్గా డ్యాన్సులు చేస్తారు లేదా. అలాగే సరిగమ పద నిశలు ఉన్నాయి, సరిగమ పద నిశలు వేరువేరుగా ఉంటున్నాయా కలిసి ఉంటున్నాయా, అన్నీ సాగా మారుతున్నాయా అన్నీ రీగా మారుతున్నాయా, మారట్లే. సారీ గమ పద నిశ అలానే ఉండి లయబద్ధంగా రావడం వల్ల ఆడుకోవడం వల్ల డిఫరెంట్ కొత్త కొత్త పాఠాలు ఏర్పడుతున్నాయి, అవునా కదా. సో కాబట్టి మీరు ఏం చేయాలి, దేన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయకూడదు పూర్తిగా. మూడు గుణాలను ఉపయోగించుకోవాలి, 33% 33% అని ఉపయోగించుకొని వాటిని ఆడుకున్నప్పుడే మీరు అద్భుతంగా మీ క్రియేషన్స్ చేయగలుగుతారు, లేకుంటే చచ్చిన సాధ్యం కాదు. దయచేసి మీ పిల్లలకి ఇప్పటికైనా సరైన జ్ఞానాన్ని ఇవ్వండి, ఓకేనా. మతిమరుపు ఉండకూడదు, మతిమరుపు వాడు తింటాడు అనుకోండి, మతిమరుపు వాడు పాపం అనుకుంటాడు, దానివల్ల మతిమరుపు ఉండొద్దు నేను ట్రై చేస్తాడు, ఎంత ట్రై చేస్తా అంటే ఇంకా ఎక్కువైపోతుంది, శివుడికి కోపం వస్తుంది, నా కొడకను నన్నే ఉండద్దంటావు నీ సంగతి చెప్తా అంటాడు. నాకు అవసరం లేదనుకుంటున్నావు నువ్వు అంటాడు శివుడు. మతిమరుపు అంటే శివుడే, అర్థమైందా. నెగిటివ్ అంటే శివుడే, శివుడినే వద్దు అంటున్నారు మీరు మీ లైఫ్లో. మీరు వద్దన్న ఆయన రాకుండా ఉంటాడు, ఆల్రెడీ ఉన్నాడు అన్నిట్లలో, ప్రతి అణు అణువులో ఆయన ఉన్నాడు ఎలక్ట్రాన్స్ రూపంలో, లేడా. సో కాబట్టి ఈ నెగిటివ్ శివుడిని తీసేయడం సాధ్యం కాదు, ఎవడి తరం కాలేదు ఇప్పటికీ. వాటిని ఉపయోగించుకోవడం నేర్చుకోండి, ఇంకా వేరే మార్గం లేదు మనకు, ఓకేనా. సో శివుడు మెంటల్ ఏం కాదు ఆయనకు, ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి, దివ్యమైన వాడైనా ఆయన ఏది అనవసరమో దాన్నే తీస్తాడు, అన్నింటినీ తీసేయడు. ఇప్పుడు అన్నం వండారు, వెంటనే శివుడు వచ్చి నాశనం చేస్తాడా, గబ్బు వాసనలు క్రియేట్ చేస్తాడా? నాశనం చేయడం అంటే ఏంటి, చెడు వాసనలు సృష్టి చేస్తాడు అంతే కదా, అది నాశనం అయిపోయినట్టు. ఇప్పుడు చెడు పువ్వును వాడగొడతాడు. సో వాడేసేవాడు ఎవరు, శివుడే. పుట్టించేవాడు బ్రహ్మ, విష్ణుకు సేపు దానికి నడిపిస్తాడు, దాని వయసు ఎంత ఉందా అంత, తర్వాత శివుడు డిస్ట్రాయ్ చేస్తాడు, అంటే వాడిపోయేలా చేసి దాన్ని మళ్ళీ ప్యూర్ చేస్తాడు, స్వచ్ఛంగా చేసి మళ్ళీ బ్రహ్మకి ఇస్తాడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసికట్టుగా పనిచేస్తుంటారు, 33% 33% ఈక్వల్గా ఉంటాయి. లయం చేశాక ఏం చేస్తాడు శివుడు, మళ్ళీ బ్రహ్మకి ఇస్తాడు, మళ్ళీ బ్రహ్మ క్రియేట్ చేస్తాడు, మళ్ళీ విష్ణు నడిపిస్తాడు, శివుడు డిస్ట్రాయ్ చేస్తాడు, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది సృష్టి రహస్యం, ఓకేనా. సో శివుడికి మెంటల్ ఏం కాదు, ఏది పడితే దాన్ని డిస్ట్రాయ్ చేయడు, దాని వయసు అయిపోయాకనే దాన్ని ధ్వంసం చేస్తాడు. ఒక పువ్వుకో వయసు పెట్టాడు, ఒక ఆహారానికో వయసు పెట్టాడు, ఒక రాయికో వయసు పెట్టాడు, చెట్టుకో వయసు, అలా ఒక్కొక్కదానికో వయసు ఉంది. ఆ వయసు ఉన్నంత వరకు అది ఉంటుంది, దాన్ని ఏం చేయడాయని, ఆ వయసు అయిపోయాక దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అర్థమైంది లేదా. సో మీ లోపల కూడా మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు బాధ్యత తీసుకొని మీ లోపల ఏది అనవసరమైనా మీరు గుర్తించాలి, దాన్ని డిలీట్ చేయాలి, ఏది అవసరమో దాన్ని నిలుపుకోవాలి, ఓకేనా. కొత్తవి సృష్టి చేయాలి, దాన్ని నడిపించాలి, దాన్ని నాశనం కూడా చేయాలి. మూడు పనులు మీరు చేయాలి. నాశనం చేయాలా వద్దా, అన్నం అంటే నాకు ఇష్టం అండి అని గబ్బు వాసన పడుతున్నా అలానే ఉంచుకున్నారంటే ఏం జరుగుతుంది, పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. అర్థమైందా. సో అన్నం అంటే నాకు ఇష్టం అండి, నేను లోపలే దాచేసుకుంటా నాకు అన్నారు అనుకోండి, ఇది రాదు మీ పని ఒకటి, లోపలే స్టోర్ అయిపోయి పురుగులు పుట్టి పెద్ద ప్రాబ్లమ్స్ కారణమవుతుంది. అర్థమైందా. సో ఎంత ఇష్టమైనా దాన్ని వదలాల్సిందే, బికాజ్ దానికి అశాశ్వతమైన రూపమే కానీ శాశ్వతమైనది కాదు. కాబట్టి శాశ్వతమైనది ఏంటి, స్వచ్ఛమైన శక్తి. దానికి చావు లేదు, పుట్టుక లేదు, చావు కూడా లేదు, రూపం తీసుకున్నప్పుడే పుట్టడం అనేది. సో రూపమే తీసుకోలేదు, నిరాకారం కదా, స్వచ్ఛమైన శక్తి కదా, దానికి రూపం లేదు కదా. సో కాబట్టి అది చావదు, పుట్టదు, ఎప్పుడు అనంతంగా సృష్టి అంతా వ్యాపించే ఉంది. అర్థమవుతుంది? సో కాబట్టి ఈ మూడు గుణాలను మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మూడు గుణాలు అవసరమే ప్రతి విషయంలో, ప్రతి పనిలో ఏకకాలంలో అవసరం అవి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమైందా లేదా? మతి మరుపు, మెమోరీ పవర్ రెండు ఒకేసారి రావాలి. ఎగ్జామ్ రాస్తూ ఉంటేనే పాతది మనం మర్చిపోవాలి, అప్పుడు ఏదో అవసరం గుర్తుకు రావాలి. అంతేగాని పాతది కూడా గుర్తొచ్చింది అనుకో, అయిపోయింది పని. అర్థమైందా? అట్లా మీరు ఆ కలయిక, వాటి మధ్యలో ప్రేమతత్వాన్ని, ఫ్రెండ్షిప్ని క్రియేట్ చేసి మీరు ఇది ఈ జ్ఞానాన్ని రియలైజ్ చేసుకొని, అరే నేను అజ్ఞానం, నేను తప్పు చేశారా అని ముఖ్యంగా శివుడిని క్షమాపణ అడగండి. శివుడు అంటే ఆయన బయట శివుడిని చెప్పి అడగట్లేదండి బాబోయ్, మీ లోపల నెగిటివ్ శివుడు అంటే. ఓకేనా? నెగిటివ్ని శివుడితో పోలిస్తే తప్ప మీరు ప్రేమించారని నాకు తెలుసు, అందుకే ఆడవేరు పెట్టారు. నిజంగా ఆయన్నే తమో గుణానికి అధిపతి శివుడే. మీరు ఆధ్యాత్మికంగా చాలా బుక్స్లలో ఉంది, చదవండి మీరు కావాలి. ఓకేనా? సో ఈ మూడు గుణాలను ఉపయోగించుకోవాలి, వాటి మధ్యలో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయడమే మీ పని. చేస్తే చూడండి ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయో. సో ఇప్పటి నుంచి మీ లక్ష్యం ఏంటి? చెడు ఉండొద్దండి, మంచి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా అడగకండి. బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? మూడు గుణాల మధ్యలో ప్రేమతత్వాన్ని సృష్టి చేయాలంటే ఏం చేయాలి? వాటి మధ్యలో ప్రేమ కుదరట్లేదు సార్, కుదరచలేకపోతున్నాను సార్, ఏం చేయాలి అని మీరు అడగాలి. అది సరి అయిన ప్రశ్న. నెగిటివ్ లేకుండా ఉండాలంటే ఏం చేశారంటే సరి అయిన ప్రశ్న కాదు. ప్రశ్న కరెక్టే కావచ్చు, ప్రశ్న సరైనదే మీకున్న స్టేజ్కి, కానీ దానికి ఆన్సర్ లేదు. ఎవరైనా చెప్పినా నమ్మకండి. నెగిటివ్ థాట్స్ ఉండని స్థితి ఒకటి ఉందని చెప్తే నమ్మకండి, కంపల్సరీ అన్నీ ఉంటాయి. కనబడకపోవచ్చు, ఇప్పుడు వెలుగు కనబడకపోవచ్చు, కొద్దిసేపైతే వస్తుందా లేదా? అలాగే చీకటి పన వెలుగు, చీకటిలో వెలుగు కనబడకపోవచ్చు, అక్కడే ఉంది, దాంట్లోనే ఉన్నాయి అన్నీ, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి మనకు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ మనసులో మూడు రకాల ఆలోచనలను ఎప్పుడు పెట్టుకోవాలి, ఉండాలి మీకు. లేకపోవడమే ప్రాబ్లము. బండి చాలామంది అడుగుతుంటారు సార్, నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేయాలి సార్? సో నెగిటివ్ ఆలోచనలు ఉండాలా వద్దా మనిషికి? ఇప్పుడు ఉన్నప్పుడు జ్ఞానం ప్రకారం చెప్తారు కరెక్టే ఉండాలి వెంటనే, కానీ ఇంతకుముందు చెప్పేవాళ్ళు అన్నమాట ఉండకూడదు అనేవాళ్ళు. ఒక ఆవిడ నన్ను ఏమడిగిందో తెలుసా, సార్ బాత్రూమ్కి వెళ్తే జారి పడతా అనే ఆలోచన వస్తుంది సార్, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఈ ఆలోచన రావాలా వద్దా? వస్తే జాగ్రత్త పడతా, అవునా? అవునా కదా, కరెక్టా? రాకుంటే ఏం చేస్తారు? ఇక్కడ నడిచినట్టే అక్కడ నడుస్తారు, జర్రని జారి పడతారు. నీళ్ళున్న దగ్గర కొద్దిగా జాగ్రత్త నడవాలా వద్దా? సో మరి నెగిటివ్ ఆలోచన రావడం కరెక్టా తప్ప? రావాలి, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. కానీ చాలామంది రావద్దు అంటున్నారు. కానీ మన పెద్దలు ఏం చెప్పారు? మేలించి కీడించమన్నారా, కీడించి మేలించమన్నారా? అంటే కీడును కూడా ఎంచమన్నారా లేదా? బుద్ధి లేక ఏం చెప్పలే వాళ్ళు, అన్నీ తెలిసే చెప్పారు. ఇక్కడ కీడే నెగిటివ్, అవునా కదా? ఇవి చెడ్డదో మంచిదో అనుకోవాలా వద్దా? నేను చెడ్డు ఉండవు మంచి ఉండవు, బాడీ మంచిదో చెడ్డదో, ఇట్లా ప్రతిదీ తెలుసుకోవాలి అన్నిటి గురించి. ఓకేనా? సో నెగిటివ్ ఆలోచనలు కంపల్సరీ ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వెహికల్ నడుపుతున్నారు, మీకు బ్రేకు కావాలా యాక్సిలేటర్ కావాలా? ఇప్పుడు అన్నీ రెండు 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 మాటలు మార్చేస్తారు బాగా, వీటన్నిటికీ అన్ని అన్నీ ఉండాలని చెప్పేస్తున్నాడని ఫిక్స్ అయిపోయి లోపల లేకుండా బయటికి మాత్రం ఆనేస్తున్నారు, లేకుంటే మళ్ళీ ఎందుకు గొడవ అని. కానీ నా క్లాస్ వినకముందు ఏమనుకున్నారు? ఒకటే కదా, అది దాన్ని నాశనం చేయాలంటే ఏం చేశారని అడిగేవాళ్ళు. ఇప్పుడు అన్ని క్వశ్చన్లు అన్నీ మారిపోతాయి ఇంకా. నేను చెప్పేది కరెక్టానే కదా, ఆలోచించండి. కొన్ని సూక్ష్మంగా ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుందో లేదా నేను చెప్పేది, అవునా? సో ఒక అబ్బాయి ప్రాక్టికల్గా చెప్తాను మీకు, ప్రాక్టికల్ లైఫ్లో ఈ ఆ థాట్స్ యొక్క విలువ ఏంటి అనేది. ఒక అబ్బాయి వెహికల్ చాలా ఫాస్ట్గా నడుపుతున్నాడు. మామూలుగా ఎంగేజ్లు ఏం చేస్తారు? కొద్దిగా ఫాస్ట్గా నడుపుతారు కదా, పిల్లలు ఊరుకోరు. సో వాళ్ళ తల్లి ఏం చెప్పింది నాకు, సార్ మా అబ్బాయి చాలా ఫాస్ట్గా నడుపుతున్నాడు, దయచేసి కొద్దిగా హెల్ప్ చేయండి అని. వాడు ఎంత చెప్పినా వినట్లేదట. ఇక నేనేం చేశాను, వీడికి ఇట్లా చెప్తే నాకు కూడా తెలుసు, చెప్పే రకంగా చెప్పాలి. అని ఏం చేశాను, ఏదో డిస్కవరీ ఛానల్లో ఏదో చూపిస్తున్నారు యాక్సిడెంట్ సీన్లు. సరే యాక్సిడెంట్ సీన్లు చూడరా బాబు అని చూపించాను. ఇక అన్ని తలబగిలినాయి, ఇవ్వబో ఉన్నాయి, అమ్మో అని భయపడి నేను చచ్చిన బండి నడుపుకొని పోను అనగా, నేను నడుచుకుంటూ వెళ్తే నడిపించి బండి నడుపన్నాడు. వెంటనే కొద్దిసేపు అయ్యాక నడుచుకుంటూ వెళ్తే యాక్సిడెంట్ అయిన సీన్లు చూపించాను. నడిచినా కూడా యాక్సిడెంట్లు అయితే ఇప్పుడు ఏం చేయాలన్నాడు. నేను బయటికి వెళ్ళాను, ఇంట్లో కూర్చుంటా అన్నాడు. ఇంట్లో కూర్చుంటే జనరల్ జారిపడి కాలేజ్ మీద చూపించాడు. ఇదేంటి సార్, ఇంట్లో కూర్చున్న ప్రాబ్లమే, నడిచిన ప్రాబ్లమే, బండి మీద వెళ్ళిన ప్రాబ్లమే, ఇంతకు ఏం చేయాలి ఇది, అసలు ఈ ఉద్దేశం ఏంటి అన్నాడు. అరే ఏదమ్మా బండి నడపకుండా ఎందుకు ఏం లాభారా, ఎందుకు రా భూమి మీదకి వచ్చి, అన్నీ నడపాలి కానీ అన్నిటి మధ్యలో కోఆపరేషన్ ఉండాలి. నువ్వు పాజిటివ్ థాట్సే ఉంటున్నాయి నీ దగ్గర, నెగిటివ్ థాట్స్ కూడా ఉండాలి నీకు. బండి నడుతుంటే ఫాస్ట్గా వెళ్ళాలని ఆలోచన రావాలా, స్లోగా వెళ్ళాలని ఆలోచన రావాలా, బ్యాలెన్స్ స్లోగా ఫాస్ట్గా అంటే స్లోగా ఫాస్ట్గా అంటే ఏంటి 60 అబ్బో ఫిక్స్ చేసేసింది ఏమి, అమెరికాలో 60 మీద వెళ్తే తంటారు, దానికి ఒక రీడింగ్ ఉంటుంది, ఇంతే వెళ్ళాలి ఆ రోడ్ మీద. సో నేను చెప్పేది ఏంటంటే 60 మీద వెళ్ళడం తప్పే, బ్యాలెన్స్గా వెళ్ళడం, కేవలం బ్యాలెన్స్గా వెళ్ళడం తప్పే, కేవలం ఫాస్ట్గా వెళ్ళడం తప్పే, కేవలం స్లోగా వెళ్ళడం కూడా తప్పే. అక్కడ ఖాళీగా ఉంది, మెల్లగా వెళ్తున్నాం అనుకో, ఎనుకొచ్చాడు ఇది జరుగు పగ జరుగు అంటాడు. హైదరాబాద్లో అయితే తిరుగుతారు, ఫాస్ట్కి వెళ్ళి అంత ఖాళీ ఉంది, ఎందుకు అసలు వెళ్తున్నావు, ఆరున కొట్టి కొట్టి చంపుతారు అక్కడ, అవునా కదా. ఎందుకంటే అక్కడ ఖాళీ ఉంది, నువ్వు ఫాస్ట్కి వెళ్ళాలి. అలా అని ఫుల్ ఫాస్ట్కి వెళ్తే ఎప్పుడు ఫాస్ట్కి వెళ్ళరా, ఫాస్ట్కి వెళ్తే తాట ఉందనుకో, ఎదురుగా మీరున్నా నేను ఫాస్ట్కి వెళ్ళాను ఏమవుతుంది, సో స్లోకి వెళ్ళరా అనే తాట కూడా రావాలి. చాలా అన్నీ ఉండాలి, అన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం వెళ్ళాలి. ఖాళీగా ఉంటే ఫాస్ట్కి వెళ్ళాలి, జనాలు ఉంటే స్లోగా వెళ్ళాలి. వెంటనే ఈ మూడు థాట్స్ మధ్యలో కోఆపరేషన్ లేదనుకో ఏం జరుగుతుంది, ఎదురుగా ఉన్నా ఫాస్ట్కి వెళ్ళరా, ఫాస్ట్కి వెళ్ళరా థాట్ వస్తుంది, అయిపోయింది, అవుట్, మీ పని. జనాలు లేనప్పుడు స్లోకి వెళ్ళరా, స్లోకి వెళ్ళరా అంటుంది, ఇక పక్క ఏం కూడా తిడతాడు మళ్ళీ. ఎందుకంటే ఈ మూడు మధ్యలో ప్రేమ లేదు, ఫ్రెండ్షిప్ లేదు, యుద్ధమే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ రావాలో అక్కడ రాదు, ఎక్కడ రాకూడదు అక్కడ వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి, ఏం చదివే మమ్మీ సూపర్ అన్నీ గుర్తున్నాయి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే దడ్ 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 అని భయం స్టార్ట్ అని మర్చిపోతారు. ఎందుకు మతి మరుపు ఉండద్దు కన్నావుగా, మతి మరుపు ద్వేషించావుగా, నీ సంగతి చెప్తాడు శివుడు అప్పుడు, నా కొడకను నన్ను తీసేస్తావు నీ సంగతి చెప్తా అంటాడు. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాడు శివుడికి మీ మీద కోపమా, మీరు సన్మార్గంలో లేరు అని సూచిస్తున్నాడు. అర్థమైందా, మీరు సన్మార్గంలో లేరు అని శిక్షిస్తున్నాడు. అది శిక్షణలో భాగము, మిమ్మల్ని చంపాలనే ఉద్దేశం కాదు, మిమ్మల్ని హింసించాలనే ఉద్దేశం కాదు. ఇది అర్థం చేసుకొని ఆ మూడు గుణాలను సమపాళ్ళలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నమే అంటున్నా, ప్రయత్నం చేస్తూ చేస్తుంటే అది వస్తుంది, ఒకేసారి రాదుగా. ఇది ప్రతి దాంట్లో చేయాలి. చాలామంది అడుగుతారు ఎంతసేపు ధ్యానం చేయాలి, ధ్యానం నువ్వు చేసినా చేయకుండా నేను పట్టించుకోను, ఇది కూడా ధ్యానమే. 112 పద్ధతులు శివుడు చెప్పాడని చెప్పానే, దాంట్లో ఒక పద్ధతి ఈ మూడు గుణాలను సమపాళ్ళలో స్వీకరించడం. సో ఇది కూడా ధ్యాన పద్ధతి. మూడు గుణాలు బ్యాలెన్స్గా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఆనందం వచ్చేస్తుంది. మీకు అల్టిమేట్గా కావాల్సిన ఆనందమేగా, ఆ ఆనందం ఎలా వస్తే ఏంది, తిరుపతి కొండకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, నువ్వు ఎట్లా వెళ్ళావు అనేది ముఖ్యం కాదు, అక్కడ చేరవలసిన లక్ష్యం ముఖ్యం, అవునా కదా. అలాగే శ్వాస మీద్యాస పెట్టి వెళ్ళవచ్చు. పండిట్ రవిశంకర్ ఒకటి చెప్తున్నాడు, జగీవాజీ ఒకటి చెప్తున్నాడు, ఒక్కొక్కరు సాధన చెప్తున్నారు. ఏ సాధన ద్వారా అయినా అందరి టార్గెట్ ఏంటి, ఆ ఆనంద స్థితి దగ్గర తీసుకెళ్లడమే, ఓకేనా. సో ఇక్కడ సాధనకు పట్టుకో, మా శ్వాస మీద్యాస గొప్ప, మా క్రియాకయోగం గొప్ప అనకండి, అన్నీ గొప్పవే. 112 పద్ధతులే అన్నింటిలో, ఈ 112 పద్ధతులే రీమిక్స్ జీమిక్స్ చేసి చెప్పేస్తున్నారు అందరు. ఇవన్నీ శివుడే చెప్పాడు, దాంట్లో ఒక పద్ధతి ఇది, ఓకేనా. సో కాబట్టి మీకు ఆనందం రావాలి అంటే, మీరు చేయాలంటే కళ్ళు తెరిచినప్పుడు ఈ మూడు గుణాలను, కళ్ళు తెరిచినప్పుడు ఏం చేయాలి, మూడు ఆలోచనలు మీకు ఉండాలి ప్రతి పనిలో. వంట వండుతున్నారు, ఏ జాగ్రత్త ఉంటు ఆ మంట ఉంది అంటుకుంటుంది అని ఆలోచన రావాలా వద్దా, ఏం కాదు పర్లేదురా వెలిపెట్టు దాన్ని, దాన్ని వస్తే కాలిపోతుంది, బుద్ధి వస్తుంది, అప్పుడు కాలేక బుద్ధి వస్తుంది, అప్పుడు నీకు అమ్మో పెట్టకరా అని, అవునా. సో కాబట్టి వంట వండుతున్నా మూడు ఆలోచన రావాలి, స్నానం చేస్తున్నా మూడు ఆలోచన రావాలి, పడుకున్నా మూడు కాదు, పడుకునే ముందు కాదు, ముందు కళ్ళు తెరిచి చేసేటప్పుడు, కళ్ళు తెరిచి ఏ పని చేస్తున్నా దానికి సంబంధించిన మూడు ఆలోచనలు వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. కళ్ళు మూసి ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలి, మూడు ఆలోచనలు ఉండాలా ఉండకూడదా, మూడు ఆలోచనలను వదిలేయాలి. శివుడు ఏం చేస్తాడు, కళ్ళు తెరిచి తరివంగా ఏం చేస్తాడు, వెంటనే ఆయన చేతిలో ఎప్పుడేముంటుంది త్రిశూలము, అంటే కళ్ళు తెరిచినప్పుడు త్రిశూలాన్ని పట్టుకుంటాడు. ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాడు, కళ్ళు మూసుకునేటప్పుడు త్రిశూలాన్ని పట్టుకుంటాడా, అక్కడ పెట్టేసి అలా కళ్ళు మూసుకుంటాడు. ఏం చేస్తాడు, శివుడు కూడా ధ్యానం చేస్తున్నాడు, తెలుసా మీకు, తెలుసు కదా మీకు, ఎందుకంటే శివుడు కూడా పాత్రనే వేస్తున్నాడు, ఆయన సూత్రధారి కాదు. సూత్రధారి ఎవరు, పరమాత్మ. పరమాత్మలోంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారు. అర్థమైంది లేదా? సో శివుడికి ధ్యానం చేయాల్సిన అవసరం ఏంటంటే ఆయన రూపాన్ని వేస్తున్నాడు, క్యారెక్టర్ ఒక రోల్ వేస్తున్నాడు, లయకారకుడు కాబట్టి ఆయన లయకారకుడు కాదు లయకారకుడు అనే పాత్ర వేస్తున్నాడు. ఆయన ఎవరు ఒరిజినల్గా? పరమాత్మ లేదా ఆత్మ ఏదన్నా అనుకోండి, లయకారకుడు పాత్ర వేస్తున్నాడు. సో కళ్ళు మూసినప్పుడు మూడు వదిలేస్తున్నాడు, కళ్ళు తెరిచిన వెంటనే మూడింటిని పట్టుకుంటున్నాడు. మీరు కూడా అదే చేయాలి. కళ్ళు తెరిచినప్పుడే మీరు మూడు పట్టుకోవట్లేదు కాబట్టి కళ్ళు మూసిన మూడు ఆలోచనలే మళ్ళీ రిపీట్ అయ్యి ఇంకా ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు, ఏదైతే మీరు పట్టుకోలేదో ఏదైతే దూరం కొట్టాలని చేశారో అప్పుడే గుర్తుకొస్తాయి. ఏం సార్ ధ్యానంలోనే అని గుర్తుకొస్తాయి, కళ్ళు మూయంగానే గుర్తుకొస్తాయి అని అంటుంటారు మీరు. ఎందుకు అంటే కళ్ళు తెరిచినప్పుడు దానికి విలువ ఇవ్వలేక. నాకు విలువ ఇవ్వని సంగతి చెప్తా, నీకెప్పుడు అవసరమో అప్పుడు వస్తాను. థాట్లెస్టేజ్ రేవాలి కావాలన్నావు కదా ధ్యానం చేస్తే అప్పుడే థాట్స్ వచ్చేలా చేస్తాను నీకు, కానీ అప్పుడే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఓకేనా? ఎందుకు అంటే మీరు పక్షపాతంతో ఉన్నారు కాబట్టి, సమదృష్టి లేదు కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు కళ్ళు తెరిచినప్పుడే సమదృష్టికి వచ్చారనుకోండి, సమదృష్టితోటి మూడు గుణాలను ఉపయోగించుకున్నారనుకోండి, కళ్ళు మూసిన వెంటనే మూడు హాయిగా వదిలి వెళ్ళిపోతాయి. ఎందుకంటే సమాన విలువ ఇచ్చారు కదా, మూడేతోటి ఆడుకున్నారు కదా, మూడు అలసిపోతాయి. అప్పుడు ఆడుకోలేదనుకోండి, అలసిపోతే స్ట్రాంగ్గా ఉంటుంది, కళ్ళు మూసినప్పుడు అదే నుంచి దానికి వచ్చేస్తుంది మీ దగ్గరికి. సో మూడు అలసిపోవాలి, మూడు గుణాలు ఒకేసారి అలసిపోవాలి. అలసిపోవాలంటే మూడింటిని ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకోండి అయిపోయాక మూడింటిని వదిలేయండి. ఓకేనా? ధ్యానం చేసేటప్పుడు ఇలా మీరు చేయగలిగితే ఇది కొత్త రకమైన సాధనే, కొత్తదేనా కదా? ఎవరైనా చెప్పారు ఇప్పటికి ఇలా మూడు ఆలోచనలు ఉపయోగించుకోవాలని? మరి ఆలోచించండి ప్రాక్టికల్గా, తొందరపడి నిర్ణయం తీసుకోకండి నేను చెప్పింది కరెక్టో తప్పు, ఏమో వీడే మోసగాడు, వీడు ఎలాంటి జ్ఞానం చెప్పి ఇది కరెక్టో తప్పో అని మీకు డౌట్ రావాలి. నన్ను కూడా ఒక డౌట్ చూపుతోటి చూడండి, నన్ను గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే నన్ను నమ్మితే ప్రాబ్లం, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి, మీ సాధనను నమ్ముకోవాలి, మీ అనుభవ జ్ఞానాన్ని నమ్ముకోవాలి, నన్ను నమ్మకూడదు. సో నాది వినండి, ఒక ప్రయత్నం చేసి చూడండి, రిజల్ట్ వస్తే నా మళ్ళీ లేకుండా వదిలేదు. అర్థమైందా? తేడా మీకు అర్థమైపోతుంది. ఇన్ని రోజులు ఏమన్నారు, చీ ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నారు. ఇప్పుడు ఆలోచనలు ఉండాలి కానీ నేను దాంట్లో హాయిగా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి, మూడింటిని ఈక్వల్గా ఉపయోగించుకోవాలి అనే భావన ఉండడం వల్ల యుద్ధం తగ్గుతుందా పెరుగుతుందా? కొద్దిగా యుద్ధం తగ్గుతుందా లేదా? ఈ అమ్మాయి ఆలోచనలు పోవట్లే అనేది తగ్గుతుందా లేదా? ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి కళ్ళు తెరిచినప్పుడు. సో డెఫినెట్గా అప్పుడేంటి, మీరు నిర్మూలించాలి పూర్తిగా నెగిటివ్లను, సర్వనాశనం చేయాలనే భావన మీ లోపల నుంచి సహజంగా దూరం అవుతూ ఉంటుంది. మీకు రిజల్ట్స్ మీరు చేస్తూ ఉంటే రిజల్ట్స్ వస్తున్నా కొద్ది. ఓకేనా? సో మూడు గుణాలను ఉపయోగించుకోండి, రాగద్వేషాలకు అతీతంగా చేరండి, ముక్తి పొందండి, ఆఖరి జన్మ చేసుకోండి. ఇది ఇవాటి రోజు చెప్పే జ్ఞానము. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, దీనికి సంబంధించిన డౌట్. రాగద్వేషాలు, కర్మ సిద్ధాంతం రెండు గురించే కదా చెప్పింది నేను పొద్దున్న, కర్మ సిద్ధాంతం గురించి చెప్పాను, ఇప్పుడు రాగద్వేషాల గురించి చెప్పాను. దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయా? కర్మ సిద్ధాంతం, పాపపుణ్యాల గురించి ఇంకేమైనా మీకు క్లారిటీ ఇచ్చాను నాకు, నాకున్నంత వరకు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఒక నిమిషం అని చెప్పలేదు, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది ఏంటంటే, రాగం వచ్చినా ద్వేషం వచ్చినా మై డియర్ రాగం నన్ను దయ్యం వైపు తీసుకెళ్ళు, మై డియర్ ద్వేషం నన్ను దయ్యం వైపు తీసుకెళ్ళి అనుకోమన్నాను, అనుకొని ప్రశాంత స్థితికి వచ్చేంత వరకు ఉండమని చెప్పాను. ఓకేనా? డైలీ లైఫ్లో కొన్ని కొన్ని విషయాలు సాధ్యం కాకపోవచ్చు, కానీ మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా సాధన చేయండి, కొన్నింటిని పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేయండి, వెయిట్ చేయండి, వెయిట్ చేసి నిర్ణయం తీసుకుంటే బెటర్. లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో టైం ఉండదు, అప్పుడు ఏదో నిర్ణయం తీసుకోండి, మై డియర్ దేవు నాకు హెల్ప్ చేయాలనుకుంటూ నిర్ణయం తీసేసుకోండి, కానీ సాధ్యమైనంత వాటికి పోస్ట్పోన్ చేయండి మీరు చేయగలిగిన వాటికి. ఓకేనా? ఉండటే ప్రశాంత స్థితిలో సరి అయిన నిర్ణయం తీసుకుంటారు మీరు. ఇంకా కొద్దిగా ఇంకటి రిజల్ట్స్ వస్తున్నా కొద్దీ అప్పుడు మీకు ఆనందం కూడా వస్తుంది. అసలు ఆనందము, ప్రశాంతత కూడా ఆత్మ యొక్క స్వరూపమే. ప్రశాంతము, ఆనందము, తృప్తి ఇవన్నీ కూడా ఆనందం యొక్క, ఆత్మ యొక్క గుణాలు. మీరు అంటే ఆ మనిషిని గుర్తు చేసుకుంటే మీకు ఎలాంటి కోపము రాదు. ఇప్పుడు మీకు ఫుల్ ఒకరిని ద్వేషిస్తున్నారనుకోండి, అతన్ని గుర్తు చేసుకుంటే మీకు ఎలాంటి కోపం రాకూడదు, ప్రశాంతంగా అదొక దివ్యమైన గుణం అనే భావన మీ లోపల రావాలి. వచ్చిందా మీరు పర్ఫెక్ట్ సాధన చేసినట్టు, అప్పుడు మీరు వాడిని ఏమని అన్నాడు, ఆ స్థితిలో ప్రశాంత స్థితిలో మీరు ఏదన్నా పర్ఫెక్ట్. కానీ అప్పుడు ఇలా ఉన్నట్టు ఉండదు, అది వేరే ఉంటుంది. ఇప్పుడు రేపు ఇంకా చెప్తాను ఎలా వెళ్ళాలని. కొన్ని కొన్ని వెళ్ళలేము, కొన్ని కొన్ని డీపర్గా ఉంటాయి, వాటిని ఎట్లా డీల్ చేయాలనేది. కోపాలు ఎక్కువ ఉంటాయి, ద్వేషాలు పగలు ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు. ఎందుకంటే మీకు రాగాన్ని బాగా పట్టుకుంటారు కాబట్టి అది ఉంటుంది. దాన్ని ఎలా డీల్ చేయాలని రేపు చెప్తాను. ఓకేనా? రైట్. ఇంకా టీనా? ఓకే. ఇంకేంటి క్వశ్చన్? ధ్యానం చేద్దామా? చెప్తున్నాను, క్వశ్చన్లు అడుగుతున్నారు కదా. పాప పుణ్యాల గురించి చెప్పేస్తే అయిపోయింది. మీకు మీ మంచి అనేది పుణ్యము, చెడు అనేది పాపము. సో మంచి అనగానే వెంటనే చేశారనుకోండి పుణ్యం వస్తుంది, చెడు అనగానే వెంటనే చేశారనుకోండి పాపం వస్తుంది. కానీ నేను చెప్పినట్టు మంచి చెడు వచ్చినాక దాని ఫీలింగ్స్ని పట్టుకుని రాగద్వేషాలకు అతీతంగా చేయాలనుకోండి, అప్పుడు ఎవరు ఉంటారు మీకు తోడు? దైవం ఉంటాడు. కాబట్టి దైవం తోడు ఉన్నాక ఇక పాప పుణ్యాలు ప్రసక్తి లేదు. అక్కడ అంతా స్వచ్ఛమే, అంతా ఏకత్వమే ఉంటుంది అక్కడ. ఓకేనా? సో కాబట్టి పాప పుణ్యాలు ఉన్నాయి, లేవనట్లేదు. దైవం తోడలేడు కాబట్టి. మీ దృష్టిలో పూపు పుణ్యమైనా వాళ్ళ దృష్టిలో పాపమైనా తేడా లేదు, రెండింటి వలన కర్మ అంటుకుంటుంది. ఏది చేసినా కర్మ అంటుకుంటుంది, మీరు పుణ్యం అనుకుంటున్నారు కాబట్టి. మన పుణ్యపాపాలకు అతీతంగా చేయాలి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, నా దృష్టిలో నేను పుణ్యకార్యం చేయట్లేదు. ఎవడికి కావాలి దరిద్ర పుణ్యం? రిటర్న్ వచ్చే పుణ్యం నాకెందుకండి? చెప్పేసానే అయిపోయింది. మీకు నాకు సంబంధం కట్టు, నాకు దీని ద్వారా పుణ్యం అవుతుంది. ఏదైనా వస్తే ఇప్పుడే వస్తుంది రిటర్న్, ఇంకా అవసరం లేదు. ఎప్పుడో వచ్చేది అవసరమే లేదు నాకు. చెప్తూ ఉంటేనే నాకు ఆనందం వస్తుంది, అయిపోయింది. నాకు కావాల్సింది నాకు వచ్చేస్తాను. నాకు ఎప్పుడో వచ్చే పుణ్యం వద్దు, ఇప్పుడే రావాలి వచ్చేదేదో. క్లాస్ చెప్తుంటేనే నాకు కావాల్సింది నాకు రావాలి, అది నా భావన. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు, మీ తిట్లు కావచ్చు, మీ పొగడతలు కావచ్చు, ఏదైనా కానీ నేను చెప్తుంటే నాకు వెంటనే ఇప్పుడే రావాలి ప్రజెంట్లో, అది నా భావన. సో కాబట్టి మీ దృష్టిలో పుణ్యమా వాడి దృష్టిలో పాపమా కాదు. నేను పుణ్యం చేశాను వాదన పెట్టుకోకండి, అవసరమే లేదు. నేను పుణ్యం చేయలేదు, నేను పాపం చేయలేదు, ఆనంద స్థితిలో ఉండి మాట్లాడండి. ఆనంద స్థితికి చేరాక దైవ స్థితిలో తోడుంటే మీ మాటల్లో మార్పు వస్తుంది, ఎదుటివాడు మెట్లైపోతుంది. అక్కడ ఇంత చెడుని ఇంత గొప్పగా వర్ణిస్తున్న కూర్చోగలి కూర్చొని వింటున్నారా లేదా మీరు? అంత ఈజీయా చెడుని గొప్పగా వర్ణించడం? రాక్షసుని రాక్షసులకు చప్పట్లు కొట్టండి అన్నాను, పనులు కొడతారు అసలు యాక్చువల్గా ఏ క్లాసులలో అయినా. కానీ నేను చెప్పిన ఎక్స్ప్రెషన్ మీకు నచ్చి ఎస్ నెగిటివ్ అక్కడ అవసరమే అని అనుకున్నారు కాబట్టి చప్పట్లు కొట్టారు. అంటే ఇంత గొప్ప జ్ఞానం, ఇంత బ్రహ్మ జ్ఞానాన్ని ఇంత సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పగలుగుతున్నాను లేదా? అట్లా మీరు చేసే ఒకవేళ కోపమైనా కూడా వాళ్ళకు క్లియర్గా చెప్పగలుగుతారు, నేను ఎందుకు తిట్టాను నిన్ను అని. ఓకేనా? కానీ పాప పుణ్యాల్లో ఉండి మీరు తిడితే అది చచ్చిన కర్మ అంటుకుంటుంది, మీకు కర్మ అంటుకుంటుంది ఫస్ట్. సో కాబట్టి ఫస్ట్ మీరు రాగద్వేషాలకు అతీతంగా చేయాలి. నేను అందుకే చెప్తున్నాను, మీరు కోపం వచ్చిన వెంటనే చెప్తే డెఫినెట్గా ఎదుటి వాడికి కోపం వస్తుంది. నేను నిన్న చెప్పాను, ఒక చిన్న బాబు అండి, 5 ఏళ్ళ బాబు, అరే వాళ్ళ తల్లిదండ్రులు నా నేను ఎవరో వాళ్ళకి తెలియదు, ఒక్కరోజు కూడా లేని వాళ్ళ ఇంట్లో నేను. తల్లిదండ్రుల నుంచి మీరు వెళ్ళిపోండి అమెరికాకి వెళ్ళిపో, అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు ఒక పని మీద. వాడు ఎందుకు అన్నాడు మమ్మీ డాడీ మీరు వెళ్ళిపోండి నేను అంకులతో ఉంటాను? తల్లిదండ్రులు పిల్లల్ని మార్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాంగ్ రూట్లో ఉన్నారని చెప్తున్నారు పిల్లలకు, సన్మార్గం చెప్పట్లేదు. నేనేం చెప్తున్నాను, చాక్లెట్ తినురా ఇలా అనుకొని తినన్న వాడికి ఆనందం అనిపించింది, మనకి ఏదో నా ప్రవర్తన వాడికి నచ్చి వాడు నేను కూడా తింటాను ఒకసారి వద్దు నేను రాను అని కూడా మాట్లాడా అన్ని రకాలుగా. కేవలం వాళ్ళు సపోర్ట్గానే ఆడదాం ఆడదాం అంకులు ఆడదాం అంకులు ఆడదాం అంకులు ఉన్నాడు, కాదురా బాబు నాకు కొద్దిగా పని ఉందని చెప్పి వాడిని తిరస్కరించా. అయినా కానీ వాడు నిన్ను ఆడలేదు కదా, వాడి కోపం వస్తుందేమో అనుకున్నా. అంత అయిపోయాక వెళ్తున్న 2 గంటల ముందు వాడు ఏమంటున్నాడంటే, ఆ మమ్మీ మీరు వెళ్ళిపోండి, డాడీ మీరు వెళ్ళిపోండి, ఏదో మొదలెట్టాడు కొత్తగా. మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, అవసరం లేదు అంకులు, నేను నిద్ర ఉంటాం. మమ్మల్ని డబ్బులు ఎట్టారంటే, మమ్మీ నీ పర్స్ ఇక్కడ పెట్టుకో, మేము మనం చాకలెట్లు కావాలంటే ఆ పర్సులో డబ్బులు ఉంటాయి, మనం ఖర్చు పెడదాం ఎంజాయ్ చేద్దాం అంటున్నాడు పిల్లలు. ఎందుకు అంటే వాడికి ఎందుకు కోపాలు రావట్లేదు? నేను చెడుగా కూడా అంటే వాడికి నచ్చినట్టుగా కూడా లేను, పూర్తిగా నచ్చినట్టుగా లేను. చాక్లెట్ తినమని చెప్పాను, అదే సమయంలో వాడు ఆడుకోరా అంటే కొంచెంసేపు ఆడుకున్నాను, కొంచెంసేపు ఆడుకోలేదు. మళ్ళీ మళ్ళీ వాడు రా అన్నాడు, స్కూల్కి వెళ్ళా అన్నాడు. నేను ఇవాళ డే ఆఫ్, ఐ విల్ నాట్ గో టు స్కూల్ అన్నాడు. అయినా కానీ వాడు నేను వాడికి వాటితో ఆడుకోకుండా వాడు మరి వెళ్ళేటప్పుడు ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకంటే వాడికి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమ వచ్చిన ప్రేమ కంటే నా దగ్గరకు వచ్చిన ప్రేమ ఎక్కువ ఉంది వాడికి. వాడికి అలా అనిపించింది కాబట్టి వాడు అంత అట్రాక్ట్ అయిపోయాడు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు తిట్టినా కూడా మీ తిట్లో మీ తిట్లు స్వచ్ఛమైన తిట్లు అయితే డెఫినెట్గా వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారు. కానీ మీ తిట్టు స్వచ్ఛమైన తిట్టు కాకుండా బంధంతో కూడుకున్న తిట్లు రాగద్వేషాల్లో ఉండి తిట్టారనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి కోపం వస్తుంది. చాలా తేడా ఉంటుంది దీని దానికి. మీరు సాధన చేస్తుంటే మీకు అర్థమవుతుంది రాగద్వేషాలు ఖచ్చితంగా చేరినప్పుడు ఎలా ఉంది, కొద్ది గ్యాప్లో ఉన్నప్పుడు ఎలా ఉంది. నేను కావాలంటే వాట్సాప్లో ఒక మెసేజ్ చూపిస్తాను. నేను హైదరాబాద్లో ఒక 10-15 రోజుల క్రితము క్లాస్ చెప్పాను, నా యూట్యూబ్లో కూడా పెట్టాను. దాన్ని పెట్టినప్పుడు ఏం జరిగింది, ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ తాగుతుంటాడు, డ్రింకర్.
కింద షాప్ ముందు బైక్లు పెట్టుండాలంటే అవి అడ్డం ఉంది
తీసేసి. సో అతను బాగా తాగుబోతాడు. న్యాచురల్గా ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు, తాగుబోతులను ప్రేమిస్తారా ద్వేషిస్తారా? ఆడోళ్ళా అంత సీన్ ఉందా మీకు? ఈమె అట్లాంటి ద్వేషం అంది రివర్స్, మీరు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వట్లే ద్వేషం అంది. సో నార్మల్గా న్యాచురల్గా మీరు మామూలుగా మగవాళ్ళే ద్వేషిస్తారు తాగుబోతు కాకుంటే. ఇదేం తాగుబోతు ఇట్లా తాగుతాడని మగవాళ్ళే అంటారు, అవునా కదా? తాగడం అనేది ఇష్టం లేకుంటే. సో ఆవిడ అలాగే ద్వేషించేది న్యాచురల్గా. సో నా క్లాస్ అంతా విన్నది, 2 రోజులు ఉంది, ఆమెనే క్లాస్ పెట్టించింది. మొత్తం నా క్లాస్ అంతా విన్నాక వాళ్ళు ఆయన కూడా వచ్చి అరగంట గంట ఉండి వెళ్ళిపోయాడు ఆయన అంతే. ఆ క్లాస్ అంతా విన్నాక ఈమెం చేసింది లోపల, ఇక తాగుబోతును లవ్ చేయడం మొదలెట్టి. మన కాన్సెప్ట్ అంతా ప్రేమ కదా, రేపు చెప్తాను గత జన్మలు ఇవన్నీ వస్తాయి రేపు టాపిక్స్. గత జన్మలు ఎట్లా, గత జన్మలు అన్నీ చూపిస్తాను రేపు మీ అందరికీ. మీరు జన్మ గత జన్మలు ఎవరెవరు ఏం జన్మలు ఎత్తారు చూస్తారా? అవన్నీ ఫ్రీగా, రూపాయి ఖర్చు లేదు. చూస్తారా లేదా? రేపు చూపిస్తావా? సిద్ధమైనండి. సో ఆమెకు అని చెప్పాను. సో ఆమె చేసింది ఆశ్చర్యకరంగా, రోజు ఒక ఇద్దరు కలిసి తాగుతారట వాళ్ళ ఇంట్లోనే పైన కూర్చొని. ఏం జరిగిందో ఏమైందో వాళ్ళిద్దరి మధ్యలో ఈమె లోపల కూర్చొని యాక్సెప్ట్ చేసి ఓ చేతబడి చేయమని చెప్పాను. చేతబడి ఏంటంటే రేపు చెప్తా, అది కూడా చేతబడి అంటే ఆ చేతబడి కాదు, ఇంకో చేతబడి ఉంది. సో మీ నీ భర్తకు ఒక రకమైన ఎనర్జీని పంపించు, నేను చెప్పినట్టు చేసి చేసి పంపించు అని చెప్పాను. పంపించేస్తుంది, ఈమె లోపల కూర్చుంటుంది, బయట ఏం చేయట్లే, లోపలే నేను చెప్పినట్టు చేసి ఎనర్జీ పంపిస్తుంది ఆయనకు. ఏం జరిగింది ఏం జరిగింది, ఎవడైతే ఎవరితోటైతే తాగుతున్నాడో వాడికి ఆయనకి ఇద్దరి మధ్యలో గొడవ అయి వాడు వెళ్ళిపోయాడట, ఇంటికి రావట్లేదట. ఈయనకు కూడా ఫ్రెండ్ లేకపోవడం వల్ల, తాగుబోతు ఫ్రెండ్ తోడు లేకపోవడం వల్ల మరి ఈయనకేమనిపించిందో తాగడం మానేశాడట. ఇప్పటికి 15 రోజులు అయింది సార్, సూపర్ రిజల్ట్ సార్, అద్దరిపోయే రిజల్ట్ సార్, ఎంత బాగుంది సార్ అని మెసేజ్ పెట్టింది వాట్సాప్లో. కావాలంటే చూపిస్తాను నేను. సో అంటే చూడండి ప్రేమతోటి ఎలా ఉందో మార్పులు. మన లోపల అనుకుంటే, మన లోపల ఒక భార్య సాధన చేస్తే, స్వచ్ఛమైన ప్రేమను అందిస్తే. మీరు స్వచ్ఛమైన ప్రేమను అందించట్లేదు, మలినమైన ప్రేమను అందిస్తున్నారు. అంటే మలినమైన ప్రేమ అంటే ఏంటి, మంచి ప్రేమను అందిస్తున్నారు, అది కూడా దరిద్రమే. స్వచ్ఛమైన ప్రేమ, మూడు గుణాలు కలిసి ఉన్న ప్రేమను అందించాలి. అర్థమైందా? అందుకే నేను మంచి కూడా దరిద్రం అంటున్నాను. మీరు మంచిగా ఆలోచించి మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి అనుకుంటారే, ఉండడం వల్ల చెడును ద్వేషిస్తున్నారు. ఆ రెండు మీ లోపల ఉన్నాయి, ఆయన లోపల ఉన్నాయి. ఆయనకు ప్రేమ అందట్లేదు కాబట్టి ఆయన మీ మాట వినట్లేదు. అందరు ఆశ్చర్యంగా పొద్దులేసి గుడ్ మార్నింగ్ అంటున్నారట, 60 ఏళ్ళ భర్త 55 ఏళ్ళ భార్యతోటి. ఇది ఆశ్చర్యపోయిందట ఆమె, ఇదేంటండి మా ఆయన ఎప్పటికీ గుడ్ మార్నింగ్ అంటలేదండి, ఫ్రెండ్లు అయ్యి 20 రోజులు ఎప్పుడు గుడ్ మార్నింగ్ అని, ఇదేంటండి కొత్తగా గుడ్ మార్నింగ్ అంటున్నాడు మా ఆయన మెసేజ్ పెట్టింది. నాకు ఏం చేస్తాం, 60 ఏళ్ళు కూడా రొమాన్స్ చేసుకుంటున్నారు, ఇక పరిస్థితి ఏంటో ఇంకా. అట్లా మారిపోవాలి ప్రేమ, ప్రేమ నిలయమైపోవాలి. అర్థమైందా? వస్తుంది, అది సాధ్యమే. ఎవరికి వాళ్ళే ఇక్కడికి వెళ్ళి తలరాతను మార్చుకోవడం, విద్య నేర్చుకోవాలి, సరిగ్గా ఉండాలి, సరిగ్గా బిహేవ్ చేయాలి, సరి అయిన సమయంలో కర్మలు చేయాలి. కృష్ణుడు నా దగ్గర భగవద్గీత మహాభారతం సీరియల్వి కొన్ని ఉన్నాయి నా దగ్గర, కట్ చేసి పెట్టాను, నేను నా వెబ్సైట్లో కూడా పెట్టాను, మీరు కావాలంటే తీసుకొచ్చి ఇక్కడ ఎవరికైనా ఇస్తాను, మీరు అందరు చూడండి. దాంట్లో చెప్తుంటాడు కృష్ణుడు, నేను కర్మ ఫలితం మీద దృష్టి పెట్టను, కర్మ మీద కూడా దృష్టి పెట్టను, కర్మపై అధికారాన్ని ఉంచుతాను అంటాడు. అంటే కర్మ ఎప్పుడు చేయాలో దాన్ని నిర్ణయిస్తా, నేను ఏ కర్మ చేస్తాను నాకు అనవసరం, అది మంచి కర్మ నా చెడు కర్మ నేను దాని గురించి ఆలోచించను, కర్మ ఫలితం ఏమొస్తుందని కూడా ఆలోచించను, కేవలం కర్మపై అధికారాన్ని ఉంచుతా అన్నాడు. అంటే అర్థమేంటి, నా భాషలో అర్థమేంటి కర్మపై అధికారం ఉంచడం అంటే? నేను చెప్పిన జ్ఞానంలో ఏంటి కర్మపై అధికారం ఉంచడం అంటే? ఎప్పుడు చేయాలి కర్మ అని చెప్పాను మీకు, సరి అయిన సమయం అంటే ఏ సమయం చెప్పాను మీకు, అంటే ఏంటి ఏ స్థితికి చేరాక, రాగంలో ఉండా ద్వేషంలో ఉండా, రాగద్వేషాలకు అతీతంగా చేరి కర్మలు చేయను. ఇదే కర్మపై అధికారం అంటే. సో కర్మ ఎప్పుడు చేయాలనేది మీరు నిర్ణయించాలి. కర్మల చేతిలో మీరున్నారు, పాప పుణ్యాల చేతిలో మీరున్నారు. ఇది పాపం రానంగానే ఒక రకమైన రియాక్షన్, పుణ్యం రానంగానే ఒక రకమైన రియాక్షన్. సో మీరు పాప పుణ్యాలు లేరు, పాప పుణ్యాలు మిమ్మల్ని నాడిస్తున్నాయి, పాప పుణ్యాలు బందీ చేశాయి మిమ్మల్ని. ఎస్సార్నో పాప పుణ్యాలు మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారా, దాని తడదే పాప పుణ్యాలు జరుగుతున్నాయా? ఫిక్స్. సో పాప పుణ్యాలే మిమ్మల్ని నాడిస్తున్నాయి. ఒక జూదగాడు శకుని ఏం చేస్తాడు, జూదం ఆడకుండా ఉండలేడు. వాడు అనుకుంటున్నాడు జూదం ఆడుతున్నాను అని, కానీ అది కాదు. పాచికలు చూడంగానే వేయకుండా ఉండలేడు. ఇక్కడ ఎవరెవరు నాడిస్తున్నారు, పాచికలే శకుని నాడిస్తున్నాయి. శకునేమంటాడు, నా కర్మ ఫలితం నా చేతిలో ఉంది అంటుంటాడు. కృష్ణుడు ఏమంటాడు తెలుసా, కర్మ ఫలితం ఏదైతే నాకేంది, కర్మపై అధికారాన్ని నేను పెడతా అన్నాడు. అంటే కర్మ అధికారం ఆయన చేతిలో ఉంది అంటే ఏంటి, రాగద్వేషాలకు అతీతంగా ఉండి కర్మ చేస్తాడు. అప్పుడు ఏది చేసినా అది దివ్యమే, అది పాపము కాదు, నా పుణ్యం కాదు, అంతా దివ్యమే. లోకం సృష్టి అందరూ సపోర్ట్ ఉంటారు మీకు దానికి. అర్థమైంది లేదా? శకునికి సపోర్ట్ లోకమంతా ఉందా, కానీ కృష్ణుడికి సపోర్ట్ లోకమంతా ఉంది. వాడు మంచి చేశాడు, చెడు చేశాడు, అన్ని చేశాడు తెలుసుగా మనకు. ఆ కృష్ణుడే భగవద్గీతలు ఏం చెప్పాడంటే, కర్మపై అధికారాన్ని సాధించండి, ఎప్పుడు చేయాలో కర్మ నిర్ణయించేది నేను, ఐఆమ్ ది డైరెక్టర్ అన్నాడు. తేడా అర్థమవుతుంది లేదా? మీరు తిట్టకుండా ఉండలేరు, పొగడకుండా ఉండలేరు. అంటే ఏంటి, ఆ గుణాలకు బానిసైపోయి ఉన్నారు. ఎప్పుడు తిట్టాలో ఎప్పుడు పొగడాలో నిర్ణయించాలి మీరు. సరి అయిన సమయంలో తిట్టాలి, సరి అయిన సమయంలో పొగడాలి, అప్పుడు అద్దరిపోయే రిజల్ట్స్ వస్తాయి. ఆ సరి అయిన సమయం ఏంటి, నా భాషలో రాగద్వేషాలకు అతీతంగా చేరాక అప్పుడు చేయాలి. ప్రశాంత స్థితిలో చేయాలి, ఆనంద స్థితిలో చేయాలి. అర్థమైంది లే తేడా? సో ఇది భగవద్గీతకు చాలా ట్యూన్ అవుతోంది. నాకు తెలియకుండానే భగవద్గీత ఫాలో అయ్యానో ఏంటో నాకు తెలియదు. మొత్తానికి ప్రేమతత్వమే నేను చేసిన సాధన. ఓకేనా, అర్థమైందా లేదా క్లియర్గా? ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయా? టీ వస్తుందట, వస్తుంది లోపల ఏమైనా డౌట్ ఉంటే అడిగాడు. పాపం మేడం ఏం వినలేదు, అన్ని అరేంజ్మెంట్లోనే ఉంది. ఏంటిది వింటున్నావా? అదే రికార్డ్ చేస్తున్నాను, నా దగ్గర ఉందిలే, కావాలంటే ట్రాన్స్ఫర్ చేస్తాను. అనారోగ్యాన్ని రేపు డీలింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఓన్లీ కర్మ గురించి అడగండి, ఇంకోటి ఏంటి రాగద్వేషాల గురించి అడగండి. రేపంతా అనారోగ్యము, బాడీ, మైండ్ అన్నీ సపరేట్గా ఒక్కొక్క దానికి సపరేట్గా చెప్పాలి. దానికి సంబంధించి చాలా సబ్జెక్ట్ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా, పాప పుణ్యాలు, కర్మ, తలరాత అందరు అడగండి దయచేసి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడుతుంది. మళ్ళీ పర్సనల్గా అడిగితే మళ్ళీ మీ ఒక్కరికి చెప్పాలి, అది అందరికి ఉపయోగపడుతుందిగా. మెయిన్ ఇరుక్కున్నదే మీరు పాప పుణ్యాల్లో, కర్మలో, రాగద్వేషాల్లో. మరి దీనికి సంబంధించి చాలా డౌట్ ఉండాలి. కర్మ దగ్ధం గురించి చాలా డౌట్స్ రావాలి మీకు. 99% నాకు తెలిసి నేను క్లారిఫై చేశాను, నాకు తెలుసు మీ డౌట్స్ ఏంటో. కానీ ఇంకేమైనా ఉంటే అడగండి. మరి ఇలా అధిగమించాలా, అధిగమించకూడదు, ఆలోచనలోనే ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే పడాలి పడకూడదు అని రెండు వేరే వేరే ఆలోచనలు కదా. పడాలి అనే ఎనర్జీని థాట్ రాగానే మై డియర్ ఎనర్జీ నీ లోపల ఉన్న దైవం దగ్గర తీసుకెళ్ళని సాధన చేయండి. అలాగే పడవము అనే థాట్ కూడా వస్తుంది, దాన్ని కూడా వెంటనే రియాక్ట్ కావద్దు. ఏమో పడవ అన్నంత మాత్రం పడకుండా ఉంటామే, ఎన్నికేం కాదు పని అయిపోతుందని ఎన్నోసార్లు మనసులో ఆలోచన వచ్చింది. చేస్తే పని అయిందా, ఒకసారి అయింది ఒకసారి కాలే. సో ఈ ఆలోచనకు రియాక్ట్ అవ్వడం తప్పేగా. పెళ్లి చేసుకోరని అమ్మ చెప్పింది, చేసుకున్నారు. ఎంత దరిద్రంగా ఉన్నాయి మీ లైఫ్లు, కానీ ఇప్పుడు రియల్ ఎంజాయ్ చేస్తానని చెప్పింది. సో పెళ్లిలో ప్రాబ్లం లేదు, మీరు సరి అయిన సమయంలో పెళ్లి చేసుకోలేదు. అంటే సరి అయిన స్థితిలో ఉండి పెళ్లి చేసుకోలేదు. మీ లోపల పెళ్లి అయినాక పెళ్లి చేసుకుంటుంటే సూపర్గా ఉండేది, కానీ మీ లోపలే పెళ్లి కాలి, బయట పెళ్లి ఎలా ఎలా ఆనందాన్ని ఇస్తుంది మీకు. అర్థమైందా లేదా? సరే జరిగిందేదో జరిగిపోయింది, పెళ్ళైతే అయింది కదా, ఇప్పుడు విడాకులు అవసరం లేదు. సో ఆ భర్తతోటి ఉంటూ ఏదో ఏం చేస్తాం, బోర్ కొట్టినా అదే భర్తతోటి ఉంటూ లోపల పెళ్లి చేసుకోండి. అర్థమైందా? మళ్ళీ కొత్త భర్తలకు ఎత్తకండి, ఏ దరిద్రుడైనా అంతే, అందరి దానిలో అవే దరిద్రాలు ఉన్నాయి. సో రియల్ దరిద్రుడు రియల్ భర్త దగ్గరికి వెళ్ళండి, ఈ లోపలే ఉండడానికి. ఓకే, చాలామంది ఇదే చేస్తున్నాం, మాకు వీడు వీడు బాగాలేడని విడాకులు ఇచ్చి ఇంకొని పెళ్లి చేసుకోండి, వాడితోటి కూడా అదే గొడవలు. ఓకేనా, ఏ ఆలోచన వచ్చినా ఏం చేయాలి, దైవం ఎక్కడో లేదు, ఆలోచనలోనే ఉన్నాడు. లో అంటున్నా నేను, అంటే కాబట్టి ఆలోచన లోపలికి వెళ్ళిపోయి నువ్వే నన్ను తీసుకెళ్ళు, నీ లోపలికే తీసుకెళ్ళు. అని అండి. ఓకేనా? ఇంకా రేపు ఆలోచనలు ఎలా డీల్ చేయాలో చెప్తాను. ఇదే సేమ్ దాని లోపల దేవేంద్ర గారు చేయాలి. ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. ఆలోచన ఏదొస్తే దాన్ని అనుభవించడమే మీ పని. ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి కదా, ఆల్రెడీ అనుభవిస్తూనే ఉన్నారు. కాకపోతే చెడుని ఒక రకంగా, మంచిని ఒక రకంగా అనుభవిస్తున్నారు. చెడుని పోపోపో అని అనుభవిస్తున్నారు. నువ్వు పోపోపో అన్నది ఉంటూనే ఉంది, పోతుందా? మంచిని ఉండు ఉండు అంటున్నారు, అది కూడా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతుంది. సో ఎలాగూ ఉంటున్నాయి, వచ్చిపోతున్నాయి మంచి చెడువులు. ఆ వచ్చిపోయేదాన్ని ఒక్కొక్క దాన్ని ఒక రకంగా డీల్ చేయకుండా రెండింటిని ఇష్టంగా అనుభవించడం చేయాలంత మీరు. అర్థమైంది? అట్లా సమదృష్టి సాధన అంటారు దీన్ని. ఇంకా లేకపోనీ అక్కడికి లేక మళ్ళీ వస్తాడు నీకు ఎందుకు అంటే, నీకు తిట్టు ముఖ్యమా ఆత్మ దగ్గర తిరగడం ముఖ్యమా? చూడు ఎలా ఆయన ఉండడు కదా, నా కోపం చల్లారేక ఆయన ఉండడు కదా. వాని దగ్గరికి వెళ్ళి తిట్టు వద్దనా, లేకుంటే ఫోన్ చేసి తిట్టు. ఎందుకంత కష్ట ఈ ప్రతీకారం? వెళ్ళిపోను అక్కడికి వెళ్ళి తిట్టు వద్దనా ఇటు. నేను ఆడెక్కడికో వెళ్తాడట, అదే ఇప్పుడు వెంటనే తిట్టాలట. చూడు కష్ట ఎంత ఉందో నా కొడుకును. మరి కర్మ అంటుకుంటుంది మరి నీ ఇష్టం. నీ కర్మ అంటుకోవడం కావాలా, దైవం కావాలా, ప్రతీకారం కావాలా? వెంటనే తిట్టాలంటే ప్రతీకారం అది, అవునా కదా? కొద్దిసేపు ఆగి తిట్టాడు అంటే కాదు. చా అన్నిటి కొట్టేని చెప్తాను సార్ నేను. మీరు రాగద్వేషాలలో ఉండి చేస్తే అది పాపమే, మీరు దైవం తోడుండి చేస్తే అది పాపం కాదు. అంతే, పరమాత్మ తోడుండి చంపినా పాపం లేదన్నప్పుడు ఈ దోమం చంపితే ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్గీతలో అర్జునుడు చంపలేదా అంతమందిని? పాపం అని చెప్పాడా కృష్ణుడు? నేను చెప్పా చంపు అన్నాడు. అంటే పరమాత్మ చెప్పాడు కాబట్టి నువ్వు చంపితే పర్వాలే, కానీ పరమాత్మ లేకుండా నువ్వు చంపావు అనుకో పాపమే. అదే విషయం దోమం కూడా అదే వర్తిస్తుంది. మీరే నేనే చేస్తున్నా అని చేశారా పాపం? కాదు, నా పరమాత్మ తోడు ఉండి చేస్తున్నా అనే భావనలో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, కర్మలు ఉండవు. అంతే సార్, ఓకేనా? ఏమైనా నచ్చిందా నచ్చలేదా కోపమా? నచ్చలేదా? ఆమెకి నచ్చుతుంది, ఆమెకేం నచ్చింది? ఆమెకి ఏంటి ఏం ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి ఏమి నచ్చినా ఓకే నచ్చకున్నా ఓకే. ఇంకేంది వెళ్ళి ఇమ్మీడియట్గా తిట్టయిపోయి వెంటనే తిట్టు. ధ్యానం చేసి మీకు ప్రశాంత స్థితి వచ్చినప్పుడు పరమాత్మ ఉన్నట్టు.
మీకు
తెలియదు ధ్యానం గురించి మాట్లాడలేదు నేను. మీకు ఎవరి మీద అయినా కోపం ఉంది, ఆ కోపం ఉన్న మనిషిని గుర్తు చేసుకోండి. కొద్దిసేపు కోపం ఉంటుంది కదా, ఆ కోపంలో రియాక్ట్ అయితే పరమాత్మ లేనట్టు మీకు. సో ప్రశాంత కోపంలో నేను చెప్పినట్టు రేపు చెప్తాను ఎలా ఉండాలనేది. అలా నేను చెప్పినట్టు చేస్తే మీకు ప్రశాంత స్థితి వస్తుంది. ఆ ప్రశాంత స్థితి ధ్యానం అవసరం లేదు, ఆ కోపంలోనే నేను చెప్పినట్టు ఉండాలి. శ్వాస మీద ధ్యాస కాదు అక్కడ, కోపం మీద ధ్యాస, కోపంలో ఎలా ఉండాలో తెలుసుకోవడం. అప్పుడు నేను చెప్పినట్టున్నారు అనుకోండి, కోపం కొసేపోయాక ప్రశాంతం అయిపోతుంది, అంటే స్వచ్ఛం అయిపోతుంది. అప్పుడు చేయండి.
ఓకే,
బాబులో మార్ప.
అదే
అదే నేను చెప్పినట్టు ఆ బాబుని గుర్తు చేసుకోండి. బాబుని గుర్తు చేసుకుంటే మీకు కోపం ఏదో వస్తుంది కదా, ఆ కోపాన్ని నేను చెప్పినట్టు రేపు చెప్తాను ఎలా కోపాన్ని అనుభవించాలనేది. నేను చెప్పినట్టు అనుభవించి ప్రశాంత స్థితికి రండి. ఎప్పుడైతే ప్రశాంత స్థితికి వస్తారో మీ దైవం మీకు తోడుంటాడు. ఇద్దరు కలిసి మాట్లాడండి బాబుతో, అప్పుడు సూపర్గా పనిచేస్తుంది. మీరు ఒక్కరే మాట్లాడితే చచ్చిన వర్కౌట్ కాదు అది. మామూలుగా రండి, పర్వాలేదు, వాడు వచ్చినా పర్వాలేదు. నేను మీరు చేయాల్సిన సాధన చెప్తున్నాను. నేను ఎంత చెప్పినా వాడికి చెప్పినా కానీ మీరు సరిగ్గా చెప్పలేదు అనుకోండి, వాడు లోపలికి వెళ్తాడు, కానీ మీతో మాత్రం శత్రుత్వం కంటిన్యూ అవుతుంది, మీ మాట వినడు. సో మీతో శత్రుత్వం కాకుండా మిత్రత్వం కావాలంటే నేను చెప్పినట్టు చేయండి. మీరే చెప్పకండి, మీకు తోడు ఒకరు కావాలి. ఆ తోడు బయట కాదు, మీ లోపల దైవమే. సెకండ్స్ అని కాదు, ఆ వాడి పట్ల కోపం ప్రశాంతమయ్యేంత వరకు ఆగండి. ఆ ప్రశాంతమయ్యాక నిర్ణయం. తిట్టేయని వెంటనే అనిపిస్తుంది అనుకో లోపల, తిట్టకండి. బాబుని తిట్టమని ఆలోచన వస్తుంది కదా, తిట్టకుండా కొద్దిగా ప్రశాంతంగా ఉండండి. ప్రశాంత స్థితికి రండి, కొద్దిసేపు అయితే ప్రశాంత స్థితి వస్తుంది, అప్పుడు అనండి, అప్పుడు వేరే ఉంటుంది. వెంటనే తిట్టారా వాడు వినడండి చచ్చి, అది మీరే ముందు సరిగ్గా లేరు, ప్రాబ్లం మీరు. మీరు అదే మీరు ప్రేమను పంపించట్లేదు, ద్వేషాన్ని పంపిస్తున్నారు. నాకు అర్థమైంది, నాకు అర్థమైందండి. మామూలు తల్లికి బాగా మీ బాధ ఏంటో నాకు తెలుసు, కానీ అది సరైన మార్గం కాదు. తిట్టాలి, తిట్టొద్దని నేను అనట్లే, కానీ స్వచ్ఛంగా ఉండి తిట్టండి. నేను చెప్పింది చేయండి, మార్పు వస్తుంది, సూపర్ మార్పు వస్తుంది. రేపు చెప్తాను ఇంకా డీటెయిల్స్, రేపు వస్తారుగా. రేపు అదే అదే ఇంకా అదే తప్పని కాదు, అది మీకు మీకు అప్పుడున్న జ్ఞాన ప్రకారం చేశారు, తప్పేలా అవుతుందండి. ఒక తల్లి పిల్లవాడిని చదువుకోరా చదువుకోరా తిట్టడం తప్ప కాదు, కానీ మీరు సరైన స్థితిలో ఉండి తిట్టాలి. కర్మ ఎప్పుడు చేయాలి అప్పుడు చేయాలి, కర్మపై అధికారం లేదు. కోపం రాగానే తిట్టేస్తున్నారు, అలా కాకుండా కొద్దిగా ప్రశాంత స్థితికి వచ్చాక తిట్టుంటే కృష్ణుడు చెప్పింది అది కర్మపై అధికారం. నేను చెప్పినట్టు అనుకోండి, రేపు చెప్తాను డీటెయిల్స్ రేపు. ఏంటి ప్రాబ్లం, ఏంటి బ్లాక్ వచ్చేస్తుంది, వాడి ఎంత
సెల్ నెంబర్
చదువు రాసుకోండి సార్, 9390151912. మీ పేరు సార్?
శ్రీరామ్ సార్.
శ్రీరామ్,
మామూలు వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారా?
గ్రూప్ ఏం లేదు సార్, నేను మీరే గ్రూప్లో నన్ను ఇంక్లూడ్ చేయండి.
అట్లా
ఎందుకంటే నేను గ్రూప్ మెయింటైన్ చేస్తే మొత్తం ఫోన్ అంతా నిండిపోతుంది. మీ గ్రూప్లో నేను ఉంటే ప్రాబ్లం లేదు, స్టోరింగ్ అవసరం లేదు. నేను పోస్ట్ చేసిన నా గ్రూప్లో మీ గ్రూప్లో నేను ఉన్నానంటే అందరికీ పంపిస్తుంటాను, మీకు వచ్చేస్తాను. ఓకే రైట్ సార్, ఓకేనా, నా ఆన్సర్ కరెక్ట్ ఉందా, సాటిస్ఫైడా? దోమల విషయం ఏదో అడిగారుగా, అదే అదే రేపు రండి, రేపు వస్తారుగా, ఇంకా కొద్దిగా డీటెయిల్గా చెప్తాను. ఉంటే మరి అడగండి, డౌట్స్ అందేం ఆపుకోకండి. ఒకవేళ నాకు తెలియకుంటే తెలియదని చెప్తాను, తెలిసే తెలియదు చెప్తాను. కానీ మీరు అడగడం వల్ల 10 మందికి కూడా ఉపయోగపడుతుంది కదా. బాగుందా? అదే మీరు చేస్తే ఇంకా తెలుస్తుంది సార్, ఇది నేను చెప్పేది ఉద్దేశం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఆ దోమజాం చెప్తే పాపం ఎందుకు రాదు, అక్కడ ఇక్కడ ఎందుకు వస్తుంది, తేడా ఏంటి, అవన్నీ అర్థమైపోతుంది. ఆల్రెడీ నాది వెబ్సైట్లో ఉందండి, శ్రీధర్ న్యూ ఎనర్జీ అని కొట్టండి యూట్యూబ్లో, శ్రీధర్ న్యూ ఎనర్జీ రాసుకోండి కావాలంటే. దాంట్లో మొత్తం నా ఈ క్లాస్ కూడా పెడతాను. శ్రీధర్, శ్రీధర్ ఎస్ఆర్ ఈ రాసుకోండి
కావాలంటే,
ఎస్ఆర్ ఈఈడిహెచ్ఏఆర్ స్పేస్ న్యూ ఎనర్జీ కొడితే నా అన్ని ఆడియోస్ అన్నీ వస్తాయి, అది వినండి. సేమ్ ఇవే, అదే క్లాస్ రిపీట్ చేస్తున్నాను, ఇంకా సబ్జెక్ట్ ఏం లేదు. ఓకేనా, ప్రాక్టికల్ రిజల్ట్స్ ఉన్నాయి, నా వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో మీరు వెళ్ళి అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కంగారుగా ఆందోళనగా ఉంటుంది సార్, ఒక్కోసారి ఎప్పుడు ఉండదు, మళ్ళీ
ఎందుకని ఏం లేదు లోపల, ఇప్పుడు సడన్గా ఎందుకు మబ్బులు పడతాయంటే ఏం చెప్పాలి నేను, అంతే ప్రకృతి, ఇది బాడీ ఇస్ నథింగ్ బట్ ప్రకృతి. మార్పులు వస్తాయి, మనం మార్పు రావద్దు అనుకుంటాం, అదే తప్పు. నువ్వు వచ్చేసి మార్పు రావద్దా ప్రకృతిలో, ఏ చీకటి రావద్దంటే ఎట్లా, నువ్వు అనుకున్నా, నువ్వు అనుకున్నది వస్తుంది, దానికి ప్రకృతి నియమం అది. అలాగే ఈ బాడీకి కూడా నియమం ఉంది, మారుతూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు మారకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండవు అంటే పాజిటివ్గా ఉండమంటే ఉండదు, అది మారుతూ ఉంటుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తాం, ఓకేనా? అది తీసుకోండి శ్రీధర్ న్యూ ఎనర్జీ, శ్రీధర్ న్యూ ఎనర్జీ రాసుకోండి. ఎస్ఆర్ఈ న్యూ ఎనర్జీ స్పేస్, న్యూ ఎనర్జీ అది యూట్యూబ్లో కొట్టండి. మీకు యూట్యూబ్ ఉందిగా, యూట్యూబ్లో టైప్ చేస్తే నా ఆడియోస్ అన్నీ వస్తాయి. వీళ్ళందరికీ మీరు ఈమె దగ్గర తీసుకోండి డీటెయిల్స్ మొత్తం. నేను ఇప్పుడు క్లాసులు చెప్పినవి రికార్డ్ అయి ఉంటాయి. ఫోన్ నెంబర్ ఉందండి, నా ఫోన్ చేయండి.